நமோ நாராயணாயம். நாராயணா நாராயணா நாராயணாய ஓம் நமோ பகவதே வாசுதேவாய. வாசுதேவா வாசுதேவா வாசுதேவாய ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நம சிவாய. சிவாய நமக, சிவாய நமக, ஓம் நம சிவாய. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமகிருஷ்ணாய. ஹரே கிருஷ்ண ஹரே கிருஷ்ண 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 ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே ஹரே. ஹரே கிருஷ்ண 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 ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே ஹரே. அஷ்டாட்சி அன்று ஓம் நமோ நாராயணாய அஷ்டாட்சி. அஷ்டாட்சி அன்று தான் அர்த்தம். அஷ்டாட்சி அன்று ஓம் நமோ நாராயணாய. ஜன்மாஷ்டமி அன்று ஸ்ரீகிருஷ்ண ஜெயந்தி. ஸ்ரீகிருஷ்ண ஜன்மாஷ்டமி அனக்கலை, அது ஜன்மாஷ்டமி அன்றுனே ஸ்ரீ ஜெயந்தி. கோகுலாஷ்டமி ஸ்ரீகிருஷ்ணாஷ்டமி. கிருஷ்ண ஜன்மாஷ்டமி அன்றே சாரு கிருஷ்ணாஷ்டமி அனக்கலை, ஜன்மாஷ்டமி அன்றே கிருஷ்ணுக்கே செலுத்தினது. தர்வாத அஷ்டாட்சி அன்றே நாராயண மந்திரான்னு சொல்லி ఈరోజున జన్మాష్టమి సందర్భంలో జన్మాష్టమిని శ్రీ జయంతి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రీ జయంతి అని అంటారు, కొన్ని ప్రాంతాల్లో గోకులాష్టమి అంటారు. అంటే మొట్టమొదటిలో ఆయన జన్మదినోత్సవం గోకులంలో చేశారు, మధురలో కాదు. కృష్ణుని పుట్టినరోజు మొట్టమొదటి గోకులంలో చేశారు, అంటే గోకులాష్టమి అంటారు. శ్రీ జయంతి అంటారు, కృష్ణాష్టమి అంటారు, లేదా రకరకాల పేర్లు ఆ ప్రాంతాలు ఉంటారు. రాధాష్టమిని కూడా ఉంది. ఈ ప్రాంతంలో చేయరు, నార్త్లో చేయరు. ఈ నెల 19వ తేదీన వస్తుంది, అది రాధాష్టమి. ఇక్కడ ఈ ప్రాంతంలో సౌత్ ఇండియాలో ఎవరు చేయరు. ఉత్తర భారతదేశంలో జన్మాష్టమి కృష్ణాష్టమి కంటే బాగా చేస్తారు రాధాష్టమి. రాధకి కృష్ణుడికి భేదం లేదు. కృష్ణుడి పట్ల భక్తితోటి ప్రేమతోటి కృష్ణుడి కంటే తాను భిన్నం కాదని నిరూపించింది రాధ. అంటే అది జన్మాష్టమి ఎంత భక్తిగా చేస్తారో ఉత్తరప్రదేశ్లో రాధాష్టమి కూడా అంతే భక్తిగా చేస్తారో. ఈ నెల 19వ వస్తుంది, మన సౌత్ ఇండియాలో అలవాట్లేదు. భగవంతుడి గీతలో స్వామి వాసుదేవ స్వామి వారు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, మీరు మోక్షం పొందటానికి పెద్ద కష్టపడక్కర్లేదు, నా జన్మరహస్యం నా కర్మరహస్యం మీకు తెలిస్తే మోక్షం వచ్చేస్తుంది అన్నాడు. మీరు పెద్ద కష్టాలు పడిపోక్కర్లేదు, ఊళ్ళంతా చెమట పట్టించేసుకోవడం ఇదంతా అక్కర్లేదు. అర్జున నా జన్మరహస్యం నా కర్మరహస్యం నీకు అర్థమైతే, నీకంటే అర్జునుడికినే కాదు ఎవరికైతే ఎవరికి అర్థమైనా వాళ్ళకి మోక్షం వస్తుంది. ఆయన జన్మరహస్యం అంటే భగవంతుడి పుట్టడు. అసలు పుట్టిన వాడు వెనక్కి కనిపిస్తాడు. భగవంతుడు అసలు పుట్టడు, పుట్టిన వాడి వలె కనిపిస్తాడు. పుట్టిన శరీరం పెరుగుతుంది, మొసలు తవ్వుతుంది, సరిపోతుంది. శరీరం పుడుతుంది, పెరుగుతుంది, మొసలు తవ్వుతుంది, సరిపోతుంది. భగవంతుడు పుట్టిన దానికి చావు ఉంటుంది, కానీ పుట్టని దానికి చావు ఉండదు. భగవంతుడికి పుట్టుక లేదు, వికారం లేదు, చావు లేదు. భగవంతుడికి అసలు జన్మంటూ లేదు. అసలు జన్మించిన వాడి వలె దేహం ధరించిన వాడి వలె కనిపిస్తాడు. అలా ఎందుకు కల్పిస్తాడంటే, శుక్రుడు వారు పరీక్షత్తుకి భాగవతం చెబుతూ భాగవతం ముగిశాక పరీక్షత్తుని వెళ్ళి వస్తాను నేను, ఇంకా రేపేరులోనే వచ్చి నేను తక్షకుడు కంచేస్తాడు, నీ శరీరం పోతుంది, నేను వెళతాను నేను. వారం రోజులు చాలా శ్రద్ధగా భాగవతం మహాపురాణం భాగవతం విన్నాము మేము. పశుబుద్ధి పోయింది, నీకు ఆత్మబుద్ధి కలిగింది. ఒక వారం రోజులు శ్రవణం చేయటం వల్ల పరీక్ష అంటే అర్జునుడు మనవుడు అతను, అతనికి తక్షకుడనే పాము చేత కరవబడి చంపుతాడనేటువంటి శాపం వల్ల అతనికి వచ్చింది. చాలామంది మంచివాళ్ళు కూడా అహంకారం వల్ల ఏదైనా పొరపాటు చేస్తే శాపానికి గురవుతారు, మనం శాపం అనుభవించాలి. మంచివాళ్ళు కూడా ఏదైనా ఒక చిన్న పొరపాటు చేశారనుకోండి, ఆడు ఎవడో చెప్పిస్తాడండి, చెప్పిస్తే ఆ శాపాలను బట్టి ఇంకో శరీరం వస్తున్నాడు. అంటే వాడు సహజంగా మంచివాడు, శాపగ్రస్తుడు. గజేంద్ర మోక్షంలో ఏనుగు మంచిదే మోసాలదే మంచిదే, పూర్వం ఇద్దరు విష్ణు భక్తురాలు. ఋషులు మహాత్ములు అవమానంగా మాట్లాడటం వల్ల ఇద్దరికి జన్మలు వచ్చాయి. ఆడు మొసలై పుట్టాడు, ఈడు ఏనుగై పుట్టాడు. పూర్వం విష్ణు భక్తుడు, మొసల్ని ఖండించి దానికి మోక్షం ఇచ్చాడు మహావిష్ణువు. ఏనుగుని రక్షించి దానికి మోక్షం ఇచ్చాడు. వాళ్ళిద్దరు శాపగ్రస్తులు మలాడు, ఒకడు ఏనుగ్గా ఒకడు మొసలుగా పుట్టాడు. కానీ పూర్వజన్మలో మహాభక్తుడు వాడు. గజేంద్ర మోక్షం కథలో ఇద్దరు కూడా మహాభక్తులు, ఇది శాపగ్రస్తులు అయ్యారు కదా. ఆయన కర్మరహస్యం ఏంటంటే, జన్మరహస్యం పుట్టినవాడని కనిపిస్తాడు కానీ మామూలుగా పుట్టడు. ఇందుకీ పరీక్షిత్ ఏమని చెప్పాడంటే, శుక్రుడు సుఖ మహర్షి ఏమని చెప్పాడంటే, మేము గణపరం మీటింగ్లో పెట్టాం, చెప్పాం భాగవతం అది సమాధి భాష, అది మామూలుగా మనలాంటి వాళ్ళు మనస్సుతో ఆలోచించి బుద్ధితో నిర్ణయించి ఇంద్రియాలతో చూసి రాసింది కాదు. భక్తుడు కాని వాళ్ళు కోటిసార్లు చదివితే భాగవతం అర్థం కాదు. బాగుపడాలని ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ భాగవతం చదవటం మంచిదే, అర్థం అవ్వదు. ఇంచుకున్న సమాధి అతీంద్రియ దృష్టితో రాసినటువంటి భాష. మనకేం తెలుస్తుందో, గోడ పక్కన ఏముందో తెలియదు మనకు. వాళ్ళు 1000 సంవత్సరాల తర్వాత వచ్చే పరిణామం వాళ్ళు చూస్తారు సమాధి స్థితిలో. మీ గణపరం మీటింగ్ నేను చెప్పాను కదా, భగవద్గీత భాగవతం సమాధి, ఎక్కడో సమాధి స్థితిలో ఉండి తురియ స్థితిలో ఉండి చెప్పినటువంటి విషయాలు. అతీంద్రియ జ్ఞానం ఉన్నవాళ్ళకనే అర్థం కాదు. శుకుడు ఏమని చెప్పాడంటే, పరీక్షిత్ మహారాజుకి భాగవతం పూర్తయింది, నీకు పశుబుద్ధి పోయింది, ఆత్మబుద్ధి కాదు. అంటే మన శరీరంలో ఇప్పుడు మనమందరం పశువులా మనుషులా? మనుషులను మానవ శరీరంలో ఉన్నాం. ఇప్పుడు మనందరం మనుషులనే, పశువులు కాదు. కానీ పరీక్షిత్ ఏం సుఖ మహర్షి పరీక్షిత్కి ఏం చెప్పాడంటే, ఆ శరీరం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకున్నాడు ప్రతివాడు పశువని చెప్పాడు. అంటే దేహానికి పరిమితమైన బుద్ధి, ఈ దేహమాత్రుడే నేను, ఈ పేరు నాది, ఈ పేరు పలానా పేరు నాది, లేకపోతే నేను ధనవంతుని పేదవాణ్ణి, బాగా చదువుకున్నాను చదువులేని వాణ్ణి, ఆ పలానా పేరు నాది, పలానా రూపం నాది, పలానా పని నేను సాధించాను, పని ఎందు కర్తృత్వం బుద్ధి పెట్టుకుని వాడిని నేను ఇష్టపడినవయ్యా అర్జున అన్నాడు. ఏదో పని చేస్తాం, అది నేను సాధించాను ఇది సాధించాను అని ఇలా చెప్పుకుని వాళ్ళని చూసి నేను ఇష్టపడినవా అన్నాడు. వాళ్ళ పట్ల నాకు ప్రీతి లేదు అన్నాడు. పని ఎందు కర్తృత్వ బుద్ధి పెట్టుకుని వాళ్ళు, వాళ్ళని చూసి నేను ఇష్టపడను, వాడు నా భక్తుడు కూడా కాదు, వాడు నాలో ఐక్యం అవడు, ఐక్యం అవడు సరిగ్గా సమీపానికి కూడా రాలేదు అన్నాడు పరమేశ్వరుడు. అంచేదా శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అని పశువే కాదు మనిషి అనుకున్న మనిషి కూడా పశువే అని శుక మహర్షి పరిస్థితిని చెప్పాడు. ఆత్మబుద్ధి ఉన్న వాడికి ఆత్మకి శరీరానికి సంబంధం లేదు. వీడు ఆత్మయ్య ఉన్నాడు, వీడు ఆత్మయ్య ఉన్నాడు. మొత్తం సృష్టి అంతా కూడా చైతన్యంలో ఉంచవచ్చు. ఆ చైతన్యానికి హృదయం పేరు, భగవంతుని పేరు. మొత్తం చరం అచరం అంతా మహాచైతన్యం. ఈ చైతన్యంలోంచే ఈ చైతన్యంలోంచే మొత్తం ఈ నామరూపాలు, ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, మొత్తం యావత్ సృష్టి అంతా కూడా చైతన్యంలో ఉంటుంది. అదే భగవంతుడు, అదే బ్రహ్మం, అదే హృదయం. హృదయం అంటే భౌతిక హృదయం కాదు. అంచేత ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఆత్మ పుట్టదు, శరీరం పుడుతుంది. కానీ ప్రతి వాడు తన పుట్టనవాడు, కానీ శరీర ధ్యాసం ఉండటం వల్ల, శరీరం పట్ల నేను అనే బుద్ధి ఉండటం వల్ల నేను పుట్టాననుకుంటాడు. నేను పుట్టాననుకున్నవాడు ప్రతివాడు కూడా శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాననుకుంటాడు. అది పశుబుద్ధి. కానీ శరీరం చనిపోతున్నప్పుడు కూడా, శరీరం చనిపోతున్నప్పుడు కూడా శరీరం చనిపోతున్నప్పుడు కూడా నేను చనిపోవటం లేదు, నేను చావులేని వస్తువునే, చావులేని సత్పదార్థాన్ని. అంటే ఎంగిలి ముక్కలు కాదు, నోరు తెలు చెప్పి మాటలు కాదు. శరీరం చనిపోయినప్పుడు శరీరం చనిపోతుంది, అది దాని ధర్మం. అది నేను చావులేని సత్పదార్థాన్ని, నాకు చావు లేదని శరీరం చనిపోతుంది. నాకు చావు రావటం లేదంటి శరీరానికి నాకు సంబంధం ఏమిటి? శరీరం చనిపోతాను తెలుస్తుంది కదా నాకు. మరి శరీరం నేను చావు లేకుండా ఉన్నానంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడికి నేను చావు లేని పదార్థాన్ని నాకు అనుభవం వస్తుంది. అంచేత శరీరం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నా అన్నవాడు మానవ శరీరంలో ఉన్న పశువేడు. ఈ ఆత్మబుద్ధి కలిగిన వాడికి శరీరం ఉండగా పశుబుద్ధి పోగొట్టుకుని ఆత్మబుద్ధి ఎవడైతే సంపాదించాడో వాడి శరీరం మరణించేటప్పుడు తాను మరణరహితుడిని అని అనుభవం ఎవడకు ఉంటుందో వాడి జ్ఞానం. జ్ఞానంటే పుస్తకాలు చదవటం వరకు వచ్చే పాండిత్యం కాదు. ఉన్న వస్తువు ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఆ ఉన్నదాన్ని సజీవంగా, ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే తన అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడి జ్ఞానం కానీ పుస్తకాలు చదవటం వరకు వచ్చేది కాదు. అది ఆ లోపల చావులేని సత్పదార్థం మన హృదయంలో ఉంది. చావులేని సత్పదార్థం మన హృదయంలో ఉంది. అది శరీరం ఉండగానే ఆ వస్తువు ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో వాడికి తెలుస్తుంది శరీరం పోయినప్పుడు నేను పోవటం లేదా తాను ఉంటానన్న సంగతి తెలుస్తుంది. తాను ఎప్పుడూ ఉంటానన్న సంగతి తెలిస్తే వాడు బహిరహితుడవుతాడు. ఎక్కడ ఉన్నదే బయట ఉంది, బయట ఉన్నదే ఎక్కడ ఉంది. బయటికి లోపలికి భేదం ఏమి లేదు. పరమాత్మ అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నవాడే మన హృదయంలో కూడా ఉన్నాడు. మన కంట్రోలర్ ఆయన, మన యజమానైనా, మన భర్త ఆయన, మన స్నేహితుడైనా, మన ప్రేమికుడైనా, మన యోగక్షేమాలు చూసేవాడు ఆయన. అంతా ఆయనే. ఆయన తప్పించేమీ లేదు. మన అందులో మనకున్న అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల మనకు ఆయన భగవంతుడికి భిన్నంగా ఏదో ఉందని అనుకుంటాం. ఒకవేళ మనం ఏదైనా సాధించినది భగవంతుడి అనుగ్రహం అని మనకు తెలియదు, మన తెలివితేటల వల్ల వచ్చింది అనుకుంటాం. అప్పుడు ఆయన నవ్వు ఊరుకుంటాడు. మనిషి అంతా, మనిషి జీవితం అంతే వాడుకున్న తెలివెంత, అలా వాడుకున్న తెలివెంత, వాడంతే వాడు సంపాది ఇంద్రియాలతో ఎంత తెలివి సంపాదిస్తాడు. ఈ కొద్దిపాటి మనస్సు ఇక్కడ పెట్టాడు, నేనైనా తలంపుని, ఆ నేనైనా తలంపుని చూసుకుని మనం పొంగిపోతున్నాం. ఆ పనికిరాని దేనిని చూసుకుని పొంగిపోయి ఎర్రవీగిపోయి గర్వం తెచ్చుకుని పత్రం అయిపోతుంది. అంటే దేవుని చెప్పాడు, ఆడు మానవ శరీరంలో ఉండొచ్చు, పశు శరీరంలో ఉండొచ్చు, పక్షి శరీరంలో ఉండొచ్చు, శరీరం పోయేటప్పుడు ఎవరికైనా నేను చనిపోతున్నాను అనే తలంపు ఎవరికి వచ్చిందో అదిగో పశుబుద్ధి పోలేదు. శరీరం పోయినా నేను ఉంటాను, నేను సజీవంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను. దేహానికి నాకు ఇసుమంతకి సంబంధం లేదు, తల వెంట్రికంత సంబంధం లేదు అని దేహానికి దేహం పోతుంది, దేహం పోయినని తాను ఉంటున్నాన్న సంగతి తనకి ఎవరికైతే అనుభవ గోచరం వస్తుందో వాడికి ఆత్మబుద్ధి కలిగినట్టు. ఆయన నా కర్మరహస్యం తెలుసుకున్నారు మీరు బాగుపడతారన్నాడు. ఆయనకి భగవంతుడికి మనలాగా సొంత పనులు అంటే ఏమి లేవు. మహాభగవంతుడి యొక్క అవతారాల్లో మనకు రెండు అవతారాలు ముఖ్యం. ఒకటి రామావతారం, రెండు కృష్ణ అవతారం. ఈయన అష్టమతిది, ఆయన నవమతిది. జన్మించింది రాముడు నవమి, కృష్ణుడు అష్టమి. ఆ రెండు అవతారాలు పరిపూర్ణమైన అవతారాలు. అయితే ఇద్దరికీ తేడా ఏంటంటే రాముడు ప్రతీది తను చేసి చూపించాడు, కృష్ణుడు ప్రతీది తను చేసి చూపించకుండా చెప్పి చేయించాడు. ఇద్దరికీ తేడా. రాముడు ప్రతీది తను చేసి చూపించాడు ఇతరులకు, కృష్ణుడు తాను చేయలేదు, ఇతరులకు చెప్పి తను ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళకి చెప్పి వాళ్ళకి చేయించి వాళ్ళకి చేసే శక్తినిచ్చి చేయించాడు. తాను ఉనికి తామరేఖ మీద నీటి బుట్టిలాగా ఉన్నాడు. తనకి ఏమీ తెలియనట్టు, సంబంధం లేనట్టు, సృష్టితోడు సంబంధం లేనట్టు తామరేఖ మీద నీటి బుట్టి అంటకుండా ముట్టకుండా ఉన్నాడు. కృష్ణుడంటే నల్లటి, కేవలం నల్లటి వాడు కాదు. వాడు ఏమంటారంటే నీలశ్యాముడు, నీలమేఘశ్యాముడు అంటారు. నీల మేఘశ్యాం కేవలం నలుపు కాదు, నీలం రంగు నలుపు రంగు కలిపితే ఎలా ఉంటాడో అలా ఉంటాడు కృష్ణుడు. కేవలం నలుపు కాదు, నీలం రంగు నలుపు రంగు ఈ రెండు రంగులు కలిపిస్తే ఎలా ఉంటాడో మనిషి అలా ఉంటాడు. కేవలం నీలం కాదు, కేవలం నలుపు కాదు, ఆ రెండు కలిపినట్టే రెండు కలిపితే ఎలా ఉంటాడో వాడి బాడీ రంగు అలా ఉంటుంది వాడు కృష్ణుడు. అని వాసుదేవుడు అని ఎందుకంటారంటే వసుదేవుడి గారి అబ్బాయి, వసుదేవుడి గారి అబ్బాయి అని వాసుదేవుడు అంటాడు. ఎంతకీ ఈ రోజు నేను జన్మించాడు, ఈ రోజున జన్మించాడంటే శరీరము ధరించిన వాడు వలె కనిపించాడు. మీరందరం మదురాయి, మన దక్షిణాదిలో ఉన్నది మదురాయి, ఉత్తరాదిలో ఉన్నది మధుర, అది మధుర, దక్షిణాదిలో ఉన్నది మదురాయి. మదురాయి మీనాక్షి క్షేత్రం, అది కృష్ణక్షేత్రం మధుర, అది కంసుడి పరిపాలనలో మధురుడు. మధురలో ఆయన జైల్లో జన్మించాడు. ఆ జైలు మధురెళ్ళి వాళ్ళందరూ చూడవచ్చు. ఇప్పటికే జైలు ఉంది, కృష్ణుడు పుట్టిన జైలు ఉంది, మధురెళ్ళి వాళ్ళందరూ జయించు. అక్కడ రాశాడు కూడా ఇక్కడ కృష్ణుడి పుట్టిన వాడి వలె కనిపించాడు. ఆ వసుదేవుడికి దేవకి ఆయన ఎలా కనిపించాడంటే దేవకి కడుపులో పుట్టి యోనిలోంచి అది బయటికి రాలేదు. దేవకి కడుపులో పుట్టి మామూలుగా అందరు మనుషులు ఎలా వస్తారో అలా యోనిలోంచి రాలేదు. ఆయన ఆ జైల్లో శంకుచక్రమును ధరించి మహావిష్ణువు కృష్ణుడు రూపంలో దర్శనం దేవకి వసుదేవుడికి దర్శనమిచ్చాడు. అది పుట్టడం, ఉడికే శరీరం తొడుక్కున్నాడు అంతే. భగవంతుడు ఒక శరీర రూపం ధరించాడు, అంతేకాదు యోనిలోంచి వచ్చిన వాడు కాదు. ఉడికి అలా కనిపించాడు. అవి అలా ఎలా కనిపిస్తారు, మరి యోనిలోంచి రాకుండా ఎలా పుడతారంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందరూ ఇది ఒకటి మనకి అని ఈ ప్రపంచం గురించి మనకు తెలిసినది బహు తక్కువ, తెలియంది బాగా ఎక్కువ. మనం సృష్టి గురించి మనకు తెలిసింది బహు తక్కువ, తెలియంది చాలా ఎక్కువ. సృష్టి కాదు, మానవ శరీరంలో ఇందులో మనకు తెలిసిన విషయాలు బాగా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడ సృష్టి వద్దు. ఈ ఆరు అడుగుల శరీరంలో, ఈ ఆరు అడుగుల శరీరంలో మనకు తెలిసినది చాలా తక్కువ ఉంది, తెలియంది ఇంకెంతో ఉంది. ఆయన కర్మరహస్యం ఏంటంటే ఆయనకేం సొంత పని లేదు. భగవంతుడికి ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని స్థాపించటానికి అంటే ఇప్పుడు దుష్ట సంహారానికి, శిష్యుని రక్షించడానికి, దుష్టుని సంహరించడానికి ఒక శరీరం ధరించి వస్తానని చెప్పాడు కానీ ప్రత్యేకంగా పనిలేదు దేవుడు. ఆయనకి సొంత పని అంటూ ఏమి లేదు. ఆయన కర్మఫలకాంక్షడైన వాడు. ఎవరు? కృష్ణుడు కర్మఫలకాంక్షడైన వాడు. అంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఈవేళ కృష్ణుడికి చాలామంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో జంతికలు నైవేద్యం చేస్తారు. కారం వేయకుండా ఒట్టి ఉప్పుతోడు చేసిన జంతికలు నైవేద్యం చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో నానబెట్టిన అటుకులు కానీ మామూలు అటుకులు కానీ వండి నైవేద్యం పెడతారు. కొన్ని చోట్ల లడ్డులు నైవేద్యం పెడతారు. కొన్ని చోట్ల లడ్డు నైవేద్యం పెడతారు. ఎక్కువ తీపి పదార్థాలు పెడతారు. మధురాధిపతి అంతా మధురమే. ఉదరం మధురం, మాట మధురం, కదలక మధురం, చెయ్యి కదిపితే మధురం, కాలు కదిపితే మధురం, అంతా మధురాధిపతికి అంతా మధురం. మనం గణపాఠంలో చెప్పాం కదా, హృదయ నిండా ఆనందం, నోతి నిండా తీపి, చేతి నిండా సత్కర్మ నిష్కామ కర్మ. హృదయ నిండా ఆనందం, నోటి నిండా తీపి. నోటి నిండా తీపి కానీ అక్కడ చేదు లేదు, పొర పుడుపు లేదు. నోటి నిండా తీపి, హృదయం నిండా ఆనందం, చేతి నిండా సత్కర్మ నిష్కామ కర్మ. అంటే ఎటువంటి సత్కర్మ అవతార పురుషుడు చేస్తే అంటే అసలు మన సంసారాలే మనం నడపలేకపోతుంది. అసలు మన సంసారాలు ఏదటానికి చచ్చిపోతున్నాం బాబు, ఈ సంసారం నడపలేకపోవచ్చు. భగవంతుడు చేసే పనికి ఈ ప్రపంచం చిన్నదిగా కనిపిస్తుంది. ఈ ప్రపంచం సరిపోదు. వాడి భగవంతుడు, భగవంతుడు అంటే ఎవరంటే ఇది మొక్క భారతదేశం కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన చేయడానికి సరిపడే పని లేదు. ఇక్కడ అంత చిన్న పని, మా పెద్ద పని చేసినట్టు మనకు కనిపించినా ఆయనకి ఆ పని చిన్న పని కింద కనిపిస్తుంది. మనం బలహీనం కాబట్టి, బద్ధకష్టం కాబట్టి, సోమర్తనానికి అలవాటు పడ్డాం కాబట్టి, ఆ వర్క్ కల్చర్ మనకు తెలియదు కాబట్టి మనకి చిన్న చిన్న సంవత్సరాలు మోయటం కూడా మోయలేకపోతున్నామని బాగుంటారు. ఆ ఒండికి చెంటే భారంగా ఉంటుంటున్నారు. అవి ఒండికి చెంటే భారంగా ఉంటుంటున్నారు. 30 సంవత్సరాలు వచ్చేవాడికి ముసలాడు అయిపోతున్నారు. కూర్చుంటే నిలబడలేకపోతున్నారు, నిలబడితే కూర్చోలేకపోతున్నారు. భగవంతుడు తెలక్కదు, అతని పని చేయడానికి ప్రపంచం సరిపోదు. ఒక భారతదేశం కాదు, సృష్టి సరిపోదు. వాడు దేవుడు, వాడికి టైర్ అంటూ టైర్ అవ్వటం అంటూ ఏమీ ఉండదు. ఆయన ఈ రోజున అష్టమి రోజున మన ప్రభుత్వం ఎంత బాధ్యత లేకుండా ఉందంటే రేపు సెలవు ప్రకటించారు. రేపు సెలవు ప్రకటించి ఎవరు తిట్టారు గవర్నమెంట్, ఇదేంటయ్యా మీ రేపు సెలవు ఏంటి? అష్టమి ఏడు 11:30 వెళ్ళిపోతాం. నిన్న ప్రారంభమైంది అష్టమి. ఏడు 11:30 అష్టమి అయిపోతాం, రేపు సెలవు అంటేనే ఎవరు మందలిస్తే ప్రభుత్వాన్ని రేపు సెలవు క్యాన్సిల్ చేసి మళ్ళీ బయట పెట్టారు. ఎంత బాధ్యత లేకుండా ప్రభుత్వం ఉంటుంది, ఇది ఒకటే ఉదాహరణ. అందుకు కృష్ణుడు అక్కర్లేదు, రాముడు అక్కర్లేదు, హిందూ మతం అక్కర్లేదు, మహమ్మదీ మతం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అధికారం తప్పించి ఏమీ అక్కర్లేదు. దేవుడు ఏంటో అడుగుంటే అధికారమే దేవుడు. రేపు ప్రకటించడం ఏంటి? అసలు అష్టమి సాయంత్రం 11:30 వెళ్ళిపోతా అంటే రేపు సెలవు ఏంటి? నిన్ననే నిన్న అష్టమి ప్రవేశించి అది ముగిస్తుంది. అష్టమి నిన్ననే చేయొచ్చు, అష్టమి ఈవేళనే చేయొచ్చు. ఇంకా 10 మంది నిన్న చేశారు, 9 మంది రేపు సెలవు ఏంటి? అంటే ఎంత బాధ్యత రాహిత్యంగా వాళ్ళు ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఇది కొండగొస్తుంది. బాధ్యత లేని పనులు. ఈవేళ రాత్రి కృష్ణుడు వర్షాకాలంలో పుట్టాడు, శివుడు శీతాకాలంలో లింగోద్భవం ధరించాడు. కృష్ణుడు వర్షాకాలంలో జన్మించాడు, జన్మించిన వాడేనే కల్పించాడు. శివుడు శీతాకాలం వస్తాడు, అలాగే శివరాత్రి. శివరాత్రి అంటే శివుడికి రూపం లేదు, ఆయన ఒక లింగరూపం ధరించాడు. అదే శివరాత్రి చేస్తారు. శివుడు ఒకే లింగరూపం ధరించాడు కాబట్టి ఆ రోజు శివరాత్రి చేస్తారు. అది శీతాకాలం, ఇది వర్షాకాలం. అది ఫిబ్రవరి నెల చివరి వారం ఎప్పుడు వస్తుంది? ఇదేమో శ్రావణ మాసంలో వస్తుంది. శ్రావణ మాసం రోహిణి నక్షత్రం బహుళ అష్టమి. బహుళాష్టమి అంటే అమావాస్య ముందు వచ్చే అష్టమిని బహుళాష్టమి అంటారు. ఇది బహుళాష్టమి, రాబోయేది అమావాస్య. వాళ్ళు ఏం చేశారంటే, ఆడి భూమి మీదకి వచ్చే ముందే వాళ్ళు అనుచరులు కొంతమంది భూమి మీదకి పంపేశాడు. వాడు అనుచరులు భూమి మీదకి పంపేసి 11:40 చంద్రోదయం అవుతుంది అష్టమి రోజున. అష్టమి రోజున మామూలుగా ఈ వేడి సాయంత్రం 11:40 వరకు చంద్రుడు కనపడ్డు. 11:45 చంద్రుడు అయిన తర్వాత 12 గంటలకి, రాత్రి 12 గంటలకి దేవకి వసుదేవుడికి దర్శనం ఇచ్చాడు. అదే పుట్టడం, ఆ దర్శనం ఇవ్వటమే పుట్టడం. చంద్రోదయం 11:40 చంద్రోదయం అవుతుంది. చంద్రోదయం చూసుకుని 12 గంటలకి దర్శనం ఇచ్చాడు. అంటే చంద్రుడు శరీరానికి చల్లదనం వస్తాడు, జ్ఞానం మనస్సుకి చల్లదనం వస్తుంది. చంద్రుడు మన వెన్నెల్లో కూర్చుంటే మనకు చల్లగా ఉంటుంది, కానీ శరీరానికే చల్లదనం ఇవ్వగలడు. ఎవడు? చంద్రుడు. ఆత్మజ్ఞానం మనస్సుకి భరించలేనంత శాంతి ఇస్తుంది. జ్ఞానం ఇచ్చేది మనస్సుకి శాంతి, చంద్రుడు ఇచ్చేది శరీరానికి చల్లదనం. అయ్యాడు చంద్రోదయం చూసుకుని 12 గంటలకు దర్శనం ఇచ్చాడు. దర్శనమిస్తే దేవకీ వసుదేవునికి దర్శనమిస్తే మీకు బిడ్డగా రావాలని మీరు కోరుకున్నారు కాబట్టి పూర్వజన్మల్లో మీరు చేసిన మనం చేసిన పని చేసిన మంచి ఊరికే పోదు, ఏదో జన్మలో దానికి ఫలితం వస్తుంది. తర్వాత మీరు పూర్వజన్మలో మీరు చేసిన తపస్సు ఇచ్చా మీకున్న భక్తి, డెడికేషన్ టు గాడ్, డెడికేషన్ టు వర్క్. మీరు పూర్వజన్మలో మీకున్న భక్తి ఇచ్చా మీకు కుమారుడు గారి జన్మిస్తున్నానని దర్శనమిచ్చారు. దర్శనమిస్తే అప్పుడు దేవకందండి, నువ్వు భగవంతుడిగా దర్శనమిచ్చావు, మా బిడ్డగా నిన్ను ఎంజాయ్ చేయాలి కదా, నువ్వు మా బిడ్డగా నేను ఎంజాయ్ చేయాలి కదా, ఇప్పటికి దేవుడి కింద మహావిష్ణువు దర్శనం ఇచ్చేసావు, శంకుచక్రాలతో ఆయుధాలతో వచ్చేసావు నువ్వు, అయితే అద్భుతంగా ఉంది. దేవకు మాట, మహర్షులు మహాయోగులు, పెద్ద పెద్ద కర్మయోగులు, మహాత్ములు, లోకంలో ఎంతో సత్కర్మలు చేసి పండిపోయిన వాళ్ళు, సమాధి స్థితి పొందిన వాళ్ళు, ఏ దేవుణ్ణైతే సమాధి స్థితిలో తపస్సులు చేసి తపస్సులు చేసి సమాధి స్థితిలో ఏ దేవుణ్ణైతే వాళ్ళు చూస్తున్నారో, కృష్ణ నిన్ను మా భౌతికమైన నేత్రాలతో నిన్ను చూస్తున్నా, మాది అదృష్టం వాళ్ళది కాదని. ఎక్కడో సమాధి స్థితిలో మేము దేవుణ్ణి దర్శించామంటున్నారు, అలా కాదు, భౌతికంగానే దర్శనం చేస్తున్నాను, ఫిజికల్గా నేను దర్శనం చేస్తున్నాం, వాళ్ళని కాదు అయ్యి అదృష్టం మాది అన్న దేవ. అప్పుడు కృష్ణుడు అంటాడు, పరమభక్తి వల్ల ఏదైనా సాధ్యమే అంటాడు, అనన్య భక్తి వల్ల పరభక్తి వల్ల ఏదైనా సాధ్యం. అప్పుడు చంటిబిడ్డ రూపం ధరించాడు. ఏమి ధరించాడు? చంటిబిడ్డ రూపం ధరించి ఏమని చెప్పాడంటే, గోకులం పాలకులకు పక్కనేమో దొడ్డిపెట్లందో పక్కన నరసాపురం ఉంది కదా, ఈ మూడు పక్కలు ఉంటాయి, బృందావనం, గోకులం, మధుర, మూడు డైరెక్షన్లో ఉంటాయి. మధురకు ఓ పక్కన గోకులం ఉంది, ఓ పక్కనేమో బృందావనం. అది మన ప్రాకృతి బుద్ధితో ఆలోచిస్తుంటే భగవంతుడి మనకు అర్థం కాదు. అది రీసెర్చ్, పరమ పవిత్రుడికి ఈశ్వరుడు తన హృదయంలో దర్శనమిస్తాడు, కానీ రీసెర్చ్ వల్ల వచ్చేది కాదు. పరమ పవిత్రుడైన వాడికే ఆ ఏకాగ్రత, నూటికి నిలుపాడు ఏకాగ్రత సాధించిన వాడికే హృదయంలో దర్శనమిస్తాడు. ప్రకృతి బుద్ధి ఉన్న వాడికి ఆయన అందడు అందరు కాబట్టి భగవంతుడు లేడని అనిపిస్తుంది మనకు. మన బుద్ధికి అందడు. మన దగ్గర ఏముందంటే మనకు బుద్ధికి అందని విషయాలని అబద్ధం అనుకుంటాం, అంటే అంత బుద్ధిమంతుడు అన్నమాట. మన బుద్ధికి ఏ విషయాలైతే అందమో అది నిజం కాదు, అబద్ధం అనుకుంటాం. అంచేత అష్టమి రోజునే అప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, ఈ బిడ్డని దీన్ని గోకులం తీసిపోండి. అయితే యోగ మాయలు అంటే జేటి దగ్గర కాపురాలు వీడు అష్టమ గర్భంలో జన్మించారు కృష్ణుడు. అంతకుముందు పిల్లలను కంసుడు చంపేస్తున్నాడు, ఆ కదంతా మీకు తెలుసు. ఇంకా ఆ పురాణాలకు తెలిసి టైం సరిపోదు. అష్టమ గర్భంలో జన్మించాడు. దేవకి అష్టమ గర్భంలో జన్మించాడు. జన్మించి గోకులం తీసిపోయింది. గోకులం తీసిపోయి యశోద పక్కలో నన్ను పెట్టాడు. యశోదకి నేను ఎప్పుడైతే పుట్టానో అదే టైంలో ఒక అమ్మాయి పుడుతుంది. ఏం చేస్తామంటే ఈ గేటు దగ్గర కాపుల వాళ్ళకి నిద్ర వచ్చేలా చేస్తాను. గేటు దగ్గర కాపుల వాళ్ళకి నిద్ర వచ్చేలా చేస్తాను. అప్పుడు వసుదేవుడు ఏం చేశాడంటే యమునా నదిని దాటి గోకులం తీసుకొచ్చి ఈ దేశకొచ్చి ఈవిడికి యశోద పక్కన ఉన్నటువంటి యోగమాయని అమ్మాయిని తీసుకెళ్ళి, నీకు అర్థమవుతుంది, గోకులంలో యశోదకి జన్మించినటువంటి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ దేవకి పక్కన పడుకోబెట్టి, దేవకి మంచం మీద పడుకోబెట్టి, దేవకి జన్మించినటువంటి ఈ కృష్ణుని తీసుకొచ్చి యశోద పక్కన పెట్టేశాడు వసుదేవుడు. ఏమనుకుందంటే నా అబ్బాయి పుట్టాడని ఈవిడ అనుకుంది. ఎవరు? యశోద అనుకుంది. కానీ ఇదంతా ముందే చెప్పించాడు కాబట్టి దేవకి అలా అనుకోలేదు. అమ్మాయినే అక్కడ తర్వాత వెలుగొచ్చేటప్పటికీ ఆ రాజు పట్టి అందరు కంసుడికి చెప్పేశారు. కానీ అబ్బాయి పుట్టలేదు, అమ్మాయి పుట్టింది అని. అబ్బాయి పుట్టలేదు, అమ్మాయి పుట్టిందని. అయితే అష్టమ గర్భంలో నన్ను చంపేది స్త్రీ రూపంగా వచ్చిందా అనుకుంటాడు కంసుడు. ఇంకా సూర్యుడు ఉదయించిన వెంటనే జైలుకి వచ్చేసాడు కంసుడు. ఆ యశోద పక్కన ఉన్న జన్మించినటువంటి యశోద గర్భంలోంచి జన్మించింది దుర్గ అంటాను చూడండి, ఆవిడ దుర్గ యోగమాయ. అప్పుడు ఆ కంసుడు వచ్చి ఈ అమ్మాయిని చేతితోటి పట్టుకుని మన బంతిని కింద కొడతాను చూడండి, అలా కింద అంటే చంపేయాలని. ఒక ఈవిడ నన్ను చంపేస్తున్నామో భవిష్యత్తులో అష్టమ గర్భంలో, అని అష్టమ గర్భంలో పుట్టింది కాబట్టి ఇది అమ్మాయిని చేతితోడు తీసుకుని బంతి కొట్టేట పొడదామని కిందకు పడేయబోయాడు. ఎవరు? కంసుడు. ఎవరిని? ఈ దొరకని. ఆడు అది ఇలా చెయ్యి ఎప్పుడైతే కంసుడి పైకి ఎత్తాడో ఆ చేతి నుంచి జారిపోయి పైకి వెళ్ళిపోయాడు. ఆవిడ మాయ. చేతిలో జారిపోయి పైకి వెళ్ళిపోయి ఏమని చెప్పింది అంటే, నేను బంతి అనుకుంటున్నావు చంపేయటానికి, నేను మాయను, మనుషులందరినీ మాయలో పెట్టాను అమ్మ, నేను మాయని, యోగ మాయని. నిన్ను పుట్టినవాడు పెరుగుతున్నాడు, నిన్ను చంపటానికి నేను రాలేదు, నిన్ను పుట్టినవాడు పెరుగుతున్నాడు, నిన్ను పుట్టినవాడు పెరుగుతున్నాడు, నిన్ను పుట్టినవాడు, నిన్ను చంపటానికి వచ్చినవాడు ఆల్రెడీ పుట్టాడు, ఆడు పెరుగుతున్నాడు. పలానా గ్రామం అని చెప్పలేదు, ఆడు పెరుగుతున్నాడు. నేను రెండు మాటలు చెప్పి ఆవిడ మాయ వెళ్ళిపోయాడు. ఈ మాటలు చెప్పడానికి దుర్గ రూపంలో ఆవిడ అవతరించు. ఆవిడ యోగ మాయ అంటారు. మాయబడు. మనం మాయ స్వాధీనంలో ఉంటాం, మాయ భగవంతుడి స్వాధీనంలో ఉంటాయి. ఎవడైతే భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు ఏదో మాయ దారిస్తాను. కొంతమంది కుక్కలను పెంచుకుంటారు, మనం వెళ్తే మీద పడిపోతాయి. యజమాని తప్పుకో, జాకీ జాకీ చెప్పుకోమంటే మనం తప్పుకుంటే తప్పుకోదు. ఆ యజమాని చెప్పాలి, జాకీ జాకీ చెప్పుకోమ్మా చెప్పుకోమ్మా వాళ్ళు కరవకు. వాళ్ళు చెప్పబోదు వచ్చి మన పీ కొనికేస్తాయి. పెద్ద పెద్ద కుక్కలు ఉంటాయి కొంతమంది ఇళ్ళకాడ, వాళ్ళు చెప్తారు. ఏం చేద్దంటే వాళ్ళు ఆ కుక్క యజమాని స్వాతంత్రంలో ఉంటుంది, అలాగే మాయ భగవంతుడు స్వాధీనంగా ఉంటుంది. అంటే భగవంతుడు అది కుక్కే మనకి దారి అవ్వదు, యజమాని చెప్పకపోతే. అలాగే భగవంతుడి యొక్క దయ లేకుండా, భగవంతుడు చెప్పకుండా మనకు మాయ దారి ఇచ్చే అవకాశం లేదు, మనకు తరించే అవకాశం లేదు. నువ్వు చావులేని సత్పదార్థం, కానీ చచ్చిపోయే దేహంతో నువ్వు చాలాత్యం పొందుతున్నావు. ఇదే మాయ. మాయంటే ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటున్నాం. ఇదే మాయంటే మనం ఏదైతే అవునో అది కాదనుకుంటున్నాం, ఏదైతే కాదో అది అవును అనుకుంటున్నాం. ఇదే మాయ. ఉన్నదాన్ని లేదనుకుంటున్నాం, లేనిదాన్ని ఉందనుకుంటున్నాం. మనకు శ్రేయస్సు కలగజేసిన దాన్ని శ్రేయస్సు కలగదనుకుంటున్నాం, శ్రేయస్సు దేనినైతే కలగదో దేనివల్ల అయితే కలగదో శ్రేయస్సు కలగజేస్తుంది అనుకుంటున్నాం. అయితే దాని జన్మరహస్యం ఆయన కర్మరహస్యం, భగవంతుని కర్మరహస్యం ఏంటంటే ఆయన కర్మఫల కాంక్ష లేనివాడు, కర్మఫల కాంక్ష లేనివాడు. ఎంత చేసినా చెయ్యని వాడితో సమానం, ఏది చేసినా చెయ్యని వాడితో సమానం. అంటే కృష్ణుడికి 8 పెళ్ళిళ్ళు అయినాయి. మీకు అర్థమవుతుందా? 8 పెళ్ళిళ్ళు అయితే ఏదైనా సభలో కూర్చున్నప్పుడు భీష్ముడు బ్రహ్మచారి, ఇంకా బ్రహ్మచారి చాలామంది ఉన్నారు. ఇక్కడ బ్రహ్మచారి ఎవడు ఉన్నాడంటే కృష్ణుడు ముందు చేయి పెట్టేవాడు, 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. భీష్ముడు ఏదో బిగిసిపోయేవాడు బ్రహ్మచారి, నిజంగా బ్రహ్మచారి భీష్ముడు. ఎందుకంటే మన మనస్సులో ఎక్కడైనా తప్పు చేశామమ్మా. అక్కడ భీష్ముడే కాదు, మిగతా బ్రహ్మచారులు అందరూ చేయెత్తడానికి బిగిసిపోయేవారు. శారీరకంగా మనం తప్పు చేయలేదు, మానసికంగా ఎక్కడైనా తప్పు చేయొచ్చు, మానసికంగా ఎక్కడైనా తప్పు చేయొచ్చు. దానికి కూడా బ్రహ్మచారానికి విరుద్ధే. అంచేత వీళ్ళు చేత ఎత్తిపోరు కాదు, కృష్ణుడి బ్రహ్మచారి ఎవడంటే వాడి ఎంచేదంటే వాడు చేసిన చెయ్యని వాడితో సమానం. వాడికి పెళ్ళున్నా భగవంతుడికి పెళ్ళి ఏంటండి, పెళ్ళి ఉన్నా పెళ్ళి లేని వాడితో సమానం. వాడు అన్నం తిన్నా తిన్న వాడితో సమానం, లక్షలాది మందిని చంపినా చంపని వాడితో సమానం. కర్తృత్వ బుద్ధి లేని వాడు, జ్ఞానికే కర్తృత్వ. జ్ఞానికి అవతార పురుషుడికి తేడా ఏంటంటే జ్ఞానికి జ్ఞానం ఉంటుంది, అవతార పురుషుడికి జ్ఞానం ఉంటుంది, జ్ఞానానికి తగిన శక్తి ఉంటుంది. అవతార పురుషుడు వేరు, జ్ఞాని వేరు. రామావతారం కృష్ణ అవతారం వాళ్ళ అవతార పురుషుడు, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుందో అంత శక్తి ఉంటుంది, ఎంత శక్తి ఉంటుందో అంత జ్ఞానం ఉంటుంది. అంచేత కర్తలేని కర్మ భగవంతుడు చేసేదేంటి, కర్తలేని కర్మ. అలా మనందరికీ పునర్జన్మలు ఎందుకు వస్తున్నాయి? మనందరికీ కోరికలు ఉన్నాయి, అలా కోరిక లేకుండా పని చేయం. పని చేయక్కడే మమ్మల్ని చూసుకొని నవ్వండి అంటే నవ్వం, నవ్వితే ఏం కలిసి వస్తుంది? మీరు మాకేం ఉపకారాలు చేయక్కర్లేదు, మా వంక చూసుకొని నవ్వండి అంటే నవ్వం, చీరా నవ్వుతాం అనుకోండి ఏం కలిసి వస్తున్నారు? మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు? ఇదే కదా మన సిద్ధాంతం. మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు? మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు? నేను మీ ఇంటికి వస్తే మేం చేయ, మీరు మీకు మాకేం ఇస్తారు? ఇది జీవన జీవకోట లక్ష్యం. ఇటువంటి కర్మ చేయడానికి భగవంతుడు రాలేదు. అంచేత మీరు భగవంతుడిని రకరకాల పుష్పాలతో ఆరాధిస్తున్నారు. ఏదో ఒక డైటీని ఆరాధించడం మంచిది. సత్కర్మ చేస్తూ ఫలకాంక్ష లేకుండా మీకు రాముడైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు, శివుడైతే శివుడు, ఎవరిష్టమైతే ఒక డైటీని ఆరాధించడం మంచిది. ఆ డైటీ యొక్క రూపం మీకు కృష్ణుడు అన్నాడు అనుకోండి, మీకు ఇష్టం లేదా రాముడు, ఆ రూపం ఆ పేరు, పేరు లేని వాడికి పేరు పెట్టారు మనకు ఆధారం కోసం. భగవంతుడికి పేరు లేదు, మనకు ఆలంబనం కోసం, ఉపాసన కోసం పేరు పెట్టారు. ఆ భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క గుణాలని శ్రవణం చేసి ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు కూడా తరిస్తారు. భగవంతుడి గుణాలని స్మరించే వాళ్ళందరూ తరిస్తారు. ఇక భగవంతుడికే బుద్ధి లేదనుకుంటారంటే మనమేం బాగుపడతాం? మనకి ఎవరైతే బుద్ధి ఇచ్చాడో ఆడికే బుద్ధి లేదనుకుంటా అంటే మనమేం బాగుపడతాం? అంటే అంత పొగరబోతానంగా ఉంటాం. మనకు ఎవడైతే బుద్ధి ఇచ్చాడో, మనకు ఎవడైతే తెలివి ఇచ్చాడో, మనకు ఎవడైతే వివేకం ఇచ్చాడో, వాడికే వివేకం లేదు, వాడికే తెలివి లేదు, వాడికే బుద్ధి లేదు అనే పరిస్థితికి ఎందుకు వచ్చాం? దానికి కారణం ఏంటంటే మనం చదివి పుస్తకాలు ఒకటి మంచిది కాదు, చేసి స్నేహాలు సరైన స్నేహాలు కాదు. అంటే ప్రకృతి బుద్ధి, ప్రకృతి బుద్ధి అంటే పొల్యూట్ అయిపోయింది, శుభ్రంగా పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు చూడండి, అన్ని రాజకీయ పార్టీలు ఏ పని చేసినా టార్గెట్ అధికారం. భగవంతుడు అటువంటి పనులు చేయడు కాదు, ఏ పని చేసినా మిమ్మల్ని జ్ఞానోదయాన్ని కలగ జవకోటికి జ్ఞానోదయాన్ని కలగజేయడం కోసం. భగవంతుడి పూర్ణ కారణం అన్ని కోరికలు నెరవేరిన వాడికి నెరవేరవలసిన కోరిక ఉండదు. భగవంతుడు ఎవడంటే పూర్ణ కారణం, వాడికి అన్ని కోరికలు నెరవేరిపోయినాయి. నెరవేరిన ఇంకా వాడికి కోరవలసిన కోరిక అంటే సృష్టిలో ఏమి లేదు. మనందరికీ జన్మలు ఎందుకు వస్తాయంటే మనం స్వార్థం లేకుండా పని చేయాలి. మనకు స్వార్థం దేవుడు పరమార్థం కాదు, మనకు స్వార్థమే పరమార్థం. మనకి ఏదైనా కలిసి వస్తే ఏదైనా కోరికతోటి పనిచేస్తాం, మీకు అర్థమవుతుంది? లేదా మన స్వార్థాన్ని సంతృప్తిపరచుకోవడమే పనిచేస్తాం, లేకపోతే ఏదైనా కోరిక ఉంటే పనిచేస్తాం. ఆ కోరికతోటి మనం ఏం చేస్తాం? ఒకసారి ఇష్టం మీద ఒక పని చేస్తాం, అయిష్టం మీద ఒక పని చేస్తాం, అంతే కదా. ఇష్టం ఉంటే ఒక రకంగా పనిచేస్తాం, అయిష్టంగా ఉంటే ఒక రకంగా పనిచేస్తాం. ఇష్టం ఉంటే ఉపకారం చేస్తాం, అయిష్టం ఉంటే అపకారం చేస్తాం. కానీ ఈ రెండు మనల్ని బంధిస్తాయన్న సంగతి మన బుద్ధికి అందటం లేదు. భగవద్గీతలో భగవంతుడు అన్నాడు, బుద్ధిమంతుడు వివేకవంతుడు ఆ డిస్క్రిమినేషన్ ఉన్నవాడు, తపోబలం ఉన్నవాడు పాపాన్నే కాదు పుణ్యాన్ని కూడా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాడని. ఇప్పుడు ఈ శరీరం అని చూడండి, పాలకొల్లు అమ్మప్పుడు జిన్నూరు నుంచి పాలకొల్లు వచ్చింది, శరీరం కూడా వచ్చేసింది. ఇక్కడి నుంచి రామేశ్వరం వెళితే రామేశ్వరం వచ్చేస్తుంది, అరుణాచలం వెళితే అరుణాచలం రావద్దన్న కూడా సిద్ధం అవుతుంది, అరుణాచలం వెళితే అరుణాచలం వచ్చేస్తుంది, ఏలూరు వెళితే ఏలూరు వచ్చేస్తుంది, రాజమండ్రి వెళితే రాజమండ్రి వచ్చేదే. నువ్వు రావద్దనే శరీరం కూడా వచ్చేస్తుంది మన కూడా, అది చచ్చాక మన కూడా రావటం ఆగిపోవాలి. ఇంకా అరుణాచలం ఇదే సిద్ధం అవుతుంది, కాశీని ఇదే సిద్ధం, దీన్ని మోసుకు తిరుగుతున్నావు, దాని తాలూకు బుద్ధి పోదు మనకు, అది చచ్చాక మటుకుంటే మనకు కూడా రాదు. అలాగే చచ్చిన తర్వాత శరీరాన్ని ఎవడైతే వదిలేస్తున్నాడో వదిలేసి వెళ్ళిపోతున్నాడో, అలాగే బుద్ధిమంతుడు వివేకవంతుడు ఆ డిస్క్రిమినేషన్ ఉన్నవాడు, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిత్యం ఏది ఏది నిత్యం ఏది ప్రేయస్సు ఏది శ్రేయస్సు, ఆ డిస్క్రిమినేషన్, ఆ వివేక బుద్ధిగా వివేకం ఉన్నవాడు శరీరాన్ని ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడో, వాడి పాపాన్ని పుణ్యాన్ని భూమి మీద విడిచిపెట్టి బయటకు పోతున్నాడు అని. వాడు బుద్ధిమంతుడు అని, మనుషుల్లో బుద్ధిమంతుడు వాడు అన్నాడు. అంటే మనం ఏం చేస్తాం? కోరికతోటి పనిచేస్తాం. అక్కడ కోరిక అంటే మామూలుగా గౌరవం కొంతమంది గౌరవం సంపాదించడానికి పని చేస్తారనుకున్నా అది కోరిక. పని పని కోసమే చేసేవాడు, పని పని కోసమే చేసేవాడు బుద్ధిమంతుడు. అక్కడ అవసరం అనుకుంటే చేస్తాడు, అంత కోరిక వాడు కోరికతోటేమి చేయడు. నీకు అర్థమవుతుందా? ఏదో ఈ పని చేస్తే గౌరవం వస్తుందని అసలే చేయడు, ఏమి చేయడు, అసలు ఏమి పని పని కోసమే చేసేవాడు. ఏమంటే కోరికల వల్ల మన కోరికల వల్ల పని చేస్తాం. ఆ కోరికల వల్ల పని చేస్తే ఏమొస్తాయంటే మనకు వాసన పడతాయి. కోరికల్లో పనిచేస్తే మనకి ఏమవుతుందంటే, మనం ఏ పని మంచి పని చేస్తే మంచి పని, చెడ్డ పని చేస్తే చెడ్డ పని, కోరికతోటి కనుక చేస్తే మంచి పని అనే సరే కోరికతోటి కనుక చేస్తే ఆ మంచి పని చెడ్డ పని కూడా మన కంఠాలను చుట్టుకుంటాయి. కోరికతోటి చేసిన ప్రతి కర్మ కంఠాలను చుట్టుకుంటుంది. ఏమన్నా ఎప్పుడైతే ఆ కర్మకి కోరిక వల్ల కర్మ చేస్తాడు. ఆ కర్మ చేస్తాం కదా, ఈ పుణ్యకర్మ పాపకర్మ చేస్తాం కదా, ఏదో మనం ఇగో ఈ పుణ్యం వచ్చింది మనకి, ఈ పుణ్యం ఎప్పుడైనా అనుభవించవచ్చు అని వీడికి ఉంటుంది. అలాగే చెప్తారు కదా, మీరు మంచి చేసుకోండి పుణ్యం వస్తుంది అనిపిస్తారని ఇలా చెప్తా ఉంటారు. ఈ పుణ్యం చేస్తారు, ఆ పుణ్యం మళ్ళీ ఫలితం ఎప్పుడు వస్తుందని కనిపెట్టుకుంటారు. ఈ లోపల శరీరం ముసలికి అయిపోదు, ముసలికి అయితే ఎప్పుడో ఒక రోజున పీనికి అయిపోదు. అదే కృష్ణుడు ఏమని చెప్పాడంటే, శరీరాన్ని ఎవడో చంపక్కర్లేదు, అది నెమ్మది నెమ్మదిగా తిరిగి ముసలిది అయిపోతుంది. ముసలిదై కొన్ని ముసల శరీరాలు అయి కొంతమంది కొన్ని శరీరాలు చచ్చిపోతాయి. కొన్ని శరీరాలు ముసలి అవ్వకముందే తగన రోగాలు వస్తాయి, కొన్ని శరీరాలు చచ్చిపోతాయి. తగని శరీరాలు వస్తాయి, కొన్ని శరీరాలు చచ్చిపోతాయి. అలాగే నీ శరీరం కూడా ఎప్పటికప్పుడు చచ్చిపోతుంది. నువ్వు యుద్ధం చేయను, నేనేం పని చేయను, ఇంటికాడ కూర్చుంటాను, యుద్ధం చేయను, నేనేం పని చేయను, ఇలా కూర్చుంటాను అనుకున్నా నీ శరీరం ఏదో రోజు చచ్చి ఊరుకుంటుంది. అని చెప్పి పని చేస్తూ చచ్చిపోరా అర్జున అంటాడు. ఒకవేళ ఏం పని చేయను ఇంటికాడ కూర్చుంటానంటావు అనుకోప్పుడు నీ శరీరం ఉంటుందా? నువ్వు ఏసీ గదిలోంచి కదలవు అనుకో, నీకు ముసలితనం రావటం ఆగుతుందా? నువ్వు ఏసీ గదిలో కూర్చుంటే నీకు రోగాలు రావటం మాంతా? ఏదో రకంగా శరీరం చచ్చిపోతుంది. నువ్వు నెగ్గితే స్వర్గం, నెగ్గితే నీకు నెగ్గితే నీకు కీర్తి వస్తుంది. మంచి పని చేస్తూ చచ్చిపోయావనుకో నువ్వు, వై మంచి పని చేసి నెగ్గితే నువ్వు అధికారం వస్తుంది. నువ్వు నెగ్గితే నీకు అధికారం. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయి, పని చెయ్యి. యుద్ధం అంటే పని నీ అంటే నీ దేహ ప్రారంభంలో అది చేయి. అందరినీ యుద్ధం చేయమని కదా, అర్జునుడు దేహ ప్రారంభంలో అది ఆ పని చెయ్యాలి. మనం అందరినీ నిర్ధారణ ఆ దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది, ఆ ప్రారంభం ప్రకారం దేహం నడుస్తూ ఉంటుంది. యుద్ధానికి రమ్మని నేను నిన్ను పిలవలేదు, నిన్ను నువ్వే మా ఇంటికి వచ్చి పిలిచావు నన్ను. ఇలా వీళ్ళందరినీ భీష్ముని చంపటంలాగా, భీష్ముని చంపటంలాగా ఈ దుర్యోధను చంపటం, ఇది ఏడు వీళ్ళందరూ మంచివాడు, ద్రోణాచార్యుడు మంచివాడు, వీడేమో తాతగారు, వాడు చదువు చెప్పాడు, వీళ్ళందరినీ చంపటం లాగా అంటున్నావు. ఒక అద్భుతమైన రహస్య భగవద్గీత ఒక మహిళ ఒక మహర్షి వ్యాఖ్యాన రాస్తే ఒక అద్భుతమైన రహస్యం చెప్పాడు. ఎప్పుడు కూడా మంచివాడు చెడ్డవాడు స్నేహం చేస్తే, ఏదైనా గొడవ వస్తే మంచివాడిని ఆహుతి చేసేస్తారు అందరు, చెడ్డవాడు తప్పుకుంటారు. అవి మంచివాడు కంటే చెడ్డవాడు కుయుక్తి ఎక్కువ ఉంటుంది. మీకు అర్థమవుతుంది, మంచివాడు చెడ్డవాడితో స్నేహం చేస్తే, ఏదైనా గొడవ వస్తే ముందు చచ్చిపోవడానికి ఆయన సిద్ధం చేస్తారు. ఎవరిని? మంచివాడిని. వాళ్ళు సాధ్యమైన బతుకుంటారు, ఏంటి పప్పు అన్నం తింటారు. మంచి చెడ్డవాళ్ళు మంచివాడితో స్నేహం చేస్తే చెడ్డవాడు చచ్చిపోరు, మంచివాళ్ళని చంపేస్తారు. ఏం చేస్తా వాళ్ళు వెనకాల కొట్టడం పని మంచివాళ్ళని తెర మీద మంచి పెడతారు. అలాగే భీష్ముడు ముందు చచ్చాడు, ద్రోణాచార్యుడు ముందు చచ్చాడు. భారత యుద్ధంలో మొట్టమొదటి ఆహుతి అయిపోయేవాడు తాతగారు, మంచివాడు. మంచివాడు అయితే దుష్ట సాపవాసుడు, భీష్ముడు గొప్పవాడు, ద్రోణాచార్యుడు గొప్పవాడు, నిజంగా గొప్పవాడు. ఆడు దుష్ట సాపవాసం అని బలైపోయాడు. అర్జున, నీ తాతగారు భీష్ముడు, నీ గురువు ద్రోణుడు విశ్వరూపం చూపించినప్పుడు అగ్నిహోత్రాన్ని చూసి మోహపడి నిడతలయ్యి అగ్నిహోత్రులు ఎలా ఆహుతి అయిపోతాయో చూడు. నీ తాతగారు, నీ గురువు ద్రోణుడు, ఈ కర్ణుడు, ఈ దుర్యోధనుడు, వీళ్ళందరూ నా నోటి మీద ఇచ్చి ఐక్యమైపోతున్నారు, విశ్వరూపంగా చూపిస్తారు. నువ్వెవడో చంపటాను నిమిత్తం మాత్రం బాబా సభ్య సాక్ష్యం. ఇది నువ్వు బొమ్మలాటకు నిలబడంచే భాగవతం రాస్తూ పోతనమాచ్చాడు. పలికించేవాడు రామభద్రుడు, ఇక చెయ్యి ఇక్కడ ఆడతానంతే పలికించేవాడు రామభద్రుడు, పలికేవాడే పోతనమాచ్చాడు. ఈ దుష్ట సహవాసం చాలా మంది భీష్ముడు మంచివాడు, ద్రోణుడు మంచివాడు అంటే అసలు దుష్ట సహవాసంలో నశించిపోయారు. ముందు వాళ్ళిద్దరే ప్రాణం పోయింది అడగ, ఇప్పుడైనా సరే ఎప్పుడూ కూడా దుష్ట సహవాసం చేస్తే మంచివాళ్ళు ముందు వాళ్ళు తెర మీద పెట్టేస్తారు, వాళ్ళు బలైపోతారు. ఆడు సేవ్ అవుతానని చూస్తారు, అంతకాడు సేవ్ అవుతానికి అవకాశం లేదు, ఆడు చచ్చిపోతారు. కానీ ముందు ఎప్పుడు ఏ దుష్టుడు చావు, దుర్యోధనుడు ఎప్పుడు చచ్చిపోయాడు? ఎక్కడో చివరిలో మొత్తం సైన్యం అంతా చచ్చిపోయాక, ఎప్పుడు కర్ణుడు కూడా ఆగు చనిపోయాక, ఎక్కడో చివరిలో చనిపోయాడు. అది చావరాడు, దుష్టులు చావరా. వాళ్ళన్నీ తెలుసు, వాళ్ళకి అన్నీ వాళ్ళ జాగ్రత్తలలో ఉంటాడు. ఇప్పుడు మన కలియుగం చూసినా, చూస్తే ఈ అనుభవాలన్నీ మనకు పొందుతారు. ముందు మంచి వాళ్ళనే నిప్పులు పడేస్తారు, దానికి కారణం దుష్ట సంఘర్షణ. ముందు కర్ణుడు ఆగు తవ్వలేదు, దుర్యోధనుడు ఆగు తవ్వలేదు, అశ్వత్థామ ఆగు తవ్వలేదు, ఇంకెవడన్నా దుశ్శాసన రాలేం ఆగు తవ్వలేదు. పెద్ద మనుషులు, గురువులు, చెప్పుకోదగ్గ వ్యక్తులు, కీర్తిమంతులు శుభ్రంగా ముందు బలి అయిపోయారు. ఇద్దాం అది దుష్టుడు చేసే పని. ఏంటి మా తాతగారు, మా తాతగారు అంటే నీ తాతగారు దుష్ట సహవాసం ఉంటే మా తాత అంటాడు. మంచివాడే కానీ అది సహవాసం దుష్ట సహవాసం, అది లాది. ఇప్పుడు భగవంతుడు సనాతనం. ఇప్పుడు ఒక చట్టం మనకి భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోమంటే ఎవడ నడవడం. ఆ రాజ్యాంగం గురించి రాసినోడు నడవడం, ఆ రాజ్యాంగాన్ని మీరు రక్షిస్తున్నామని చెప్పేవాళ్ళు నడవడం. ప్రతివాడు అధికారంలోకి వచ్చిన వాడు ప్రతివాడు రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేయటం, భగవద్గీత అలా మార్చే రాజ్యాంగం అంటది కాదు, అది చట్టం. భగవద్గీత చట్టం, అందులో మార్పులు చేయడానికి లేదు, అది చట్టం, అది కాన్స్టిట్యూషన్. 5000 సంవత్సరాల పూర్వం, 5000 సంవత్సరాల పూర్వం పరమాత్మ నారాయణుడు చెప్పింది వాక్యం ఎలా ఉండాలి. అప్పుడు ఎంత సత్యమో ఇప్పుడు అంతే సత్యం. అది అది న్యూస్ పేపర్ కాదు, వేస్ట్ పేపర్ కాదు. అది ఎవరిలో నిందించడానికి రాసిన గ్రంథం కాదు, ఎవరిని స్తోత్రం చేయడానికి రాసిన కాదు, ఎవరిని గొప్ప చేయడానికి రాసిన గ్రంథం కాదు, ఎవరిని అగౌరవపరచడానికి రాసిన కాదు. ఇట్ ఈజ్ బియాండ్ డ్యుయాలిటీ, ద్వైతానికి అతీతంగా. అద్వైత స్థాయిలో, అద్వైత అనుభవంలో, అమృత అనుభవంలో, ఆ సమాధి అనుభవంలోంచి వచ్చినటువంటి పలుకులు అయ్యి అయ్యే వాక్యాలు, అది దేవుడు అయ్యి ఉన్నది. దేవుడు మాట్లాడిన వాక్యం దేవుడయ్యి ఉంటుంది. మనం మాట్లాడతాం మనసులో ఉన్నదోటి, నోటితో చెప్పేదోటి. దేవుడు వాక్యం ఎలా ఉండదు, వాక్యము దేవునితో స్వభావం. ఇవాళ మనం కృష్ణ జయంతి చేస్తున్నాం. యశోద గారికి అబ్బాయి పుట్టాడు, యశోద గారికి అబ్బాయి పుట్టాడని టైం టైం అయిపోయింది గోకులంలో. యశోద గారికి ఈ నందుడికి అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పుట్టాడని అప్పుడు పుట్టినరోజు గొప్పగా చేసేశారు. ఏంటంటే పూర్వం మనసోకర్ణాలు ఉండేవారు, ఆ ఊరికి ఆడ మనసం, ఎవడు నందుడు. పూర్వం ప్రాచీన కాలంలో ఎవడో ఊరికో పెద్ద ఉండేవాడు, ఆడే పరిపాలన చేసేవాడు ఆ ఊరిని. అంతకంటే పెద్దవాడు ఎవడంటే అది పట్టుకెళ్ళి పన్ను కట్టేవారు. ఆ ఊరికి నందుడి హెడ్ ఆ గోకులానికి. సరే నందుడి కుమారుడి కలిగా ఊళ్ళో ఉత్సవం ఫెస్టివల్ ఉత్సవం కింద చేశారు. మునసవారికి అబ్బాయి పుట్టాడని అంటే ఆ ఊరికి అడ్డరు ఎవడు గోకులానికి అంచేదేమో పెద్ద ఉత్సవం కింద అది చేస్తే ఇది కౌసల జేబులో పడింది. ఎవడో పుట్టాడంటే అక్కడ ఈ ఫెస్టివల్ చేయటం వల్ల వచ్చింది ప్రమాదం. అక్కడ ఎవడో పుట్టాడంటే గోకులంలో అయితే అది చంపేయాలి. ఇప్పుడు ఇదేదో ఉత్సవం గడ చేసుకుంటే ఎవడో పలానోడు, ఎవడో పిల్లోడు పుట్టాడంటే అక్కడ ఈ ఇది సిఐడి. ప్రతి గవర్నమెంట్కి సిఐడీలు ఉంటాయి. ఆ సిఐడీలు ఎటువంటి వాళ్ళు అంటే ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉంటారు. ఓడిపోయే పార్టీని కూడా మందే మెజార్టీ అంటారు. తెలుగుదేశం పడిపోకముందు తెలుగుదేశం గవర్నమెంట్ సిఐడీలు ఏం చెప్పారంటే మొత్తం మనకి ఎన్నో సీట్లు ఉన్నాయి, 300 చిల్లర ఎన్నో ఉన్నాయి మనకి చిల్లర, 300 చిల్లర ఎన్నో ఉన్నాయి అనుకోండి. అది చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పారంటే 200 పైన మనవి అన్నారు. ఆడికి వచ్చినవి 46, 200 ఏం చెప్పారు. ఈ సిఐడీలు ఏ పార్టీ గవర్నమెంట్లో ఆ పార్టీ. అందులో ఉద్యోగం చేసి మనం ఉద్యోగం చేస్తాం అనుకుంటే కొంతకాలానికి బానిసత్వం వచ్చేస్తుంది. ఆ పై వాళ్ళు ఏది చెప్తే ఎస్ మేడం ఎస్ సార్, ఇదే ఇంకా 2 ముక్కలు ఎస్ మేడం ఎస్ సార్, ఎస్ మేడం ఎస్ సార్. మనకు వెస్ట్ గోదావరిలో ఎన్ని సీట్లు వస్తాయండి? ఏదో ఒకటూరు ఉంటే కాంగ్రెస్ కలిసాయని మొత్తాన్ని మనం ఏం చూపుతాం. ఈడు చెందని పోయింది అక్కడైతే ప్రాపర్టీ సంపాదన. ఎస్ మేడము ఎస్ సార్ ఈ రెండు ఒకటి నేర్చుకున్నాం. రాజ్యాంగం లేదు, చట్టం లేదు, ఎస్ మేడం ఎస్ సార్. ఒక సాంప్రదాయం లేదు, ఒక మర్యాద లేదు, ఒక విధానం లేదు, ఒక లా లేదు. ఇంకా అందరూ ఆచ్ఛాదించే విషయం ఏంటంటే ఈ గోపికులు కృష్ణుని కౌగిలించుకున్నవారు అక్కడ గోకులుడు కదా, గోకులుడు చిన్నపిల్లడు, బృందావనం వచ్చాడు కొంచెం పెద్దోడు అయ్యాడు. గోకులంచి బృందావనం వచ్చేసాడు. ఇక ఈ ముందు ఈ కంసుడికి తెలిసింది, కంసుడు రోజుకో రాక్షసుని పంపో నేను చంపమాట, ఎవడో పిల్లడు పుట్టాంటే ఆయన చంపమని ఆడు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నది. ఎవడో పిల్లడు పుట్టాంటే కూడా ఆ నందుడి ఇంటికాడ ఉన్నాడండి, ఎవడో పిల్లడు ఉన్నాడు. వాడు ముందు పోతని పలికాడు, అది రాక్షసుడు. ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చింది, స్థానాలకి విషయం రాసి వేసుకుని ఒక అంద రాక్షసుని, రాక్షసు ఏ రూపమైనా ధరించగలడు. రాక్షసత్వం ఏంటంటే వాళ్ళ అవసరాలను బట్టి ఏ రూపమైనా ధరిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి ఇంకో పార్టీలు మారుతా ఉంటారు చూడండి. అసలు పుట్టినప్పటి నుంచి కష్టపడే పార్టీలో ఉన్న వాళ్ళు వెనక్కి పోతారు, మధ్యలో పార్టీలు మారొస్తారు చూడండి. వీళ్ళు ముందు నుంచి నాయకులు అయిపోతారు. ఇది ఒక రకమైన మాయ. అంతకుముందు 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఆ పార్టీలో కష్టపడే వాళ్ళకి ఏమి ఉండదు. ఈ పార్టీ మారొస్తాడు చూడండి, వాడు ముందు నుంచి ఉంటాడు, వాడు నాయకుడు అయిపోతాడు, మంత్రి అయిపోతాడు. ఈ 40 ఏళ్ళ నుంచి కష్టపడిన వాళ్ళు వంటింట్లో కూర్చోవాలి. అది మిగిలిది ఇచ్చామంట, అధికారం కానీ మిగిలిది ఇచ్చామంట. వాళ్ళు ఏ రూపాయినా ధరించగలరు. ఈ పోత ఏం చేసింది? రాక్షసుడు, అది రాక్షసు అందమైన స్త్రీ రూపంలో పాలు ఇవ్వటానికి వీడి దగ్గరకు వచ్చింది. ఎవరికి? కృష్ణుడు. వాడు ఇస్తానంటే అది వద్దాను లేదు. పాలు ఎవడో చంటిపోయినాడు పాలు తాగుతాడు కదా, అది వద్దాను లేదు. అలాగే స్థనాలకు విషం రాసుకొచ్చింది, ఈ విషం తగ్గి చచ్చిపోతాడు. ఆ కృష్ణుడు ఏం చేశాడు? ఆ విషం నాకాడు ముందు, అది బలది మన ఎలాగో తేను నాకినట్టు నాకాడు. ఆ విషం నాకాడు, ఏది తర్వాత స్థనంలో పాలు ఉన్నాయి, ఆ పాలు తాగేశాడు. అక్కడితో విడిచిపెట్టలేదు, దాని ప్రాణాన్ని తోడేశాడు. అది నిద్రరూపం వచ్చేలా బ్రహ్మ పడిపోయేసి వచ్చింది. ఇలాగ చాలా మంది రాక్షసులు రోజుకొకండి ఈవిని చంపడానికి. అప్పుడు కంసుడికి కొంచెం భయం కలిగింది. ఆడు కృష్ణుడు అంటే కృష్ణుడు రాకపోయినా కృష్ణ 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 అనే భయం. ఎప్పుడైతే పోతను లాంటి రాక్షసుని చంపేశాడు, భయం పట్టుకుని చిన్న పిల్లలు ఇటు పోతను చంపేశాడు, ఎవడో ప్రమాదకారిగా ఉన్నాడు కృష్ణ కృష్ణ భయం వల్ల తలపెట్టుకున్నాడు కృష్ణుడు. పాండవుడి స్నేహం అడిగి భయం వల్ల అస్తమైన కృష్ణుని జ్ఞాపకం వచ్చేసి కూడా ఎవరికి? కంసుడికి. ఈ పాండవుడికి స్నేహం, కృష్ణుడు అంటే ఎక్కువ స్నేహం వల్ల ఆడు తొలగించాడు. శిశుపాలుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వైరం. శిశుపాలుడు ఒకడు విరోధం, కృష్ణుడు అంటే విరోధం శిశుపాలుడికి, జరాసందరికి. వాళ్ళు ఎక్కువ మీరు చూడండి, మీకైనా ఎక్కువ ఎవరు చూడండి విరోధం ఉందనుకోండి, రోజు వాళ్ళే జ్ఞాపకం వస్తారు. అంటే విరోధాన్ని పెట్టుకోకండి. మీకు భగవంతుడి ఎవరితోటి విరోధం ఉంటే వాళ్ళే జ్ఞాపకం వస్తుంటారు. ఆ శిశుపాలుడికి ఆవిడ జరాసందరికి అస్తమాన రోజు ఎవడి జ్ఞాపకం వచ్చాడు అంటే ఈ కృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు. ఏం చేయ కోపం, వీడి మీద విరోధం వల్ల జ్ఞాపకం. 11 అధ్యాయంలో విశ్వరూపం చూపించాడు. ఈ భౌతిక నేత్రాలు చూడలేవు, దివ్య నేత్రం ఇచ్చి భగవంతుని విశ్వరూపం చూపించి ఈ సైన్యాలు చూడు శవాలు అయ్యి నా లోపలికి ఎలా పోతున్నారని చూపించి ఈ నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఖగోళం అంతా నాలోనే ఉందని చూపిస్తుంది. ఈ సృష్టి అంతా నాలోంచి వచ్చింది. చెట్లన్నీ భూమిలోంచి వస్తాయి. ఏ భూమిలోంచి వచ్చినా ఆ చెట్లే ఆ భూమిని కాపాడుతుంది. మళ్ళీ ఆ భూమిలోనే చెట్లను నశించిపోతుంది, లైవ్ అయిపోతుంది. అలాగే ఈ జీవకోటి అంతా నాలో నుంచి వచ్చింది. నా సపోర్ట్ వల్ల బతుకుతుంది. మళ్ళీ వీళ్ళందరూ నాలో ఐక్యం అయిపోతారు. విశ్వరూపం చూపించారు. అంటే భగవంతుడు మనం కృష్ణుని ఆరాధిస్తున్నాడు. ఇక్కడ బొమ్మ కాదు, మొట్టమొదటి ఆ స్టేజ్లో ఆరాధించిన ఆ కృష్ణుని విశ్వం అంతా చూడాలి. విష్ణు సహస్రనామాల్లో విశ్వం అంటే సృష్టి రూపంలో ఉన్నవాడు ఆయన. ఇందాక మన పునర్జన్మల గురించి చెప్తే నిశ్చయం, కోరిక మీద కర్మ చేస్తాం. కర్మ చేసి ఫలం కోరుకుంటాం. ఫలం కోరుకుంటే ఫలం వస్తుంది. దాన్ని అనుభవించడానికి శరీరం కావాలి. అంటే కోరిక వల్ల కర్మ, కర్మ వల్ల పునర్జన్మ. పునర్జన్మ పునర్జన్మ వల్ల దుఃఖం. ఇందాక చెవటం మర్చిపోయారు అంటే సగం చెప్పి వదిలేసాను, ఇప్పుడు గుర్తొస్తాం. కోరిక వల్ల ఏం చేస్తాం? ఇంతవరకు దేహం వచ్చిన తర్వాత వాడు వందేళ్ళు బతికితే నాకు దుఃఖ స్పర్శ లేకుండా నేను బతికానని చెప్పిన వాడు ఎవరు లేడు. దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా నేను బతికానని చెప్పిన వాడు ఎవరు? కోరిక ఉంటే కర్మ చేస్తాడు వాడు. కర్మ చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవించడానికి శరీరం వస్తుంది. శరీరం వచ్చిందే ఆ మనిషికి దుఃఖం వచ్చి చేరుతుంది. ఏదో ఏ రూపంలో వస్తుందో చెప్పడం. మళ్ళీ శరీరం వచ్చే లోకం వస్తుంది. శరీరం వస్తే లోకం వస్తుంది. మళ్ళీ వాడు ఏదో కర్మ చేస్తాడు. అంటే స్వార్థంతో వాడు చేస్తాడు. ఇంకే వాడు కేవలం శరీరం మార్చడానికి వెళ్ళాడు. భావన శరీరం మార్చే సమిష్టి దృక్పథం వాడికి ఉండదు. వ్యక్తి భావన ఉంటుంది కానీ సమిష్టి దృక్పథం ఆ శరీర భావంతో చేస్తాడు. మళ్ళీ మళ్ళీ కర్మ చుట్టుకుంటాను. మళ్ళీ కర్మ చుట్టుకుంటే శరీరం వస్తుంది. శరీరం వస్తే దుఃఖం. దుఃఖానికి 100 కారణాలు. ఇప్పుడు ఇక్కడ 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మందికి 1000 కారణాల దుఃఖం రావు. ఏ దుఃఖం అయినా పోవాలంటే దేహాత్మ బుద్ధి నశించిన వాడికి ఏ రకమైన దుఃఖం వచ్చినా అంటుకోరు. తన ఆత్మ ఉన్నాడు, దేహం కాదు. కానీ దేహం పట్ల ఆత్మబుద్ధి ఉన్నప్పుడు దేహమే సత్యం అనుకునే బుద్ధి ఎవరికైతే ఉంది, దేహమే సర్వస్వం అనుకునే బుద్ధి ఎవరికుందో వాడి దుఃఖం వాడికి ఒక రాజ్యం వాడికి రాసిచ్చిన 10,000 కోట్లు డబ్బు అడుకున్నా వాడి దుఃఖం విడిచిపెట్టదు. దేహాత్మ బుద్ధి ఉన్న వాడు ఎంతటి వాడైనా వాటెవర్ హీ మేబీ వాడి దుఃఖం విడిచిపెట్టదు. ఇది చట్టం. ఇక్కడికి వచ్చాడు ఇంకో రాక్షసుని పంపాడు. వాడిని ఎలా చంపాలో చంపాడు. కాడియ ఆడి ఆడి పేరు ఉంది. ఆ నదిలో యమునా నదిలో ఉండోడు మకాం వేశాడు. ఒక సర్పం ఉంది, పెద్ద సర్పం. ఆ యమునా నదిలో మడుగు ఉంది. ఆ మడుగులో మకాం వాడు ఉడికాడు. దగ్గర నుంచి పక్షులు వెళితాడు విషానికి ఆ అంటుకు చచ్చిపోయింది. పాముకు నోట్లోనే మనిషి ఉంటుంది. కొంతమంది మనుషులకి శరీరం అంతా విషయం ఉంటుంది. మీకు బొమ్మలు కనిపిస్తే ఆ యమునా నదిలో చెరువులో మకాం వేసి ఉండేవాడు. ఆడికి అన్ని అన్ని తినేస్తూ ఉండేవాడు లోపల. ఆడు కలిసి ఆడి ఆడి కర ఆడు ఆడి గాలి తగిలితే చచ్చిపోతాడు మనిషి. ప్రత్యేకంగా కరవక్కర్లేదు. అటువంటి విషం స్వరూపుడు. నది పక్కన వీళ్ళు నది పక్కన ఉన్నారు గోపాలకులు. ఇది ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ కృష్ణుడు పిల్లలతో ఆడుకుంటూ గోపాలుడు ఆ గోవిందుడు అచ్యుతం అనంతం అచ్యుతం అనంతం కేశవం గోవిందం రామం కృష్ణం నారాయణం ఇలా తరించిందన్నాడు వ్యాసుడు. వేదవ్యాసుడు మనిషి తరించడానికి ఎన్ని ఉపాసనా మార్గాలు చెప్పాలో ఒక ఉపాసనా మార్గం వదిలిపెట్టకుండా చెప్పాడు. కొంతమంది లెక్క చేయడానికి 10 రకాలుగా లెక్క చేసి ఆన్సర్ చెప్పిస్తారు. ఒక పద్ధతిలో చెప్తే పిల్లలకు అర్థమవుతుంది అనుకోండి, ఇంకో పద్ధతిలో చెప్తాడు. అలాగే భగవంతుని తెలుసుకోవడానికి ఎన్ని రకాల ఉపాసనా మార్గాలు ఉన్నాయి, అన్ని ఉపాసనా మార్గాలు చెప్పాడు వేదవ్యాసుడు. అందుకని రెండు చేతులు ఉన్నాయి, రెండు చేతులున్న నారాయణుడితో కూడా సమానం. చేతులు రెండే కానీ నారాయణుడితో కూడా సమానం. అంటే ఉపాసనా మార్గాన్ని ఒక్క మార్గం విడిచిపెట్టలేదు భగవంతుడు ఐక్యం అవటం కోసం. ఆ చెట్టు పెంచి అక్కడ ఒక చెట్టు ఉంది నది ఒడ్డున, ఆ చెట్టు పెంచి ఆ మడుగులో గురికాడు. ఆడు పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడ గురికాడు. ఎప్పుడు కూడా బుద్ధిమంతుడు వాడు వచ్చిన పని వాడు మర్చిపోకూడదు. అందమైన బట్టలు వేసుకుని నోటి నేను శుభ్రంగా పట్టునంటే ఆడు ఆడు ఎందుకు వచ్చాడు, ఆడు వచ్చిన పని అంటే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ. ఆ పాము చాలామందిని చంపేస్తాం, ఆ నదిలో దిగిన ఉండాలని చంపేస్తాం. సరిగ్గా ఎక్కడ ఉంది అక్కడ ఉరికాడు, అక్కడికే ఉరికాడు. ఉరికితే ఆ సర్పం వచ్చి ఏం చేసింది, ఇది చిన్న పిల్లవాడు, ఇప్పుడు 5వ సంవత్సరం 6వ సంవత్సరం ఉంటుంది వీడికి. అంతే ఆ సర్పం వచ్చేసి మొత్తాన్ని చుట్టేసింది, చుట్టేసి పైకి ఇచ్చేసింది. మిగతా పిల్లలందరూ కూడా గోలపాల చచ్చిపోయాడు, కృష్ణుడు చచ్చిపోయాడు, కృష్ణుడు చచ్చిపోయాడు. వీడేం చేస్తున్నాడు, ఆ సర్పం చుట్టేసింది వీడు. ఎవరిని కృష్ణుడి, ఇది కదలడం మెదలడం నన్ను రక్షించడం ముద్దిలాగా ఆడిపడున్నాడు. ఆ ఒడ్డుకు వచ్చేశారు, యశోద వచ్చేసింది, మా పిల్లడు చచ్చిపోయాడు అనుకున్నారు. వసుదేవుడు వసుదేవుడు కాదు, నందుడు వచ్చేసాడు, విలేజి మోసం విలేజి గడ్డు ఆడిచ్చేసాడు, వీళ్ళందరూ వచ్చేసారు, పిల్లలు వచ్చి గ్రామ పెద్దలంతా దిగటానికి ఎవరికి ధైర్యం లేదు. కృష్ణుడే చంపేసినప్పుడు మళ్ళీ అక్కడ మిగులుస్తుంది అన్నాడు. ఇదే అందరూ ఒడ్డుకు వచ్చేశారు. ఒక బలరాముడు పెట్టుకున్నాడు, కృష్ణుడికంటే 1 సంవత్సరం పెద్ద బలరాముడు. వాడన్నాడు, తొందర పడకండి, ఇదంతా మాయ, ఆడు ఎందుకు అలా కదలకుండా ఉన్నాడు, ఆడు ఏమో ఆడు ఏం ప్లాన్ వేసాడో మనకు తెలియదు. మీరు కంగారు పడి నదిలో దిక్కని మీరు చచ్చి ఆడు చావడం మీరు చచ్చిపోతారు, కంగారు పడి నదిలో దిగితేనే ఉంది. ఈ బలరాముడు అన్నాడు, మీరు కంగారు పడకడు, కృష్ణుడు అన్నాడా, వీడు 1 సంవత్సరం పెద్ద ఆయన, ఇది మీరేం కంగారు పడుతుంది, అక్కడ కూర్చుని వాళ్ళు ధైర్యం చెబుతున్నాడు. ఈ పాలు ఏం చేస్తానంటే ఏదో 4 సంవత్సరాల పిల్లడు కదా అని ఓ కలిసేస్తాను. ఎన్నిసార్లు కరవాలి అంత అన్నిసార్లు కరవలు ఇచ్చాడు. అది ప్రాకృతి దేహం కాదు, దివ్య దేహం, అది భౌతికంగా మనలాంటి దేహం కాదు, పంచభూతాలతో తయారు చేయబడిన దేహం అలాంటి కనుక ఇంకే దేహం ఉన్నట్టు కనిపిస్తున్నాడు. నిన్నే పాలకొల్లు ఏదో గుళ్ళో చూశాను, రాఘవేంద్ర స్వామి మూలరాముడిని ఆరాధించాడు. ఆ పంచులు గారిని అడిగారు, ఏంటంటే రాముడికి తేడా, ఇది రాముడిని ఆరాధించాడు రాఘవేంద్ర స్వామి అని చెప్పొచ్చాం కదా, మూలరాముడిని ఆరాధించాడు. రాముడన్నా మూలరాముడన్నా ఒకటే అని అంటున్నారు పంచులు గారు. రాముడన్నా మూలరాముడన్నా ఒకటే కాదు, సమస్తానికి ఏ రాముడు అయితే మూలమో ఆడు మూలరాముడు, అట్టి రాముడిని రాఘవేంద్ర స్వామి ఆరాధించాడు. మామూలుగా రాముడని రాయలేదు, రాఘవేంద్ర స్వామి మూల రాముడిని ఆరాధించాడండి. పంతులు గారిని అడిగారు, రాసిందని ఏమంటే రాముడు, ఆయన ఏదో పుస్తకంలో చూసి రాసేసాడు. రాముడికి మూలరాముడికి తేడా ఏంటంటే, మూలరాముడికి సృష్టికి మొత్తం ఏవల సృష్టికి ఏ వస్తువు అయితే మూలమో ఆడు మూలరాముడు. ఎన్నిసార్లు కరవాలో అన్నిసార్లు కలిసేసింది. ఎవరిని, కృష్ణుడు. వీడేం మాట్లాడలేదు, అలా ఉన్నాడు, కరవని ఇచ్చాడు. అలా కరం ఇచ్చి ఏం చేశాడంటే అది చుట్టేసింది, చుట్టేసిన తర్వాత శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు. మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, బుద్ధిమంతుడు. ఏం గొడవ చేయలేదు, దాన్ని పాము కలిసేస్తానంటలేదు, సైలెంట్గా ఉన్నాడు, నన్ను రక్షించడం అంటలేదు. నెమ్మదిగా శరీరం పెంచడం మొదలుపెట్టాడు. శరీరం పెంచడం పెంచితే దాని కౌగిలి తెగిపోతాను. ఎవరికి, ఆ పాము ఏం చుట్టబెట్టింది కదా, ఈ శరీరం పెంచడం మొదలుపెట్టేవాడికి ఆ శరీరం దాని శరీరం పేరుపోయే స్థితికి వచ్చింది. ఆ తొట్టలు విడిపోతున్నాడు, విడిపోయి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. ఎవరికి, ఆ పాముకి ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఆ పాముకు ఆ పాము బారి వచ్చి అంటుంది, కృష్ణ నువ్వు నాకు ప్రతిపక్ష పెట్టు అంటే, నీకు రుణం, వీడు చాలా మందిని చంపేసిన మాట నిజమే, కానీ ఇక్కడ రుణం ఎక్కడ పోతాం, ముందు వాడిని రక్షించు, వీడి శరీరం పెంచేసి ఇక్కడే చేస్తున్నాడు, నాకు ప్రతిపక్ష పెట్టు అంటాడు. అప్పుడు వీడు దూరంగా కౌగుల్లోంచి బయటకు వచ్చి, కౌగుల్లోంచి బయటకు రాగానే దాని పడగలన్నీ పైకి ఎచ్చుతుంది. ఎవరు? పాము చూడండి, మీరు దెబ్బ అయింది, మీరు పాముని ఎప్పుడైనా దెబ్బ అయిన ముందు పడగలా ఇప్పేస్తుంది, ముందు ఇలా పడగలెట్టు. వీడు కౌగుల్లోంచి బయటకు వచ్చాడు, సర్పం పైకి, అప్పుడు ఆ సర్పం మీద డ్యాన్స్ చేస్తాడు, ఒక తలకాయ మించి ఇంకో తలకాయ ఇంకో తలకాయ, ఆ పాము రక్తం కక్కటం ప్రారంభిస్తుంది. ఆ పడగలు ఉంటాయి కదా, ఒక పడగ మించి ఇంకో పడగ, ఇంకో అలా గంచులేస్తాడు, ఇలా గంచులేస్తా ఉంటాడు. ఏ పడగ మీద వీడి పాదాలు పొడిచాడో ఆ పడగ నుంచి రక్తం కారుతుంది ఆ పాము. అప్పుడు వాడు శరణాగతి చేస్తాడు, నువ్వు ఆది పురుషుడు, అది కొంత ఎప్పుడైనా వీడి పాదాలు తగిలి వాడు కొంత జ్ఞానం కలిగింది. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క పాదాలు కలిగింది కదిలి ఆడికి ఎప్పుడైతే టచ్ అయినాయో, ఎవరికి కాదు వీడికి, వాడు కొంత జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగినప్పుడు నువ్వు ఆది పురుషుడు అయ్యా, చట్టాలు ఈ మధ్యన వచ్చినాయి, సృష్టి లేనప్పుడు నువ్వు ఉన్నావు, చట్టాలు లేనప్పుడు ఉన్నావు, శాస్త్రాలు లేనప్పుడు ఉన్నావు, వేదాలు లేనప్పుడు ఉన్నావయ్యా నువ్వు. మన మతం పేరు వైదిక మతం, ఇంకా హిందూ మతం అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. బుద్ధుడి బౌద్ధ మతం, బుద్ధుడి టీచింగ్స్ వల్ల బౌద్ధ మతం వచ్చింది కాబట్టి దాని బుద్ధుడిలోంచి బౌద్ధ మతం వచ్చింది. మనది అలా కాదు, మన హిందూ మతం కాదు, కరెక్ట్గా మన మతం చెప్పాలంటే వైదిక మతం. వైదిక మతం అంటే బౌద్ధ మతానికి బుద్ధుడు ఎలాగైతే ఆరిజిన్నో, మన మతానికి వేదాలు ఆరిజిన్. అంచేది మనది హిందూ మతం అయితే పిలుస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు, మనది వైదిక మతం, సనాతన ధర్మం. ఇది ఒక మతం కాదు, ఒక జీవిత విధానం, ఒక జీవిత విధానం. వేదాంతము, వేదాంతము అంటే వేదాల్లో ఉన్న శిఖరాలు, వేదాల్లో ఉన్న అంతం, వేదాల్లో ఉన్న అంతం ఉపనిషత్తులు. ఈ వేదం యొక్క అంతంలో ఉపనిషత్తులు ఉన్నాయి, ఆ ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానాన్నే వేదాంతము అంటారు. వేదాల్లో చివర భాగంలో, వేదాల చివర భాగంలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఈ నాలుగు వేదాల్లో చివర భాగాల్లో ఉపనిషత్తులు ఉన్నాయి. ప్రతి ఒక్కో వేదానికి చివరిలో కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్లో చెప్పిన జ్ఞానాన్ని వేదాంతము అని పిలుస్తారు. నువ్వు వేదాలు లేనప్పుడు నువ్వు ఉన్నావు, సృష్టి లేనప్పుడు నువ్వు ఉన్నావు, చట్టాలు లేనప్పుడు ఉన్నావు, ఈ పురాణాలు స్మృతులు ఇవన్నీ లేనప్పుడు ఉన్నావు, సృష్టి పోయిన తర్వాత నువ్వు ఉంటావు, సృష్టి ఉన్నప్పుడు ఉంటావు, సృష్టి అంతా పోయిన తర్వాత నువ్వు ఉంటావు. నువ్వు మరణం లేనివాడు, పుట్టుక లేనివాడు, ముసలితనం లేనివాడు, గుణము లేనివాడు, రూపము లేనివాడు, పేరు లేనివాడు. ఉరికే గుణాలు ఉన్నట్టు నటిస్తున్నావు కానీ నిఘ్నుడే, శరీరం ఉన్నట్టు నటిస్తున్నావు కానీ అశరీరుడే అని ఈ కాళీ దాన్ని స్తోత్రం చేశాడు. సరే కృష్ణుడు ఏం చేశాడంటే దాని ప్రాణాన్ని రక్షించి మీరు నదిలో ఉండొద్దు, ఇంకో నదిలో వెళ్ళొద్దు, ఎక్కడైనా చెరువుల్లోకి వెళ్ళకండి మీరు. ఆ సర్పాలకి ఆ సర్పరాజు బాలికకి ఏం చెప్పాడంటే కృష్ణుడు, మీరు ఏ చెరువులోకి వెళ్ళొద్దు, ఏ నదిలోకి వెళ్ళొద్దు, మీరు ఎక్కడ తెలిసి అక్కడ నీళ్లు విషం తీసేస్తున్నారు. కొంతమంది విషపూరితులు ఉంటారు అంతే, వాళ్ళు ఎక్కడికి వెళ్తే కలియుగం, కలియుగం కలహాల యుగం అని కొంతమంది ఎక్కడికి పంపినట్టు కలహాలు పెట్టి వచ్చేస్తారు. ముందు మీరు ఏం చేస్తున్నారంటే ఏ నదిలోకి వెళ్తే ఆ నదిని విషం చేస్తున్నారు, చెరువులోకి వెళ్తే మరీ ప్రమాదం. మీరు నదిలోకి ఎక్కడికి వెళ్ళొద్దు, చెరువులోకి వెళ్ళొద్దు, మీరు ఇక్కడి నుంచి చిన్నగా సముద్రంలోకి వెళ్ళి అక్కడ పడ ఉండండి. సముద్రం మధ్యలోకి ఎవడ వెళ్తారు మంచిని తాగడానికి, ఎవడ అక్కడికి మీరు వెళ్ళి ఏడిపోయింటే అక్కడ ఏడవండి. మీరు ఎక్కడ ఏ భారతదేశంలో ఏ నదిలో కనిపించినా ఏ చెరువులో కనిపించినా చంపేస్తా అని చెప్తాడు, పోయారు అక్కడ సముద్రంలోకి. సముద్రం మధ్యలోకి వెళ్తే అక్కడ మీరు ఏడిసి ఇదే ఏడ ఉన్నాను అక్కడ పోమన్నారు. ఇంకా కృష్ణుడి విషయంలో అందరూ ఆక్షేపించింది ఏంటంటే, గోపికలు ఏదో ఆయనకు వచ్చి చుట్టేసుకున్నారు, 6 సంవత్సరం పిల్లవాడికి కామ ఏంటండ్రు? అది బృందావనం వచ్చేవాడికి 6 ఏళ్ళు పిల్లవాడికి కామ ఏంటో చుట్టేసుకోవటం ఏంటి? వీడి గోపికలను చుట్టేసుకోండి ఏంటి? అది కదా, ఈ కృష్ణుడు రామావతారం అందగా మహావిష్ణు అవతారాలు 2 ముఖ్యం, ముందు రాముడు తర్వాత కృష్ణుడు. ఇది రామావతారంలో ఉండగా ఏం చేశాడంటే, అది దైవాంశ సంభూతులైనా మామూలు మనిషిలాగా ఉండేవాడు రామావతారం. నువ్వు దేవుడితో సమానమని ఎవరైనా చెప్తేనే కానీ నీకు తెలిసేది కాదు. ఆయన అరణ్యవాసం చేశాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా మన ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెద్దలు ఉంటే కొంతమంది పెద్దలను కలుసుకుని వస్తారు. ఆయన అరణ్యవాసం చేశాడు కదా రాముడు, అక్కడ మహర్షులు యోగులు ఆ ఫారెస్ట్లో ఎవడైతే ఆశ్రమాలు ఉన్నాయో, ఎవడైతే పెద్దలు ఉన్నారో వాళ్ళని ఏదో కలుసుకుని వచ్చేవాడు. మీరు ఏదైనా నాకు మంచి మాటలు చెప్పండి అని అడిగాడు వాళ్ళు రాముడు. ఇప్పుడు భరద్వాజ ఆశ్రమం, చాలా ఆశ్రమాలు ఉన్నాయి ఆ పూర్వం కూడా. వారు ఋషుల ఆశ్రమాలకు వెళ్ళేవాడు, వెళ్ళి వాళ్ళకి నమస్కారం పెట్టి మీరేదో మాకు మంచి మాటలు చెప్పండి, మేము తరించే మాటలు అని చెప్పి, అంటే ఒక మానవ మాతృడిగానే ఉన్నాడు అక్కడ దైవాంశ సంభూతుడైన. వాళ్ళు ఆ మహర్షులకి ఇతను పాద నమస్కారం చేసేవాడు. ఎవరు? రాముడు కర్రలా పడిపోయేవాడు. నమస్కారం అంటే మన నమస్కారాలే ఉందండి, వీరికి ఎలా అంటాం ఎలా అంటాం. నమస్కారం అంటే కర్ర ఎలా పడి, కర్ర ఎలా ఇలా నించున్న కర్ర ఎలా నించున్న కర్ర పడిపోయింది అనుకోండి, ఎలా పడిపోతుందో కొంతమంది మహర్షుల యొక్క పాదాల మీద ఎలా పడిపోతారు కర్ర పడిపోయి, అది నమస్కారం, పాద నమస్కారం. మన ప్లేస్ సరిగ్గా ఉండాలి, అన్ని సరిగ్గా అయితే వాడికి పాద నమస్కారం పెడతాం, కింద దుమ్ముంటే మనకే పెడతాం, బట్టలన్నీ పోతాయి. నువ్వు 1000 రూపాయలు చీరలు కట్టుకుని కింద ఎవడన్నా తింటాను టేబుల్ మీద సంతకం వచ్చినాయి. ఇప్పుడు 1000 రూపాయలు చీరలు కట్టుకుని వచ్చి కింద కూర్చుని ఎవడ భోంచేస్తాడు? టేబుల్ ముడిచి లేకపోతే కింద ఎవడ కూర్చుంటాడు? వాడు కట్టుకొచ్చింది 1000 రూపాయలు చీర, కింద కూర్చుని తింటే అన్న ఎవడ తింటాడు? అందుకే టేబుల్ మీదకి వచ్చింది. అలాగే ఆయన పాద నమస్కారాలు చేసేవాడు ఎవరు? రాము. చేస్తే వాళ్ళు ఏం చేసేవారంటే, మహర్షులందరూ కూడా రాముని దగ్గరికి తీసుకునేవారు, ఇలా కౌగులించుకునేవారు, ఇలాగా కౌగులించుకుని ఆయన ముద్ది పెట్టుకునేవారు. ఆ ముద్ది పెట్టుకున్నప్పుడు కౌగులించుకున్నప్పుడు ఆడు పరమాత్మే కదా, ఆ పరమానందం పొందేవారు ఆయన కృష్ణుడు. మాకు ఈ ఆనందాన్ని ఎప్పుడు ప్రసాదించమని అడిగారు అమ్మ. అయితే ఈ జన్మలో సాధ్యం కాదు, ఈ జన్మలో సాధ్యం. నేను ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాను, ఎక్కడ లంకలో కడుతున్నాను. ఈ జన్మలో సాధ్యం కాదంటే తర్వాత ఆ మహర్షులే గోపికలుగా వచ్చి కృష్ణుణ్ణి కౌగులించుకుని వాళ్ళ ఆనందాన్ని ఆనందించారు. అప్పుడు ఇతనికి వయసు ఎంత? 6 సంవత్సరాల వయసు, 5 సంవత్సరాల వయసు. అక్కడ మామూలు హ్యూమన్ బీయింగ్స్ కౌగులించలు కాదవి. ఇంకోటి నీవు నేననే భేద బుద్ధి లేకుండా కౌగులించుకుంటే, ఆ కొబ్బరి చెట్టుని కౌగులించుకుంటే ఎంతో, ఒక స్త్రీని కౌగులించుకుని అంతే. ప్రకృతి బుద్ధి ఉన్న వాడికి నీకేమి అర్థమయ్యేది? నీవు నేను అనే భేద బుద్ధి ఎవరికైతే లేదో వాడు కొబ్బరి చెట్టుని కౌగులించుకుంటే, లేకపోతే ఈ స్తంభాన్ని కౌగులించుకున్నంతో, ఒక స్త్రీని కౌగులించుకుని అంటే అండి, భేద బుద్ధి ఉంటే కదా అక్కడ కామం ఉదయించటానికి. కృష్ణుడు జితేంద్రియుడు కాదు, అతీంద్రియుడు. ఆయనకి దేహం ఉన్నా లేని వాడితో సమానం, ఇంద్రియాలు ఉన్నా ఇంద్రియాలు లేని వాడితో సమానం, నీవు నేనని భేద బుద్ధి లేని వాడికి ఆయన స్త్రీని గౌరవించుకున్నాడు, వాడికి ఏం వికారం కాదు, భేద బుద్ధి అని వాడికి వస్తుంది. వికారం ఎక్కడ పడుతుంది? మనస్సులో పడుతుంది. ఆ మనస్సులో బాధ భేద బుద్ధి లేని వాడికి వికారం ఉంది, వికారం ఏమి లేదు. ఆ చెట్టుని కౌగులించుకుంటే అంతే, గోడను కౌగులించుకున్నంతే. ఇది మనకు అర్థం కాదు, ఇది అప్రాకృతం. ఇది తప్పులు చూసి దాచి ఎడితేనే కానీ ఈ వైభవం తెలియదు. ఎటువంటి ఆ పూర్వం యువకాల మాట వదిలేండి, శ్రీకృష్ణ చైతన్యం ఇక్కడ ఉండు మాకు పూరి జగన్నాథం అని కొవ్వూరు కూడా ఒకసారి వచ్చాడు. గౌరీ మఠం కొవ్వూరు కూడా వచ్చి ఒక పూట ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉన్న చోటే గౌరీ మఠం పెట్టారు కొవ్వూరులో. గోదావరి పక్కన ఉంది, ఎప్పుడన్నా కొవ్వూరు వెళ్తూ చూసి అక్కడ ఆపరేషన్ గౌరీ మఠం ఎందుకు పెట్టారంటే, ఆవిడ పరిపాలించే వాళ్ళు ఆహ్వానిస్తే ఆయన కొవ్వూరు వచ్చి ఒక పూట ఉన్నాడు, లేదా దక్షిణాదికి వెళ్ళచ్చు శ్రీరంగం ఆటలకి. ఎక్కడో కృష్ణుడు రాముడు మాట వదిలేండి, ఇది చరిత్ర నేను చెప్పేది ఇష్టం. ఎంత జితేంద్రుడంటే శ్రీకృష్ణుడు చైతన్యం, వాడి నాలుక మీద పంచదార వేసి కానీ మీకు అర్థమవుతుందా, తాడి పట్టి మీద ఇప్పుడు ఇక్కడ ఈ సిమెంట్ నేల మీద పంచదార వేసామనుకోండి, మళ్ళీ సిమెంట్ మీద పంచదార తీసేస్తే అందులో ఏమైనా తడవుతుందా? మీకు తడవదు. శ్రీకృష్ణుడు చైతన్యం నాలుక మీద పంచదార వేస్తాటండి, మళ్ళీ పంచదార అంతా మరి వెనక్కి లాగేసుకుంటే అందులో ఒక పలుకు కూడా తడవుతుంది. వాడు శ్రీకృష్ణ చైతన్యం, ఎక్కడో కృష్ణుడు రాముడు దాకా వదిలేదు. మనకి ఎక్కడైనా జిన్ను కనిపిస్తే ఊరతో నోటి ఎంత నారాజ్యం, ఎక్కడైనా స్వీట్ కనిపిస్తే నారాజ్యం, ఆ పక్కింటి దానికి బూర్లు వస్తాంటే నోరంతా లాలాజ్యం, బూర్లు వాసన వస్తాంటే. మన పక్కింటి వాళ్ళు మాంసం కూర వండుకుంటే మనం ఎప్పుడు తిన్నాను, మనం తెచ్చుకుంటే మనం వెళ్ళి వాళ్ళకి మీద తీర్పులు చెప్పటం, మన నోరు మూసుకుని పడున్నా వదిలిపోతుంది. వాళ్ళ మీద తీర్పులు చెప్పడం, పైగా కృష్ణుని మీద రాముడి మీద వాళ్ళ మీద తీర్పులు చెప్పటం. గాంధీ గారిని గన్నపెట్టి కాల్చాడు, కాల్చినప్పుడు ఆయన ఎరి కేకలు వేస్తాం, మళ్ళీ ఎవరైనా చంపేసినప్పుడు ఎరి కేకలు వేస్తే అది రక్షించలేని కేకలు వేస్తాం. గాంధీ గారిని గన్నపెట్టి కాల్చినప్పుడు హే రామ్ హే రామ్ హే రామ్ అని రెండు మూడు సార్లు ఉన్నాడు, నాలుగో సార్లు కింద పడిపోయాడు. ఎవడో పట్టుకున్నారనుకోండి అది తల పారేస్తాడు. ముందు ఆయన మనం చనిపోయినప్పుడు మన గుండెలో ఉన్నది వస్తుంది కానీ మనం అనుకున్నది రాదు, ఉన్నది వస్తుంది కానీ అనుకున్నది ఎప్పుడు రాదు. అనుకోవడం తొంభై అనుకోవచ్చు, అనుకున్నది. అదే ఇందిరాగాన్ని పిలిస్తే ఎర్రి కేకలు పెట్టేసింది, గాంధీ గారిని పిలిస్తే వెర్రి కేకలు వెళ్ళేదా, హే రామ్ హే రామ్ అని అన్నాడు. మూడోసారి ప్రాణ ప్రభుత్వం వాడికి బాపు, వాడికి ఇప్పుడు తోకలు పెడుతున్నారు. ఆయనకి ఒక బ్యాంక్ అకౌంట్ లేదు, ఆయన చచ్చిపోయినప్పుడు ఉన్న ఆయనకి ఆశ్చర్యలు అరకేజీ టమోటాలు, ఒక కళ్ళజోడు ఒక కాళ్ళజోడు ఒక చేతి కర్ర, సపోర్ట్ కోసం నడవడానికి వెళ్తే ఒక చేతి కర్ర. ఇంతకాడ ఏమైనా కొంచెం ఆ రోజున వండుకోవడానికి తినటానికి ఢిల్లీలో కొంచెం గోధుమ పిండి ఉంది, అరకేజీ టమోటాలు ఒకటి ఉన్నాయి, అది ఆడుకున్న ఆస్తి. ఆడికి తోకలు పెడతారా మనం? ఇంకా అందరినీ తిట్టడమే మహాత్ముడు. ఆయనకి ఏం అధికారం లేదు, డబ్బు లేదు, ఆయనకి తోకలు పెట్టడం. గాంధీ గారిని కొంతమంది మోడర్న్ బుద్ధ అంటారు. మనం అలా పడుందా పర్లేదు, ఏదో విమర్శించండి, నోటికి వచ్చినట్టు విమర్శించడం. నోట్లో నాలుగోటి ఉంది మనకు, మనకి తలకాయలో బుద్ధి రాకపోయినా నోట్లో నాలుగు ఉంది. నోట్లో నాలుగు నడవలేదు, ఎటువంటి తిరుగుతూ ఉంటుంది అది. వాళ్ళు చేసిన సాక్రిఫైస్, వాళ్ళకున్న సఫరింగ్ అదే, అదంతా మర్చిపోయి ఏదో విమర్శించడం. ఎంత సాక్రిఫైస్, ఎంత సఫరింగ్. తిలక్ గారు 6 సంవత్సరాలు మాండలే జైల్లో, ఆ మాండలే జైల్లో 14 సంవత్సరాలు వేసవకాలమే. అటువంటి జైల్లో ఆరు సంవత్సరాలు ఉన్నాడు. ఫైర్ ఆ జైల్లో ఉన్నాడు ఫైర్. అది కదండి, మనం మంచి పనులు చేయలేకపోవచ్చు, గొప్ప పనులు చేయలేకపోవచ్చు, వాళ్ళు గౌరవించే బుద్ధి కూడా లేదు, కనీసం ఆ స్థాయిలో లేదు. ఇప్పుడు ఎవరో మంచి పనులు చేశారు, ఆ పని చేసే శక్తి మనకు లేకపోవచ్చు, వాళ్ళు గౌరవించడంలో వచ్చే నష్టం లేదు మనకి. వాళ్ళు గౌరవించడం వల్ల వచ్చే నష్టం ఏమి లేదు, ఆ సౌహృదయం కూడా లేదు, ఆ సద్బుద్ధి కూడా మనకు లేదు. అందుకే ఆయన కృష్ణ వాళ్ళు కావాలి, వాళ్ళు కృష్ణుని కౌగిలించుకున్నాడు. అసలు నీవు నేను భేద బుద్ధి లేని వాడికే కౌగిలించడం ఏం తెలియదు. అసలు వాడికి అని పరమాత్మాడు శరీరం ఉన్న అశరీరుడు, దాని గురించి 90 విమర్శలు 90 వ్యాఖ్యానాలు ఆడి దేవుడు ఏంటంటాం. ఇప్పుడు వాళ్ళంటాడు ఎందుకయ్యా రాముని చంపడానికి ఏది చంప, రావణాసుని చంపడానికి ఏది చంప వచ్చింది కదా, ఎంత కూడా ఎందుకని చాలా మంది చెప్తారు. రావణాసుని మేము చంపగా అది ఉంటే రాముడు ఎంత బలవంతుడంటే అలా చేతితో అలా ముట్టుకుని సృష్టిని భస్మం చేయగలిగారు. రావణాసుని చంపడం ఏంటి, చేతితో అలా ముట్టుకుని భస్మం చేయగలిగారు. చిటికిని వేరే చోటి కొండను ఎత్తించాడు వారం రోజులు కృష్ణుడు. ఎప్పటి వయసు 5 సంవత్సరాలు ఇంద్రుడికి గర్వభంగం చేయడం కోసం గర్వం పెరుగుతుందనుకోండి ఆ మనిషికి, భగవంతుడు ఏదో రూపంలో అని గర్వభంగం చేసేస్తాడు. అది ఏ రూపంలో చేస్తాడు, ఎక్కడ చేస్తాడు, ఎలా చేస్తాడు మనం చెప్పడం. ఆ గర్వభంగం ఎందుకు చేస్తాడు, ఆడిదే కోపం కోసం కాదు, ఆడికి విరయం ఏర్పడడం కోసం, ఆడికి బాగుపడటం కాదు, ఆ రకమైన మెడిసిన్ అది. అంతేకాని మీద భగవంతుడి కోపం ఏంటంటే మనం పళ్ళు కర్మఫలాలు మనం ఎందుకు చుట్టుకుంటున్నాయంటే చేస్తే కోరిక మీద చేస్తాం, లేకపోతే కోపం మీద చేస్తాం, లేకపోతే ద్వేషం మీద చేస్తాం. అంతే కదా కోరిక కోపము ద్వేషం మీద చేస్తాం. అంతే కదా కర్మ చుట్టుకుంటుంది, కర్మ చుట్టుకుంటే పునర్జన్మలు వస్తాయి. మనం ఎందుకు పని చేస్తున్నామో తెలియట్లేదు, మన కాన్షియస్నెస్ మనకు చెబుతుంది కదా. ఎవరికీ ఇల్లు కట్టి పెడుతున్నావు, ఆ ఇంట్లో ఆడు సుఖంగా ఉండాలని కట్టి పెడుతున్నావా, ఆడు వేసే ఓటు కోసం నువ్వు కట్టి నువ్వు కడుతున్నావా. నువ్వు ఆ ఇంట్లో ఆడు సుఖంగా ఉండాలి, 100 సంవత్సరాలు ఆడు కాపురం చేసుకోవాలి, ఆడికి హాయిగా ఉండాలని కట్టి పెడుతున్నావా ఆ ఇల్లు, ఆడి ఓటు కోసం నువ్వు కట్టి పెడుతున్నావా. మంచి మనస్తోడు చేయని పని ఏది పనికిరాదు. ఆడు సుఖపడ్డావు, మనం మంచి మనసు లేకుండా ఎవరికైనా మంచి మనసు లేకుండా మంచి హృదయం లేకుండా ఎవరికైనా ఉపకారం చేసిన వాడు సుఖపడడు. అసలు నువ్వు ఎవడైనా వాడు సుఖపడాలన్న పని ఒక్కడు చేసావు, వాళ్ళు సుఖపడాలి. నీ జీవితంలో కనీసం ఒక్క పని చేశావు, ఒక్కటి 10 పనులు కాదు, ఒక్క పని 10 పని కోసం నువ్వు ఎప్పుడైనా చేశావు. లేదా కృష్ణుడి గోపులు చుట్టూ కృష్ణుడి చుట్టాడు. అది కదండి అప్రాకృతం, అది అప్రాకృత బుద్ధి ఉంటేనే కదా మనకు అర్థం కాదు కదా. ఇప్పుడు రాధకు చాలా ప్రాముఖ్యస్తారు, రాధాకృష్ణుడు అంటారు కదా, నా గోపికల్లో గోపిక రాధ, గోపికల్లో ఒక గోపిక. ఇతను బృందావనంలో విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, అది రాధ ఏమంటుందంటే నీ ఫ్రూట్ నాకు ఇచ్చేయమంటుంది పిల్లలు అంటే పిల్లోడుగా ఉన్నప్పుడే ఆడి దగ్గర ఉంటుంది ఇది. మళ్ళీ వీడు పెద్దోడు అయిన తర్వాత పాండవులు యుద్ధం చేసేటప్పుడు ఈ మహాసంగ్రాములు ఇంకా నువ్వు అది ఉండదు, ఆ ఫ్రూట్ రాధకి ఇచ్చేటిపోతాడు. ఆ ఫ్రూట్ ద్వారా ఆ కృష్ణుడి యొక్క సంగీతాన్ని, కృష్ణుని మాటలని మిగతా గోపురులు నేర్పించేది. ఆ కృష్ణుడు లేని వియోగాన్ని తట్టుకోవడం కోసం రాదు. అంటే మనకి అలవాటు లేదు. ఉత్తరప్రదేశ్లో కృష్ణుడికి ఎంత గౌరవిస్తారో రాధకి అంతే గౌరవిస్తారు. కారణం ఏంటంటే కృష్ణుని స్మరించి 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 చూస్తే కృష్ణుని, స్మరిస్తే కృష్ణుని, మాట వింటే కృష్ణుడి మాట వింటే, అది కృష్ణుడి మాట అదొక చట్టం. అలా అవ్వటం వల్ల రాధ కూడా కృష్ణుడు అంత కృష్ణుడి స్థాయికి ఎప్పుడైతే ఆ జ్ఞానంలో కృష్ణుడి స్థాయికి ఎప్పుడైతే వచ్చేసిందో అయితే కృష్ణుడికి ఇచ్చే గౌరవం కూడా రాధకి ఇస్తున్నారు. వీరే వారు, వారే వీరే ఆ స్థాయికి వచ్చేసింది రాధ కూడా. అందుకే మనం రాధాకృష్ణ అనే పేర్లు చాలా మంది పెట్టుకోవడం అంటే ప్రేమకు గుర్తు. అది కృష్ణుని పట్ల ఎంత సజీవమైన ప్రేమ ఉందో అది రాధ గుర్తు. అంటే భక్తి అంటే భగవంతుని పట్ల మనకున్న అనుసంధానం, భగవంతుని పట్ల మనకున్న అనుబంధం, భగవంతుని పట్ల మనకున్న ప్రేమ, భగవంతుని పట్ల మనకున్న ఆప్యాయతనే భక్తి అనే పేరుతోటి పిలుస్తారు. భక్తి భక్తి అంటే ఏమీ లేదు. భగవంతుని పట్ల మనకున్న అనురాగం, మన మనసులో ఉన్న అనురాగం, ఆయన పట్ల ఇష్టం, భగవంతుని పట్ల ఇష్టం, ఆయన పట్ల మనకి ప్రేమ, ఆయన పట్ల మనకున్న ఆ ప్రేమ, దాని భక్తి, భక్తి భగవంతుని పట్ల ప్రేమ ఉంటే దాని అంటే దాని భక్తి భక్తి అని పిలుస్తాం. నీకంటే ఉన్నత స్థాయిలో వాడికి మీకు ప్రేమ ఉంటే దాని భక్తి అంటాను, మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న జీవకోటిని మీరు ప్రేమ చూపిస్తానని దాని దయ అంటాడు. కొంతమంది అభిమానం అంటారు, మా పట్ల వారికి అభిమానం ఉందండి. అంటే మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళని మనం ప్రేమిస్తుంటే దాన్ని భక్తి అంటారు, మనకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళని మనం ప్రేమించేటప్పుడు దాన్ని దయ అంటారు, అభిమానం. వారికి మా పట్ల అభిమానం ఉందంటే ప్రేమ ఉందని అర్థం. మనం ఇంకోటి నేర్చుకోవాలి, మన శక్తికి మించిన పనులు చేయటానికి వీలు లేదు. మనకు శక్తికి మించిన పనులు చేయకూడదు. మనకు ఎంతైతే యోగ్యత ఉందో, ఎంతైతే అర్హత ఉందో అంతవరకే పనులు చేయాలి. కానీ మనకంటే శక్తికి మించిన పనులు చేయకూడదు. మనకంటే బలార్జులతోటి, మనంతటువంటి శక్తిమంతులతోటి వైరం కూడా పనికి రాదు. మనకంటే ఎక్కువ శక్తిమంతుడు ఉన్నాడనుకోండి, వాడితో గౌక్కుని మన వైరం పెట్టుకోకూడదు. మన టైం వచ్చే వరకు మనం అలా ఒబీడియంట్గా ఉండాలి. టైం వస్తుంది అది, దానికి అప్పటి వరకు ఒబీడియంట్గా ఉండాలి. కానీ కంగారు పడి కలబడిపోకూడదు. భీష్మునికి ధర్మరాజు నీతులు చెప్పేటప్పుడు ఒక చెట్టు గురించి చెప్పాడు. ఆ చెట్టు మంచిదే, మంచి పొలాలు కాస్తుంది, మంచి ఆకులు, మంచి రంపులు. ఆ చెట్టుని అందరూ పొగిడేవారు. అంటే ఆ కాలం వచ్చేవాడు మంచి కాయలు కలిసి తీయగా ఉండేది. ఎప్పుడు వేసవకాలంలో కూడా చెట్టు పచ్చగా ఉండదు. ఇంకేదంటే కొన్ని చెట్లు వేసవకాలం కూడా పచ్చగా ఉంటుంది. దాని వేళ్ళు భూమి లోపల బాగా లోచుకెళ్ళిపోతే దానికి నీరు అందుతూ ఉంటుంది. మే నెలలో కూడా కొన్ని చెట్లు పచ్చగా ఉండదు. అందరూ ఆ చెట్టుని పొగిడేవారు, పొడితే దాని గర్వం. కృష్ణుడు అన్నాడు, మీరు ఎవరిని పొగడొద్దు, ఎవరిని విమర్శించొద్దు, మీ సాధనలో మీరు చేసుకోండి. సర్వసాధారణంగా ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర లేని గుణాలు కూడా పొగుడుతారు. మంత్రులు ఏదో ఏదో వాళ్ళ పనుల కోసం వెళ్తారు. పనుల కోసం ఎందుకు వెళ్తే అది నిజమనుకోవటం. వాళ్ళు వీళ్ళు వెళ్ళి వాడు పనుల కోసం వెళ్తారని మీరు ఇంద్రుడు చంద్రుడు అంటే వాళ్ళు అనుకు నిజమనుకోడు, కాబోసనుకోడు. మరి ఆ పదవి పోతే అడ్రస్ ఉండవు. కీలక అడ్రస్ ఉండదు. ఈ పొగిడివాడే పదవి పోయిన తర్వాత రోడ్డు మీద ఎక్కడ కనిపిస్తే మొత్తం బక్కెట్కి వెళ్ళిపోతాడు. అది లోకం. ఆ చెట్టు వైభవం కూడా అందరూ చెట్టుని పొగిడితే దానికి గర్వం వచ్చింది. నారదుడు వచ్చాడు దీని గర్వ భంగం చేయడం కలిసి. నారదుడు ఎక్కడికి ఎక్కడ ఎక్కడ గర్వం ఉంటే అక్కడ గని చేయడానికి వెళ్తా ఉండేవాడు. ఎవరి కొంపలు ఎక్కువ గర్వం ఉంటే ఆ కొంపలోకి వెళ్తా ఉండేవాడు. ఏదో మాట చెప్పాడు గర్వం అణ చేయడానికి ఇంకోకుండా పురమాయించేవాడు. అంటే అది పాడైపోకుండా ఉంటుంది. సర్జరీ అనమాట, సర్జరీ చేయటం. అది నారదుడు చేసే పని ఏంటంటే సర్జరీ. ఆ చెట్టు దగ్గరికి వచ్చి అన్నాడు, నువ్వు చాలా మంచి చెట్టు, బలంగా ఉన్నావు నువ్వు, చెట్టు బలంగా ఉన్నావు, మంచి కాయలు కాస్తున్నావు, మంచి ఆకులు ఉన్నాయి, బలంగా ఉన్నాను, ఆకులు మంచివి, పళ్ళు సమాజానికి మంచి పళ్ళు ఇస్తున్నాను ఏదో చెప్తున్నా. వీళ్ళంటాడు వాయుదేవుడు కూడా నేనేమి చేయలేడు బహుశా అంటాడు. అంటే గాలివాన వచ్చేస్తుంది అనుకో, ఆ గాలివాన కూడా నేను మిగతా చెట్లు పడగొట్టేస్తే పట్టుకొస్తుంది గాలివాన, కానీ నిన్ను వాటికి ఏమి చేయలేదులే అంటాడు. గాలివాన నన్నేం చేస్తుంది, గాలి నన్నేం చేస్తుంది, వాయుదేవుడు నన్నేం చేస్తాడు అంటుంది. ఎవరు ఆ చెట్టు అంటుంది, వీడు ఊరుకో వచ్చింది కదా నారదు, మళ్ళీ వాయుదేవుడి దగ్గరికి వెళ్తాడు. పలానా చెట్టు అంటుంది గాలివాన కూడా నేను లెక్క చేయను, వాయుదేవుడిని లెక్క చేయను అంటాడు. ఆడి కోపం వచ్చింది. నువ్వు లెక్క చేయవా, గాలివాన్ కూడా నువ్వేవి లెక్క చేయవా, పెద్ద పెద్ద గాలివాన్లు వస్తే చెట్లు పడిపోతున్నాయి, నువ్వేవి లెక్క చేయ, ఎవరిని లెక్క చేయను. అయితే రేపు వస్తాను నీ పని చూస్తాను. ఆ గాలిదేవుడు ఎవరంటే దీనికి బయలుదేసింది నిజంగా. నేను చెప్పి శుభ్రంగా బయలుతున్నాను, ముందు నా ఆకులన్నీ రాలగొట్టేస్తాడము, చెట్లన్నీ రాలగొట్టేస్తాడము, ఆకులు రాలగొట్టిన పర్లేదు, చెట్లు రాలగొట్టిన ప్రాణాలు తీసేస్తాడమని అది మరుసటి రోజు వచ్చేప్పటికి ఆకులు దులిపేసుకుని చెట్లు పళ్ళని పడగొట్టేసేది మూడిలా ఉంది. ఏంటో మూడైపోయావంటే నువ్వు రాకుండానే నా గర్వభంగం అయిపోయింది, వస్తే నా ప్రాణం తోడేస్తామని నేను మూడై ఉన్నాను, నువ్వు వెళ్ళిపోయిన ఆకులు తొడుగుతాను అంటే. ఇది భీష్ముడు ధర్మరాజుకి చెప్తున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే నీకంటే ఎక్కువ శక్తివంతులతో కంగారు పడిన విరోధం పెట్టుకోవద్దని. ఒక నిజంగా దుర్మార్గానికి నువ్వు టైం వేచి కొంత టైం తీసుకొని నీకు టైం వస్తుంది, ఆ నడిచేసి టైం వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి, ప్లీజ్ వెయిట్ అండ్ సీ అంటారు దాన్ని, వెయిట్ అండ్ సీ. అంతేకాని అది ఎక్కువ అధికారంలో ఉన్నప్పుడు తొందరపడి విరోధం పెట్టుకో, ఆయన అధికారంలో పడగొట్టి టైం నీకు వచ్చినప్పుడు పడగొట్టు, ఈ లోపల తొందరపడి విరోధం పెట్టుకో. అది వచ్చిన పని వరుసగా చెప్పుకూసుకు చిన్నప్పుడు రాక్షస సంహారం అయిపోయింది, బృందావనం విడిచిపెట్టాడు, కంసుడి దగ్గరికి వచ్చాడు. కంసుని ఏమి కొట్టలేదు, ఎవరండి కంసుని కొట్టలేదు, ముట్టుకుంటే చచ్చిపోయాడు భయం వల్ల, ఆడి భయం వల్ల ఆడి చచ్చిపోయాడు, యుద్ధం చేయలేదండి. ఇప్పుడు రాముడు రావణాసుడు లేక కంసుడితో యుద్ధం చేయలేదండి కృష్ణుడు, ఆడు ముందు ఏనుగులను పంపాడు, ఎవరండి మది కృష్ణుని చంపేయమని ఏనుగులను పంపాడు, గుర్రాలను పంపాడు, మలిసిపోయిన గుర్రాలు ఆయన తొక్కేనని బాలుడు, ఆడు నెమ్మది నెమ్మదిగా వచ్చేస్తాడు, ఏనుగులను చంపేశాడు, గుర్రాలను చంపేశాడు, ఆడు వెనకాల అన్నగారు ఒకటి సిద్ధం అవుతున్నాడు. ఆ కృష్ణుడు వెనకాల బలరాముడు ఒకటి సిద్ధం అవుతున్నాడు, ఎక్కడికి వాడు దగ్గరికి వస్తున్నాడు, ఎవరికండి దగ్గరికి వచ్చాడు, ముట్టుకోపోయాడు కౌన్సిల్ని, ముట్టుకపోతే రా సింహాచలం నుంచి కింద పడిపోయాడు, కింద పడితే ప్రాణం వదిలేశాడు, ఇది చంపలేదండి. అది భయ్య వాళ్ళు అంటే కుర్చీలది కింద పడిపోయి ఉరికి ముట్టుకున్నాడు అంతేండి, అదే దానితో దెబ్బలాడలేదని కృష్ణుడు, ఆయన ఇలా ముట్టుకున్నాడు, ముట్టుకుంటే సింహాచలం మీద కింద పడిపోయి ప్రాణం వదిలేశాడు, అవుట్ ఆఫ్ క్లియర్. అయితే భయం అనేది చాలా భయంకరమైనది. అందులో మన హిందువులు చాలా పిరికి వాళ్ళు అనిపారు. మన హిందువులు చాలామంది భయస్తుడు, బహుశా ఎక్కువ సభ్యత సంస్కృతం చోట కొంత భయం ఉంటే ఉండొచ్చు, అది చెప్పడం ధైర్యం తక్కువ ఉండవచ్చు. మొత్తం మీద ఎక్కువ మంది హిందువులు భయస్తుడు. మన సోనియా గాంధీ ఇక్కడ అంటుంది ఏలూరులో టెర్రరిస్టులకి మతం అంటూ లేదంటాంది, మొత్తం టెర్రరిస్టులు అందరూ ముస్లిం మతం వాళ్ళు, అది ఆత్మవంచిన అంటారు దాన్ని, అంటే ముస్లిం ఓట్లు పాడవకుండా చూసుకోవడం కోసం. టెర్రరిస్టులు కూడా మతం అంటూ లేదు అంటే హిందూ మతం లాగా టెర్రరిస్ట్ లేరు, మొత్తం టెర్రరిస్టులు అందరూ ముస్లిం మతం వాళ్ళు. హిందూ మతం అందరూ మొత్తం మీరు టెర్రరిస్టులను చూసుకొని 199 ముస్లిం మతం వాళ్ళు. టెర్రరిస్టులు మతం లేకపోతే వాళ్ళందరూ ముస్లిమ్స్, బంగ్లాదేశ్ ముస్లిమ్స్, పాకిస్తాన్లో ముస్లిమ్స్, వాళ్ళందరూ టెర్రరిస్టులే. పూర్వం ఒకళ్ళే శత్రువు మనకు పాకిస్తాన్, ఇప్పుడు ఇద్దరు శత్రువులు బంగ్లాదేశ్ కూడా. టెర్రరిస్టులకు మతం లేకపోతే వాళ్ళందరూ ముస్లిమ్స్. పూర్వం మనకు ఒక్కడే శత్రువు పాకిస్తాన్, ఇప్పుడు ఇద్దరు శత్రువులు పాకిస్తాన్ తోటి బంగ్లాదేశ్ కలిసి. కౌన్సిల్ని భయం వల్ల ఇప్పుడు మనకు చూడండి, ఒక మాట చెప్తానండి, భయం అనేది చాలామంది భయపడిపోతే మోషన్స్ అయిపోతాయి. చాలామంది ఎక్కువ భయపడిపోయామనుకోండి, ప్రాణం పోవచ్చు. ఒకసారి ప్రాణం పోయి విరేచనాలు పట్టుకుంటాం. కొంతమంది భయం వల్ల ప్రాణం పోవచ్చు, ప్రాణం పోయి విరేచనాలు మామూలుగా నేల కింద వెళ్ళిపోతూ ఉంటాం. ఒక మాట మీరు మీ గుండెలో దాచుకోండి, మనం అన్నం తింటే ఆకలి తగ్గిపోయింది. అన్నం తిన్నామనుకోండి, మనకు ఆకలి వేస్తుంది అనుకోండి, అన్నం తింటే ఆకలి తగ్గిపోతుంది. నీకు ఎవరైనా చూడాలనుకోండి, వెళ్ళి చూసొచ్చేసి చూసేసామని ఒక సంతృప్తి చెడిపోతుంది. నీకు ఎవరినైనా చూడాలనుకోండి, చూసొచ్చేసామనుకోండి, మీరు ఏదో సంతృప్తి అయిపోతుంది చూసి వచ్చేసాం. మీకు సీతాపడపడ రోజులు కానీ సీతాపడపడలు తినాలందనుకో, 4 పళ్ళు తినేసారనుకోండి, సీతాపడు తినేసిన తర్వాత ఇంకా ఆ సీతాపడం మీద మనసు పోతుంది, 4 పళ్ళు తినేస్తాం. కానీ భయం ఎలా తగ్గదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆత్మజ్ఞానం కలిగే వరకు, బ్రహ్మజ్ఞానం కలిగే వరకు, భేదబుద్ధి నశించే వరకు ఎవరిని భయం విడిచిపెట్టదు. అధికారంలో ఉన్నవాడికి అధికారం పోతుంది ఏమైన భయం, ధనవంతుడికి ధనం పోతుంది ఏమైన భయం, ఆరోగ్యవంతుడికి అనారోగ్యం వచ్చేస్తుంది ఏమైన భయం, బాగా అందంగా ఉన్న వాళ్ళకి ఈ అందం పోతే మనల్ని ఎవడ పట్టించుకొని అందం పోతుంది ఏమైన భయం. ప్రతి వాడికి భయమే, అందంగా ఉన్న వాళ్ళకి అందం పోతుంది ఏమైన భయం, డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు పోతుంది ఏమైన భయం. మీకు అర్థమవుతుందా, అధికారంలో వాడికి అధికారం పోయేలా ఉందని, అధికారం ఏ పీఠమే ఈ సింహాసనమే దిగిపోవాలని ఆడికి భయం, ప్రతి వాడికి భయమే. పాము చూస్తే భయం, బయటకెళ్తే భయం, దుర్మార్గం చూస్తే భయం. అంతేకాదు మనం ఏమన్నా దుర్మార్గం చూసి, దుర్మార్గుడు రాజు కంటే గవర్నమెంట్ కంటే బలవంతుడని, దుష్టుడు ప్రభుత్వాన్ని కంటే బలవంతుడని ఆడు చూస్తే భయం. అంచేత ఆత్మ నీకు అన్నం తింటే నీ ఆకలి తగ్గుతుంది, నీకు అర్థమవుతుందా. ఎవరినైనా చూడాలంటే చూసొచ్చేస్తే చూసొచ్చామని సంతృప్తి అవుతుంది. నీకు మైసూరు పాకం తినాలంటే తినేసిన తర్వాత కొన్ని కోరిక తగ్గుతుంది, ఇది అలా కాదు. ఈ భయం అనేది జ్ఞానం కలిగే వరకు, స్వరూప జ్ఞానం కలిగే వరకు, ఏ వస్తువు అయితే భయం లేదో ఆ వస్తువు తాలూకు అనుభవం వచ్చే వరకు ఏ జీవుణ్ణి భయం విడిచిపెట్టదు. అర్జున, కోరిక విడిచిపెట్టు, కోపం విడిచిపెట్టు, ఒక నెమ్మదిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి, భయం విడిచిపెట్టు. ఎందుకంటే భయం వల్ల దుఃఖం వస్తుంది, కోపం వల్ల దుఃఖం వస్తుంది, కోరిక వల్ల దుఃఖం వస్తుంది. ఇవన్నీ ఈనాటికైనా ముందు నాటికైనా నీకు దుఃఖం తెచ్చి పెడతాయి. అంటే అవి తగ్గించుకో అర్జున అంటాడు పరమాత్మ. ఇంచేత ఇప్పుడు మీకు భయం వస్తే నష్టం ఏంటి, భయం వస్తే దుఃఖం వచ్చేస్తున్నాయి అంటే మీకు ఎప్పుడైనా భయం వచ్చి ఏ కారణం వల్లనే రావచ్చు, వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. ముసలి వాళ్ళకి చావు భయం, ఎప్పుడు చావు వచ్చేస్తున్నాను అల్బా ఒలకాడ రమ్మన్నా ఊరి పొమ్మన్నా ఆడికి ఇంకా బతకాలనుంటుంది. ఇంట్లో వాడు పాపం ఆడికి వెనపడేలాగా అంటూ ఉంటారు, వెళ్ళిపోతే బాగుండి, వెళ్ళిపోతే వాళ్ళు వెనపడేలా అనకూడదండి. అలాడు వెళ్ళిపోతే బాగుండి, వెళ్ళిపోతే బాగుండి అంటే అంటే మరి ఎలా అండి, వాళ్ళు ఇంటే బాధపడతారు కదా. ఎప్పుడు చావు వచ్చేస్తుందని ఆడకపోయి అయితే భయం అనేది ఏ జీవుణ్ణి యంత్రవాణ్ణి అది ఇంటిపెట్టి అది మామూలుగా అన్నం తిన్నట్టు తగ్గిపోతుంది. లేదా మనకి ఏదో రోగం వస్తే హాస్పిటల్ తిరిగి వైద్యం చేయించుకుంటే తగ్గిపోతుంది. అలా తగ్గింది కాదు భయం. భేదబుద్ధి వేరే బుద్ధి ఆ సపరేట్నెస్ పోయే వరకు భయం ఏ మనిషిని ఏ జీవుణ్ణి విడిచిపెట్టదు వాడు యంత్రవాడు. చివరికి ఎట్లాడికి భయం ఎట్లాడంతటి వాడికి భయం వేసి తను తను పేల్చి చచ్చిపోయాడు. సైన్యం వచ్చి చంపేయడానికి రెడీగా ఉందని ఎప్పుడైతే వాడికి అర్థమైందో, మన సైన్యం ఎప్పుడైతే ఓడిపోయిందో వాడికి అర్థమైందో, ఎట్లాంటి ఎవరో చంపడం తనకి తానే చెప్ప దండ పెట్టుకుని కాల్చి చచ్చిపోయాడు భయం వల్ల. అవుట్ ఆఫ్ ఫియర్ కంసుడిని కొట్టలేదు, గురించి ఎలా దించాడు కింద పడి చచ్చిపోయాడు. అంత భయం వచ్చేసిన కృష్ణుని చూస్తే వాడికి. సరే రా, చాలామంది జరాసుందుడు ఇంకా ఎవడు శిశుపాలుడు సరే ఒకళ్ళు అన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు తెమలదు మనకి మహాభారతంలోకి వస్తాం. అప్పుడు ఈ పెద్ద కృష్ణుడికి ఇది ఉండదు, లేదు తిరణ గృహుడు దాన్ని రాముడు ఇచ్చేశాడు. అక్కడి నుంచి చక్రాలు ఇవన్నీ వస్తాయి. భారతంలోకి వచ్చినప్పటికీ ఒక వీళ్ళకి విరోధం ఎలా ప్రారంభమైందంటే పాండవులకి కౌరవులకి వాళ్ళకి హస్తినాపురం రాజధానికి వీళ్ళకి ఇంద్రప్రస్థం. ఇది రాజస్వ యాగం చేశాడు ఎవరు, ధర్మరాజు రాజస్వ యాగం చేశాడు. చేస్తే కౌరవులను కూడా పిలిచారు, వాళ్ళు అన్నదమ్ముడు తినలే కదా, కౌరవులు పిలిచారు వాళ్ళు ఇచ్చారు. ఈ పాండవుల ఐశ్వర్యం చూసి దుర్యోధనుడికి అసూయ కలిగింది, కానీ పాండవులు నాశనం చేయాలని బుద్ధి కలగలేదు. అసూయ కలిగింది, అసూయ మామూలుగా పెట్టుబడి లేకుండా వస్తుంది. అసూయ అనేది పెట్టుబడి పెట్టక్కర్లేదు, పెట్టుబడి లేకుండా పెట్టుబడి పెట్టక్కర్లేకుండా అసూయ వచ్చేస్తుంది మనిషికి. నష్టమైన దానికి ఏం పెట్టుబడి లేదు కదా. కానీ అప్పుడు కూడా పాండవులు నాశనం చేయాలని ఆ పాపపు దొంప, ఆ పాపపు బుద్ధి, ఆ పాపం యొక్క హృదయం వాడికి కలగలేదు. ఎవరికి, దుర్యోధను ఊరికే. మనకంటే వీళ్ళ పరిస్థితి బాగుందని ఊరికే అసూయ కలిగింది అంతే. తర్వాత మైడు ఒక భవనం నియమించాడు, పాండవులు ఉంటారు. ఆ భవనం ఎలా ఉంటుందంటే ఆ రెండు కాళ్ళు నడుచుకోవాలి మెరిసిపోతూ ఉంటుంది భవనం. దుర్యోధను ఎలా ఉంటుందంటే భవనం లోపలికి నీళ్లు ఎక్కడైతే లేవో అక్కడ నీళ్లు ఉన్నట్టు చూపిస్తాడు ఆ కట్టుబడిలో. నీకు అర్థమవుతుందా, లోపల లోపల ఫోర్లోకి వచ్చి ఆ నీళ్ళు ఎక్కడైతే లేవో అక్కడ నీళ్ళు ఉన్నట్టు చూపిస్తాడు. నయుడు కట్టాడు ఆ భవనాన్ని, అక్కడ నీళ్ళు లేవు, నీళ్ళు ఉండవు. నీళ్లు ఉన్నట్టు భవనంలో నీళ్ళు ఎలా పెడతారు, నీళ్ళు ఉన్నట్టు మన కళ్ళకు కనిపిస్తాయి. దుర్యోధనుడు ఆ భవనం చూడటానికి లోపలికి వచ్చాడు. ఎంత నీళ్ళు, ఆ నీళ్ళు కాదు, నీళ్ళు మన కళ్ళకు కనిపిస్తాయి. ఇన్ని నీళ్ళు ఉన్నాయంటే పంచాకట్టి పైకి కట్టేశాడు. ఇలా పంచాక మేమైనా లాజ్ ఇలా పైకి పెట్టుకుంటాం కదా, ఎక్కడ నీళ్ళు ఉన్నాయనుకుంటే ఇలా పైకి పెట్టుకుంటాం కదా. ఆయన ఏం చేశాడు, పంచాకట్టు దుర్యోధను పంచాకట్టు ఏం చేశాడు, మోకాళ్ళ పైకి ఎలా ఎత్తేసాడు. అంటే పంచాకట్టు తడిచిపోతున్నాం. పంచాకట్టు అంటే దాన్ని పంచసార్లు ఐదు సార్లు ముడేస్తారు. పంచాకట్టు పంచికట్టు అంటే దాన్ని ఐదు సార్లు మడ ఇలా మడచబెట్టి ఐదు సార్లు మడతలు పెడితే అది పంచికట్టు అవు, పంచాకట్టు పంచికట్టు అంటారు దాన్ని. అడు దుర్యోధను పాప తడిచిపోతాడు, పంచి తడిచిపోతాడు, పంచి పైకి తెచ్చాడు. అక్కడ నీళ్ళు లేవని వాళ్ళకి తెలుసు, ద్రౌపదికి భీముడికి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పంచాకట్టు ఎప్పుడైతే పైకి వచ్చేసాడు వీడు, కొంచెం పైకి వచ్చేసాడు సడన్గా పక్కుని నవ్వారు. అది నీళ్ళు లేవు, నీళ్ళు ఉన్నాయని కంగారు పడుతున్నాడు. ఎవరు నవ్వారు, భీముడు నవ్వాడు, ద్రౌపది నవ్వాడు. ఆడికి అవమానం తోచు, ఆడికి నవ్వాక వీళ్ళు బాధపడ్డారు. ఏంటి మనం ఆయన రారాజు, దుర్యోధను పెద్ద రాజు కదా, ఇప్పుడు ఏదో తెలియక గౌ పంచాకట్టు పైకి వచ్చేసాడు ఆయన చూసి నవ్వకూడదు కదా. నవ్వినందుకు వీళ్ళు బాధపడ్డారు, నన్ను ఇంతమంది జనంలో ఈ ద్రౌపది భీముడు అవమానించారు, అప్పుడు ఈ పాండవులు నాశనం చేయాలన్న బుద్ధి అప్పటికే, అప్పుడు దాకా దుర్యోధనుడికి నాశనం చేయాలని బుద్ధి. వీళ్ళ చేత నవ్వించిన వాడు కృష్ణుడు, ఇది మాయ. ఏళ్ళ చేత నవ్వించిన వాడు కృష్ణుడు. నదే కాలు బాధపడ్డారు పొరపాటుగా నవ్వి, మన నవ్వటం తప్పారు. వాడు రారాజు, రాజుని కర పెద్ద రాజు దుర్యోధనుడు. నవ్వటం పొరపాటే, ఆ మాయ కమ్మేషన్, కృష్ణ మాయ కమ్మేషన్. అంటే దుర్యోధనుడికి ఇళ్ళ మీద కోపం వస్తేనే కానీ యుద్ధం ప్రారంభమైతే కానీ వాడు దుష్టులు నశించరు. ఇక్కడ పైకి దుర్యోధనుడు ద్రౌపది నవ్వింది, భీముడు నవ్వేళ్ళని మనకు భారతంలో వస్తుంది కానీ వాళ్ళ మనసులకు మాయ కమ్మేశాడు కృష్ణుడు. కృష్ణ మాయ, మహామాయ వాడు. వీళ్ళ చేత నవ్వించాడు, వీళ్ళకి వాళ్ళకి విరోధం వచ్చింది. ఆ కౌరవులను చంపాలి, దుష్ట సంహారం. భారత యుద్ధంలో ఇంటికెళ్ళి ఎంతమంది చంపుతాడు కృష్ణుడు? ఎంతమంది ఇంటికి వెళ్తాడు చంపడానికి? అంటే యుద్ధం పేరు చెప్పాడు, మొత్తం అందరిని కోసవతల పాడేశాడు. అర్జున్ యుద్ధ అబ్బాయి నువ్వు మామూలుగా అలా నిలుచున్నాడు, అందరిని పీకిని కోసేశాడు. ఇంటింటికెళ్ళి చంపటేందుకు సమూహంగా పెట్టి చంపేశాడు. ఈ పాండవులకి కౌరవులకి విరోధం లేదని కొన్ని కౌరవులు చావరా, దుష్టులు ఎలా ఉండిపోతారు? అయితే కృష్ణుడికి ఇక్కడ స్వపాన భావం లేదు. ఆఖరి చచ్చిపోయేప్పుడు వీళ్ళు తాగు, ఈ యాదవులు కృష్ణుడి వంశ యాదవులు, వాళ్ళు తాగుబోతానని అలవాటు పెడతారు. తాగేసి అందరిని తొట్టడం, తాగిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బుద్ధి నట్లన్నీ వదిలిపోతాడు. మహాత్మా గాంధీ కూడా నా కాలు కింద బలా దూరా అంటాడు తాగినోడు. వాడేవాడరా కృష్ణ అంటే అది తాగిపోతే వాళ్ళు మాటలు వినాలి మనం. అది భగవద్గీత కంటే అద్భుతంగా ఉంటుంది. వాడేవాడరా కృష్ణుడు అంటాడు. ఏమండి వాడు ఈ యాదవులు కూడా కౌరవ యాదవులు కూడా తెగబలిచిపోయి గర్వం పోతాయి తాగుబోతాడని అందరిని అవమానం బాగుమాడబెడతాడు. పెద్దలను కూడా మహర్షులు కూడా అవమానం, వాడు కూడా అవుతాను. అప్పుడు నువ్వు అవతార కార్యక్రమం అయిపోయింది అని దేవతలందరూ వైకుంఠానికి వచ్చేయమని అడుగుతారు. నువ్వు వచ్చిన పని అయిపోయింది, నువ్వు వైకుంఠానికి వచ్చావు. నువ్వు వచ్చిన పని అయిపోయిందిరా బాబు, వీళ్ళు ఈయన కూడా పంపేసి వస్తారన్నాడు. ఈ గర్వ పూజ తన కులం వాళ్ళే, తన కులం వాళ్ళనే పంపేసి వస్తానో లేకపోతే ఈ భూములు పాడు చేస్తాను. వీళ్ళు ఉండగా నేను వచ్చేస్తాను కొన్ని అయిపోయి వీళ్ళు చెంగులో తాగుబోతులు అయిపోయారు. వీళ్ళు తాగుబోతు లోకాలు పాడు చేస్తారు, కౌరుల కంటే దుర్మార్గులుగా చేయాలి. నేను ఇప్పుడు రాను, పంపేసి వస్తాన్నాడు. సరే కృష్ణుడు దర్శనానికి ఒక మహర్షి వచ్చాడు. మామూలుగా వచ్చారు మహర్షులు కృష్ణుని చూడటానికి, ద్వారకలు ఉండవారు. కృష్ణుడు చివరి రోజులు ఎక్కడ ఉండడండి? ద్వారక. ఇవన్నీ సముద్రం ఒడ్డున ఉన్నాయి. ద్వారక గాంధీ గారి జన్మస్థలం ఏంటది? పోరుబందరు లేదా ప్రభాస తీర్థం, ప్రభాస తీర్థం అంటారు. కృష్ణుడి శరీరాన్ని అక్కడ విడిచిపెట్టాడు. ఈ మూడు సముద్రం ఒడ్డున ఉన్నాయి, పోరుబందరు, ద్వారక, ప్రభాస తీర్థం. ప్రభాస తీర్థం అని అక్కడ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఏమన్నాడంటే ఈయన పంపేసి వస్తానాడు. ఈ తాగుబోతాడు అయిపోయారు, తాగుబోతాడు అయిన పనులు అందరిని అవమానాలు మాట్లాడుతున్నారు అని ఒక మహర్షి వచ్చి దర్శనం చేసుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతాడంటే వీళ్ళకి మహర్షుల మీద అగౌరవం ఏర్పడింది. తాగేసి తాగుబోతాడికి ఎవరిని ఎలా మాట్లాడాలని తెలియదు. అలా దేవుడు వచ్చిన వాళ్ళు అమ్మకే కొడతాడు దేవుని వాళ్ళు. అర్థమవుతుంది. వాడు ఆ మహర్షి వస్తున్నాడు, ఏడు దూరికి వెళ్ళలేదు, వీళ్ళు తాగేసి ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? సాంబుడు అని ఒక అమాయకుడు ఉన్నాడు అక్కడ, ఆడు గొల్లోడు, ఆడు యాదవుడు. ఆడికి ఏం చేశారు? ఆ సాంబుడికి అది మగోడు ఆడది కాదు, ఆడికి ఇలా పొట్ల ఇలా బొట్టలు చుట్టేశారు. ఆడికి దాన్ని ఆడి కడుపు వచ్చినట్టు, మగోడు కడుపు వస్తుందండి, ఆడి కడుపు వచ్చినట్టు ఇలా చుట్టేశాడు. ఎవరికి? సాంబుడు. ఆడు చూడకండి వద్దే, ఆడి తాగేసి ఉన్నాడు. ఈ మహర్షి వస్తున్నాడు, వస్తాడు. ఆడు దారినాడు వెళ్ళిపోతున్నాడు. ఈ యాదవులు కూడా లేడాడు. వెళ్ళిపోతాడంటే ఈ సాంబుడిని ఆడు ఎదురుకుండా పెట్టి, ఎవరు ఇంక పురుడు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడో మగపురుడు పెడతాడో ఆడ పడుతున్నాను అడుగుతున్నాడు. తాగు తాగేసాడు ఎలా తయారంటే ఎవడు మొగ పొరలు పెడతాడా? మేల్ చేయలా ఫిమేల్ చేయలేను, మేల్ చేయలా ఫిమేల్ చేయలేను, మగ పొరలు పెడతాడా ఆడపిల్ల పడుతుందా అడిగాడు. అది పురుషుడు, అది పురుషుడు స్త్రీ తెలియకుండా ఉంటాడు మహర్షి. మహర్షి అది పురుషుడుగా ఆడంటాడో ఆడ మగోడికి ఆడవాళ్ళు వేషం వేశారు, ఆడదాని వేషం వేసినని ఏళ్ళకోళం పట్టిస్తున్నాడు మహర్షి. ఆ మహర్షికి కోపగా అది ఏమన్నాడంటే, ఆడపిల్ల పుట్టదు మగ పిల్లడు పుట్టడు, మిమ్మల్ని చంపడానికి రోకలు పుడుతున్నాను. అర్థమవుతుంది. అరే కృష్ణుడు ఏం చేశాడంటే, అబ్బాయి మనం ఎక్కడ కాదు ప్రభాసం, ప్రభాత స్థలం, ప్రభాత తీర్థం ఉంది, అది సముద్రం ఉంటుంది, పోరుబందరకు 2 గంటలు గాంధీ గారి ఊరికి అక్కడే కృష్ణుడు నిర్వాణం వెళ్ళాడు. ఆయన గెలిపోదాం రండి అన్నాడు. ఆయన గెలిపారు అక్కడ ప్రభాస తీర్థం. ముందేం చేశాడంటే వీడు తాగేసి ఆ రోకల మొక్కల రోకల మొక్కల మొక్కల కింద అయిపు రోకరా పుట్టింది ఆడికి. ఆ రోకల ముక్కల మొక్కల కింద అయిపోతే ఆ ముక్కలు పుచ్చుకుని ఒకళ్ళు ఆడుకుంటూ చచ్చిపోయారు. రోకలు ముక్కల మొక్కల కింద పుడితే ఆ ముక్కలు పుచ్చుకుని వీళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టి చచ్చిపోయారు. చివరికి ఆయన కంపేసి ముసలం పుట్టింది. అంటే మహర్షుల్ని పెద్దని ఆగవాళ్ళు పడుతున్నారు, చివరికి వాళ్ళు చావుకి తెచ్చుకున్నారు. ఎవరు యాదవులు వీళ్ళందరూ చచ్చిపోయాక చివరిలో కృష్ణుడు ఓ చెట్టుకి, ఇప్పుడు కూడా ఆ స్థలం ఉంది గుజరాత్లో ఉంది, దాన్ని ప్రభాస తీర్థం, ప్రభాస తీర్థం ఏదైనా పిలుస్తారు దాన్ని ఆ ఏరియాలో. చెట్టు కింద కూర్చున్నాడు, చెట్టు కింద కూర్చుని కాలు ఎలా ఆడిస్తున్నాడు అటు పరమాత్మ. చెట్టు కింద కూర్చుని పరమాత్మ ఆడిస్తున్నాడు. ప్రాణవంతుడు భగవంతుడికి, భగవంతుడికి ప్రాణ ప్రాణ అరే భగవంతుడికి ప్రాణం ఏంటి? ప్రాణ అది ప్రాణం ఉన్నా ప్రాణం లేని వాడే. ప్రాణం ఏంటి? మామూలుగా ఆత్మకి మన శరీరానికి ప్రాణం ఉంటుంది, చైతన్యానికి ప్రాణం అక్కర్లేదు. మన శరీరానికే ప్రాణం ఉంటుంది, చైతన్యానికి ప్రాణం అక్కర్లేదు. అక్కడ ఏదైనా శరీరం ఆడిస్తున్నాడు. అర్జున్ దగ్గరికి పిలిచాడు. అక్కడ అర్జునుడు ఉన్నాడు, తర్వాత ఇంకెవడున్నాడు, ద్వారకుడు ఒకడు ఉన్నాడు, ఆ గ్రహసారని ఇంకెవడో కొంత నలుగురు ముగ్గురు ఒకడు ఉన్నాడు. అర్జునుడితో ఏం చెప్పాడంటే, వసుదేవుడు, దేవకి, తర్వాత రుక్మిణి వీళ్ళందరూ అక్కడ ఉన్నారు ద్వారకులు. నేను శరీరం విడిచిపెట్టేశాక నేను శరీరం విడిచిపెట్టేశానని వాళ్ళతో చెప్పు. వాళ్ళందరినీ నీ రాయి దాని ఇంద్రప్రస్థం తీసిపో, ద్వారకం 24 గంటలు మునిగిపోతుంది సముద్రం వచ్చాను. ఈ మధ్యన సముద్రం వచ్చి ముంచేసిన చూడండి చాలా ఏరియాలు, అలా ద్వారక వచ్చి ఇప్పుడు ముంచేస్తుంది. ఇంకా ఇప్పుడు మనందరూ బాగున్నాం అనుకుంటున్నాం, ఎప్పుడో కాదు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు సముద్రం ఊళ్ళన్నీ మునిగిపోతాయి అంటున్నారు. ఇప్పుడు మొన్న వచ్చింది దాన్ని ఏదో అన్నారు కదా, చాలా ఊళ్ళు ఊళ్ళు కొట్టిపోయినాయి. కొన్ని దేశాలు అట్లా పక్క ఊళ్ళు ఊళ్ళు కొట్టిపోయినాయి. మనకు కూడా 50 ఏళ్ళలో వచ్చేస్తున్నారు, సముద్రం పక్క ఊళ్ళన్నీ కొట్టిపోతారు. కొన్ని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే సముద్రం పక్కన అంచులన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి. మనమెంత, మన జీవితాలెంత, మన గర్వం ఎంత, మనకున్న ప్రాపర్టీ ఎంత, మనకున్న ప్రాస్పరిటీ ఎంత, సముద్రం ఒకసారి పొందిందంటే సృష్టి లేదు. సముద్రం ఒక తాళెత్తున 2 తాళ్ళెత్తున తెలిసి వస్తామనుకున్న సృష్టి ఎక్కడ అంత ముంచి జీవకోటి అనేది ఏమి అంత చచ్చిపోతాడు. ఎప్పుడో కాదు ఇంకో 40 సంవత్సరాల్లో సముద్ర ప్రాంతం ఊళ్ళన్నీ కొట్టిపోతాయి. చెయ్యి కాలు ఎలా ఆడిస్తున్నాడు, అది ఒక బోయివాడు చూశాడు. ఎవడో బోయివాడు చూసి అది జింకటాక అనుకున్నాడు. కాలు ఎలా ఆడుతా అంటే జింక అనుకున్నాడు. జింక ఎలా ఆడిస్తాను తలకాయ అనుకుని అక్కడ గురి చూపి బాణం వేశాడు. అది బొటన వేలిని తగిలి రక్తం వచ్చింది కృష్ణుడికి. అది ఒంపి ఆడికి ఆడికి ప్రాణం ఒంపి పెట్టుకుని శరీరం విడిచిపెట్టేశాడు. ఏదో వంపు ఉండాలి, చచ్చిపోవడానికి ఏదో వంపు ఉండాలి, చచ్చిపోవడానికి ఏదో వంపు ఉండాలి కదా. బోయివాడు బాణం కొలిచి బొట్టని వేళకి దెబ్బ తగిలింది, అది వంపు పెట్టి వాడి శరీరాన్ని ఇంకా ప్రాణం పోలేదు, శరీరం అలా పడి ఆయన దగ్గరికి పిలిచాడు. ఎవరిని పిలిచి వాడు నేను ఏదో పరమాత్మని అనుకోలేదు, కృష్ణ భగవాను అని అనుకోలేదు, ఏదో లేడి తలకాయని నేను కొట్టాను, నేను తప్పు చేశాను, అది కాదు ఈశ్వరుని అని నాకు వెళ్ళాడు. అది సర్వేశ్వరుడు పరమేశ్వరుడు నారాయణుడు. ఈ సృష్టి అంతా ఆయన ఆజ్ఞ అనుసరించి నడవలసింది. మనం భగవంతుని తెలుసుకోవాలంటే భక్తి ఇస్ ఎ ప్రాసెస్. ఎల్కేజీకి నుంచి యూకేజీ, యూకేజీ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ ఎలాగ వస్తుందో అలా భగవంతుని పట్ల మనకున్న భక్తి నిజమైతే, మనకున్న శ్రద్ధ నిజమైతే, చివరికి ఆ స్టేజ్ ఎక్కడికి వస్తుంటే మనకు దేహాత్మ బుద్ధి నశించే స్టేజ్గా భక్తి తీసుకొచ్చేస్తుంది మనం. అది నిజమైతే ఉన్న ఆ భక్తిలో సిన్సియారిటీ ఉంటుంది. ఎక్కడికి దేహాత్మ బుద్ధి నశించే స్థాయిగా భక్తి తీసుకొచ్చేస్తుంది. పదకొండో అధ్యాయంలో విశ్వరూపం చూపించాక పరమాత్మ ఏమంటాడంటే, అర్జున నీ చెప్పిన పని చెయ్యి, నిషేధించిన పని వద్దు. డోంట్సు డూసు డోంట్సు, నువ్వు చేయవలసిన పని చెయ్యి, చేయకుండా పని మానే. నువ్వు చేయకుండా పని మానే, చేయకుండా పని చేయొద్దు, చేసే పని మానద్దు, కర్తవ్యం మాన. కర్తవ్యం మానేస్తే మనకు సోమర్థనం వస్తుంది, మన దేశం పాడైపోవడానికి సామర్థనం. సంపాదించుకోవడం కూడా తినేవాళ్ళు 10 మంది మన దేశంలో చాలా చోట. అమెరికాలో ఉందా, ఇంట్లో అందరూ కష్టపడతారు. మన దేశంలో ఏంటంటే సంపాదించేవాడు ఎక్కడో కంచారు, 10 కంచారు. మాకు తూర్పుగోదావరి జిల్లాకు కొంతమంది షావుకారు భక్తులు ఉన్నారు, వాళ్ళు వస్తూ ఉంటారు, మీ ఇంటికాడ ఎన్ని కంచాలు లభిస్తాయంటే పూటకు 30 అంటారు లేవు. అంటే వాళ్ళ అన్నదమ్ముడు, తండ్రి అన్నదమ్ముడు, ఇంకా ఇది ఏర్పడ్డ వాళ్ళ 5 6 అన్నదమ్ముడు, వాళ్ళు ఏర్పడలేదు. ఈ కోడళ్ళు మనవడాలని కలిసి పొద్దున్న 30 కంచాలు, సాయంత్రం 30 కంచాలు. మీరు మరి ఎప్పుడు ఏర్పడతారు, మీ గోడ ఏంటి నాన్నగారు, మీ ఐక్యమత్యం గోడ ఏర్పడింది, ఏర్పడి మీ గోడ ఏంటి అంది ఆవిడ. ఇది మీరు మిమ్మల్ని చూడటానికి ఏదో మీరు మంచి మాటలు అని చెప్తే మీరు ఎప్పుడు ఏర్పడతారని అడుగుతారండి. మీరు మా నాన్న ఆనందమ్ముని అందరూ చాలా పని చేసుకున్నారు, పెళ్లిళ్ళు ఉమ్మడిలో చేసేస్తున్నారు, ఉమ్మడి డబ్బెట్టి చేసేస్తున్నారు. నాకు పెళ్లి అయిపోయిందంటే మా అత్తవారు యానాము, మా ఆయనకిని మా మామగారికి మీరు అంటే ఇష్టం అని చెప్పి నేను కూడా మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను. ఇదేంటి మా ఏరు కూడా మీకెందుకని ఎప్పుడు ఏర్పడిపోతారని అడుగుతారంటే వచ్చినప్పుడల్లో ఉంది 30 కంచాలు, అట్లా పొద్దున్న 30 కంచాలు, సాయంత్రం 30 కంచాలు. అది ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం, మరి ఎలా సాగుతాం కదా, ఎలా సాగుతాము. అన్నదమ్ములు ఇద్దరు ఉంటే వాడు కలిసి ఉండలేరు, 10 మంది అక్కడ ఇద్దరు ఉండలేరు. సెపరేషన్ 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 సెపరేషన్. 30 కంచాలు వచ్చింది, పొద్దున 30, సాయంత్రం 30 వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ మరి పని మనిషి లేదు అట్లా. ఇంట్లో మీరు పని మనిషి లేకపోతే 30 కంచాలు ఏం చేసి, ఇంట్లో పని లేని ఇంట్లో 30 మంది, ఇంట్లో 30 మంది పని లేకుండా లేరు లేండి, ఆ పని చేస్తున్నారు. 30 మంది పని చేసినప్పుడు పని మనిషి ఎందుకు అందావు, 30 మంది ఇంట్లో పని చేస్తుంటే పని మనిషి ఎందుకని, పని మనిషి అంటారు. పని మనిషి ఎందుకు 30 మంది పని చేస్తాం కదా, ఇంకా తింటే కానీ మాకు పని చేయడం చేస్తకాదనుకుంటున్నారా, మీరు పని వంచడం కాదనుకుంటున్నారా. మేము మిమ్మల్ని ఎప్పుడైనా చూడటానికి ఇస్తే మా వేరు కూడా ఎప్పుడు ఎత్తుద్దండి. రోజుకి 60 సంవత్సరాలు. ఆ ఊరు రాజవంశాలు కలదు, ఆ ఊరి జ్ఞాపకం రావటం లేదు నాకు. భగవంతుని నిర్ణయం ప్రకారం ఎప్పుడు వేరు ఏరిపడితే అప్పుడు ఏరు వస్తుంది. ఎవరిలో ఏరిపోయారండి, ఎవరిలో ఏరిపడిపోయారో అన్నీ మా తరగతి చూడతారంట అంటుంది ఆవిడ. పూర్వం మరి పెద్ద పెద్ద మండివల ఊళ్ళు ఉండి చాలా కాలం ఉండేవారు కదా, అలాగే మేమంటున్నాం అనుకోండి, మమ్మల్ని చూస్తే మీకు వింతకంగా ఉంది అంటుంది అమ్మ. వీడు కృష్ణుడు అక్కడ ఏమని చెప్తాడంటే, నా ఇందు శ్రద్ధ కలిగి ఉండు, నా ఇందు భక్తి కలిగి ఉండు. దానివల్ల ఏమవుతుందంటే, భగవంతుడి పట్ల మనకి శ్రద్ధ ఉంటే, మనకు మనకి భక్తి ఉంటే, మన బుద్ధిలో దోషాలు ఉంటాయి పోతాయి. మన బుద్ధిలో ఏమైనా దోషాలు ఉంటాయనుకోండి, మనకు తెలియకుండా రాలిపోతాయి. కూర్చోండి, ఇక్కడి నుంచి నరసాపురం వెళుతున్నాం అనుకోండి, నరసాపురం ఎదుర్కొంది పాలకులు దూరం అయిపోతుంది. అలాగే భగవంతుడిలో భగవంతుని సమీపించగలిది, ఆయన పట్ల మనకు గౌరవం పెరిగేకొలిది, విశ్వాసము పెరిగేకొలిది. ఎవరి పట్ల? భగవంతుడి పట్ల. భగవంతుడి పట్ల విశ్వాసం నుంచి మనకు జ్ఞానం పుట్టుకొస్తుంది. ఆ బుద్ధిని మనకు ఆయన ప్రసాదిస్తాడు. అది పాడు బుద్ధికి జ్ఞానం రాదు. అంచేత ఏం చెప్పాడంటే, నా ఇందుని భక్తి కలిగి ఉండు, విశ్వాసము కలిగి ఉండు, ఎవరి పట్ల వైరం పెట్టుకోవద్దు అని చెప్పాడు అర్జున. ఎవరి పట్ల వైరం పెట్టుకోవద్దు ఏం చేద్దంటే, నువ్వు ఎవరి పట్లనే విరోధం పెట్టుకుంటానికి రోజు ఆళ్ళే జ్ఞాపకం వస్తారు, ఇంక పరమాత్మ జ్ఞాపకం ఉండాలి. తర్వాత పనియందు కర్త, పనియందు కర్తృత్వ బుద్ధి పెట్టుకో. పనియందు కర్తృత్వ బుద్ధి, నువ్వు ఎవరిని పొగడొద్దు, ఎవరిని తిట్టొద్దు. భగవంతుడు నీ చేతికిచ్చిన పని, భగవంతుడు నీ చేతికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని శ్రద్ధగా చెయ్యి. ఆ పని నువ్వు ఈశ్వరుడు పట్ల ఎంత భక్తిగా ఉంటున్నావో పని పట్ల కూడా అంతే భక్తిగా ఉంది. నాట్ ఓన్లీ డివోషన్ టు గాడ్, డివోషన్ టు వర్క్ ఆల్సో. నువ్వు దేవుడి పట్ల ఎంత భక్తిగా ఉంటున్నావో నీ చేతిలో ఉన్న పని పట్ల కూడా అంతే భక్తిగా ఉండవు. పని దొంగలుగా ఉండొద్దు, పని దొంగలుగా ఉండొద్దు. అయితే భగవంతుడు నీ శరీరానికి ఏ పని అయితే కేటాయించాడో అది అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. ప్రీతిగా అప్రీతిగా చేయొద్దు, ప్రీతిగా చెయ్యి. నీ కర్తవ్యకర పని అంటే దేశంలో పని అంటే నేను నొదుకోమని కదా కృష్ణుడు చెప్పేది. భగవంతుడు ఏ పని అయితే నీ టైం లేకరిగా ఉందనుకోండి, అది నీకు సమాజానికి ఉపయోగించండి. ఆ టైం ఏదైనా సమాజం కూడా ఇస్తాడు అని చెప్పి నువ్వు ఏదైనా కొంత లేదు టైం ఉంటే ఏదో అధికారం సంపాదించడానికి ఆ పని చెయ్యి, పని పని కోసమే చెయ్యి. అలా చేస్తా అంటే నువ్వు నాకు దండాలు పెట్టక్కర్లేదు, గుంజులు తీయక్కర్లేదు, నీ చేత నేను ఆరాధించబడుతున్నాను అంటాడు కృష్ణుడు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నా బొమ్మ దగ్గర నాకు పుష్పాలు పెడితే నేను ఆరాధిస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వు నిష్కామ కర్మ చేసినా ఆ కర్మ చేత కూడా భగవంతుడు ఆరాధించబడతాడు. నువ్వు సత్కర్మ చేస్తున్నావు అనుకో, ఆ సత్కర్మ కూడా కామం లేకుండా చేస్తున్నానుకో, కోరిక లేకుండా చేస్తున్నానుకో, అటువంటి కర్మ చేత కూడా నీకు తెలియకపోయినా భగవంతుని పూజింపబడుతున్నాడు. నీకు ఎవరి పట్ల అతి స్నేహం వద్దు, అతిగా కూడా స్నేహం, అతిగా స్నేహం చేస్తే నీ టైం వేస్ట్ అయిపోతుంది. అతిగా స్నేహం వద్దు, విరోధాలు వద్దు. నువ్వు విరోధాలు పెట్టుకుంటే నీ మనసు బాహ్యముఖానికి, ఏ జీవకోటి పట్ల వైరభావం వహించకు, దాని పట్ల నీ మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. నీ మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, నీ టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రపంచం ఉన్నాక మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు ఉన్నారని భగవంతుడు తెలుసు. ఈ మంచివాళ్ళని ఇంకా మంచివాళ్ళ కింద చేయటానికి, ఈ మంచివాళ్ళని మహర్షుల కింద అవతార పురుషుల కింద చేయటానికి చెడ్డవాళ్ళ పాత్ర కూడా సృష్టిలో ఉంది. అది మంచి, అది మనం మర్చిపోయి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చేయవలసిన పాత్ర ఉంది. వాడి ద్వారా కూడా సృష్టిలో వాడు చేసే పని వాడి ద్వారా ఉంది. తర్వాత కొంతమంది నపురుష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి, కొంతమంది ఏదైనా కలిసి వచ్చిందనుకోండి ఓ పొంగిపోతారు. ఈ కుర్చీలు పట్టడం తెలిసిన వాళ్ళకి కూడా, మీరు బాగా తెలిసిన కూడా మీరు ఎవరన్నా అడగటం, ఏమైనా కలిసి రాలేదనుకోండి ఏడుచు కూర్చోడు. ఆ రెండు భక్తుడికి పనికి రావు అన్నాడు. నీకేమైనా కలిసి వచ్చినా ఆ కలిసి రాకముందు నువ్వు ఎంత నిర్వీకారంగా ఉండాలో అలాగ ఉండదు. ఎప్పుడు నీ హెడ్ని బ్యాలెన్స్ చేసుకో. నీకు వంకాయలు ఎక్కువ, మీ తోటలో వంకాయలు ఎక్కువ కాస్తున్నాయని కూడా, నీకు వంకాయలు ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని ఎవరితోట నీకు 10 వంకాయలు ఉంటే 2 వంకాయలు ఎవరైనా షేర్ చేసుకో. ఈ పక్కింటి వాళ్ళకి వెళ్ళకనే వంకాయలు అయితే 2 వంకాయలు పెట్టు. దాన్ని షేరింగ్ అంటారు. ఏంటంటారు షేరింగ్? అది పెద్ద ధర్మాలని దాని అక్కర్లేదు. నువ్వు ఏదో ఆడతోటి నీకున్న సంపదని ఆడతోటి పంచుకుంటున్నావు, ఆ బుద్ధితోటి చెయ్యి, దాన్ని షేరింగ్ అంటారు. ఆ వంకాయలు కూడా ఎటువంటి వంకాయలు ఇస్తామంటే, మనం ఆ 10 వంకాయలు ఏరి ఏరి ఆ 10 వంకాయలు ఏ వంకాయలు పనికిరావో ఆ 2 వంకాయలు పక్క వాళ్ళు ఇంటికి పంపిస్తాం. అలా పాడైపోయాం చివరకు మనం. ఈ వంకాయలు పాడైపోయిన వంకాయలకే పరమాత్మ తింటున్నాడని మనకు తెలియదు. అదే సెలక్షన్ చేయడం, ఏడటం ఆ పక్క వాళ్ళు చూడటానికి పాడైపోయిన వంకాయలన్నీ ఏడటం. కొంతమంది సార్లు పంచి పెడతారు. సార్లు పంచి పెడితే మనం ఏదో తింటే తినొచ్చుని అదే పక్కడి పైన పంచి పెట్టుకోకుండా రేపు తిన్నాం రేపు తిన్నాం ఎంజన్ సెంటర్ వెళ్ళి రేపు తిన్నాం రేపు తిన్నా అది వాసన వచ్చేస్తాయి. అది ఎవరికి పెట్ట చివరికి పెంటమే పడేస్తాయి. రాజుల సొమ్ము రాళ్ళ పాలు, బ్రాహ్మణ సొమ్ము భోజనాల పాలు. రాజుల సొమ్ము రాళ్ళ పాలు, బ్రాహ్మణ బ్రాహ్మణ సుఖం శుభ్రంగా ఉంటే తినేస్తారు. అది అది జీతాన్ని బట్టి కూరగాయలు కొనేసుకుని తినేస్తారు. ఇప్పుడు కొంతమంది ఉన్న పెట్టరు, అంటే మనమైతే రేపు తిన్నా ఈ రోజులో కుళ్ళిపోతాయి. షేరింగ్ వల్ల కూడా ఎక్కడో మోక్షం దాకా వెళ్ళొద్దు. నువ్వు ఇతరులతో నీకున్న దాంట్లో ఇతరులతో షేరింగ్ వల్ల కూడా నీకు జాయ్ వస్తుంది, అయ్యా ప్లెజర్ వస్తుంది. నీకు అర్థమవుతుందా? ఏనుగు మీద కూర్చుంటే నువ్వు ఓ సింహాసనం మీద కూర్చుంటే ఎంత సంతోషం వస్తుందో ఎంత జాయ్ వస్తుందో. నీకున్న దాంట్లో షేరింగ్ అంటే పెద్ద దానాలు ధర్మాలని కాదు, షేరింగ్ వల్ల. నీకు 4 వంకాయలు ఉంటే 1 వంకాయకాడికి, అది నీకు 4 దుంపలు ఉంటే 1 దుంపాలకి, నీకు 4 రూపాయలు ఉంటే 3 రూపాయలు ఎంజాయ్ చేసి 1 రూపాయి ఇతరులతో షేరింగ్ చేయటం వల్ల కూడా నీకేమవుతుందంటే దేవుని అనుగ్రహం సంపాదిస్తావు. నీకు అర్థమవుతుంది? జీవించుండగానే పరమానందాన్ని పరమ సంతోషాన్ని పొందుతావు షేరింగ్ వల్ల. తర్వాత మనకి మన పద్ధతి ఎలా ఉందంటే, అది ఉంటే ఇది లేదు, ఇది ఉంటే అది లేదు. ఇప్పుడు మన అందరి పద్ధతి ఎలా ఉందంటే, అది ఉంటే ఇది లేదు, ఇది ఉంటే అది లేదు. కొంతమందికి 24 గంటలు ఈ లోకం కాదు, ఇంకా పరలోకం కూడా దేవుడు కూడా ఉండదు. కొంతమందికి 24 గంటలు పరలోకం కూడా ఈ లోకం కూడా ఉండదు, ఇద్దరు పనికిరాదు. ఈ సమన్వయం మీకు ఏ పుస్తకంలో కనపడదు, ఒక భగవద్గీతలోనే కనిపిస్తుంది. హ్యూమన్ లిటరేచర్లో అసలు మానవుడంటూ ఈ భూమి మీద ఆవిర్భవించాక, సాహిత్యాన్ని సృష్టించడం ప్రారంభించాక భగవద్గీత లాంటి లిటరేచర్ రాలేదు అసలు హ్యూమన్ హిస్టరీలో. మీకు పరలోకానికి మనకేం ఉంటే, చాలా మంది మనుషులు చూడండి, ఇంకా అస్తమాన 24 గంటలు ఈ లోకం కూడా, కొంతమందికి ఈ లోకం కూడా ఉండదు. అష్టమాని తరలోకం కూడా చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలి. ఇక్కడ స్వామర్తనంగా జీవితం గడపటం, అందరి మీద ఆధారపడి ఉంటాం, అందరి మీద ఇది ఆధారపడితే ఆధారపడతా మాటలు చెప్పి ఏమో పెద్ద మాటలు పని సున్నా పని సున్నా పెద్ద పెద్ద వేదాంత మాటలు చెప్పటం ఎందుకు పనికిరాడు? కుటుంబానికి పనికిరాడు, మీకు అర్థమవుతుంది, సమాజానికి పనికిరాడు, ఏదో ఆత్మ అంటాడు ఇంకోటి అంటాడు ఎందుకు పనికిరాడు? కొన్ని పదానికి ఎలా పని ఇహానికి పనికిరాడు. మీకు అర్థమవుతుంది, కొంతమంది ఏదో అక్కడ ఏదో ఉంది అక్కడ ఏదో ఉంది వైకుంఠం కైలాసం ఈ లోకాన్ని పని పాటు లేకుండా వదిలి స్వామాతంగా తయారవుతారు. అంచేది మనం ఏం చేయాలంటే ఇలా కృష్ణాష్టమి రోజున మనం ముఖ్య జన్మాష్టమి శ్రీ జయంతి ఈ రోజున మనం గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఈ లోకానికి పరలోకానికి సమన్వయం సంపాదించుకోవాలి. ఈ లోకంలో మన పనేది మనం చేస్తూ మన డ్యూటీ మనం చేస్తూ ఈ డ్యూటీ ద్వారా మనం ట్రైనింగ్ అవుతూ ఉత్తమ లోకాన్ని పొందాలి. అంటే ఈ లోకంలో అస్తమైన పరలోకం గురించి ఆలోచించి ఈ లోకంలో సోమర్థానికి అలవాటుపోతే చివరికి ఇది లేదు అది లేదు, చివరికి ఇది లేదు అది దానికి పనికిరాదు. ఉభయ భ్రష్టత్వం దానికి పనికిరాం, దీనికి అది పరలోకానికి పనికిరాం, ఇటు ఈ లోకానికి పనికిరాం. కొంతమంది పని చేయండి, అందరినీ తిట్టడం, అందరిని విమర్శించడం, ఏ చెట్టు కింద కూర్చోవడం, ఆడు ఎందుకు పనికిరాడు? గడ్డి పడక విలువ చూడు, ఆడు ఇక్కడి నుంచి గాంధీ గారి దాకా విమర్శిస్తాడు, ఆడు ఎందుకు పనికిరాడు? ఆ ఊరికి పనికిరాడు, సమాజానికి పనికిరాడు, దేశానికి పనికిరాడు. నీకు అర్థమవుతుందే, వాడు కాదు స్వార్థమే దేవుడు, ఏ చెట్టు కింద కూర్చొని కబుర్లు చెబుతాడు ఎందుకు పనికిరాడు? పోయి ఎక్కడో సమాజానికి వద్దాడు, కుటుంబానికి పనికిరాడు. నీకు అర్థమవుతుంది, ఈ బాప జనం కొంతమంది కొంతమంది ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో దేవుడు ఉన్నాడని ఇక్కడ సోమార్థం అని తెలిసి ఎక్కడో దేవుడు ఉన్నాడు ఎలా అందుకోవాలి ట్రైనింగ్ అవ్వాలని ఆయనకు తెలియదు. గ్రౌండ్ కృష్ణుడు చెప్పాడు గీతలో, గ్రౌండ్ రియాలిటీస్ ఎప్పుడు విడిచిపెట్టద్దు, వాస్తవం ఉనికి ఫిక్షన్ జోలికి వెళ్ళద్దు, ఏదో ఊహించుకుని ఏదో ఉంది ఏదో ఉందని వాస్తవ పరిస్థితిని విడిచిపెట్టద్దు. వాస్తవ పరిస్థితిని అంగీకరిస్తూ ఇందులో నువ్వు పొందవలసిన ట్రైనింగ్ పొందుతూ జ్ఞానం సంపాదించి పరమార్థాన్ని పొంది అయితే జ్ఞానం కూడా భక్తి మిశ్రితమై ఉండాలి. అటుకులు ఒట్టి అటుకులు తినొచ్చు, నానబెట్టుకుని అటుకులు తినొచ్చు, గాడ్లు మామూలు గాడ్లు తినొచ్చు, పానకం గాడ్లు తినొచ్చు. మీకు అర్థమవుతుంది, ఆ జ్ఞానం కూడా భక్తి మిశ్రమైతేనే రుచి అందుకుంటుంది. ఇప్పుడు కాఫీ పంచదార ఉన్న కాఫీ తాగొచ్చు, పంచదార లేని కాఫీ తాగొచ్చు. ఒట్టి జ్ఞానం పంచదార లేని కాఫీగా ఉంటుంది, పంచదారతో కూడిన కాఫీ భక్తితో కూడిన జ్ఞానం లాగా ఉంటుంది. భక్తి మనం కలపాలి, ఏదైనా మీరు పని చేస్తున్నారు కూడా పనిలో కూడా భక్తి కలపాలి. ఒట్టి పని మామూలు లౌకికులు చేస్తున్నారు, ఒట్టి పని మామూలు పని లౌకికులు చేస్తున్నారు కదా, ఇంకా భక్తుల్లో విశేషం ఏంటి? మీరు చేసే పనిలో భక్తి కలపాలి, ప్రేమ కలపాలి, ఆప్యాయత కలపాలి. పంచదార లేని కాఫీ కూడా తాగొచ్చు, ఆ రుచి వేరు, పంచదార కలిపిన రుచి వేరు. అంచేది మనం తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అనుకోకుండా ఏదో లోకాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లోకం విడిచిపెట్టేయకుండా. నీకు అర్థమవుతుందా, మన శరీరం చనిపోయే వరకు ఎక్కడో చోట ఉండాలి కదా, మన శరీరం చనిపోయే వరకు ఎక్కడో చోట ఉండాలి, మనకు పొట్ట ఒకటి ఉంది, అన్నం తినాలి. దీనికోసం ఎక్కడో ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఈ పొట్ట కోసం 10 మంది ఆధారపడితే చివరికి బానిసత్వం వస్తుంది మనకి. అది దేవుడు చెప్పిన మాటలు ఎన్ని ఇవ్వరు, వారు చెప్పిన మాటలు మనకి ఎన్నమంటారు. అంటే యుగాన్ని పరాన్ని సమన్వయం చేసుకుంటే, సమన్వయం చేసుకుని జీవిస్తే పరలోకాలను పొందడానికి ఈ లోకాన్ని వంతెన కింద ఉపయోగించుకుని ఆ పరలోకానికి ఎలా పొందాలో ఈ సమన్వయం భగవంతుడు భక్తి యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం, ఈ యోగాల ద్వారా అన్ని సమన్వయపరిచి అన్ని యోగాలు, ఈ యోగాలు పరస్పరం విరుద్ధములనే కాదు, పరస్పరం సహకరించుకునే యోగాలు. మిగిలిన కర్మ చేస్తాంటే జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి. మిగిలిన పని చేస్తున్నారనుకోండి, ఆ పని చేసేవాడు పని ఎలా చేయాలో తెలిసి ఉండాలి, అది జ్ఞానం. అది చేసేది విశ్వాసంగా చేయాలి, అది భక్తి. ఇన్ని రకాలుగా సమకూర్చేనే మీ పనికి సౌందర్యం. మీ పనికి ఏమొస్తుంది? అందం వస్తుంది, ఆనందం వస్తుంది, కలకాలం ఆ పని నిలబడుతుంది. మనం కూడా వంకాయలు ఇస్తాం, ఏరి పాడైపోయి ఇస్తాం. మన ఇతరులకు ఎటువంటి ఇస్తామంటే మన ఇంటికాడ పాడైపోయినాయి అంటే చూసిస్తాం. ఇది మన బుద్ధి. ఇప్పుడు మన బుద్ధి ఈ స్టేజ్లో తర్వాత మనం ఏ పని చూసినా భగవంతుడి యొక్క దయ సంపాదించాలి, కానీ గుర్తింపు రానవసరం. మనం ఈ గుర్తింపుల వల్లే అహంకారం పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది. మీకు అర్థమవుతుంది కదా? మనం ఏదో చేస్తున్నాం సమాజం గుర్తించాలనుకోవడానికి మనకి ఆ పని గుర్తింపులు ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో మనకున్న దేహాభిమానం పెరుగుతుంది. నువ్వు దేహం కానప్పుడు వాడి దేహం ఎలా అవుతాడు? అది కదమ్మా, నువ్వు దేహం కానప్పుడు అమ్మగారి దేహం అవుతారు. నువ్వు దేహం కాదని తెలిసినప్పుడు అమ్మగారు కూడా దేహం కాదు. ఇంకా గుర్తింపు ఎవరికి? నువ్వు దేహం అనుకోవటం వల్ల గుర్తింపులు వస్తున్నాయి. నా దేహం నేను కానప్పుడు మీ దేహం మీరు ఎలా అవుతారు అమ్మో? అయితే నా దేహం నేను అనుకోవటం వల్ల మీ దేహాన్ని కూడా మీరు అనుకుంటున్నాను. అప్పుడు ఆ దేహం, ఈ దేహాన్ని గుర్తించాలని ఈ పని చేయటం గుర్తింపుల కోసం. గుర్తింపుల కోసం పని చేస్తే గుర్తింపులు రావని అంటాం లేదు. మీకు అర్థమవుతుంది? అసలు సున్నా, దేవుని అనుగ్రహం సున్నా. అంచేత మనం మోక్షం కావాలి మోక్షం కావాలా అనుకోక్కర్లేదు. భగవంతుడి యొక్క దయ, భగవంతుడి యొక్క అనుగ్రహం మనం సంపాదిస్తే మనకి ఎప్పుడు ఏది ఎలా ప్రసాదించాలి ఏమి అడగక్కర్లేదు. ఎప్పుడు ఎక్కడ ఏది ప్రసాదించాలో అది అలాగే ప్రసాదిస్తారు. అంచేత మనం ఏం చేయాలంటే సత్కర్మ ద్వారా కూడా, నిష్కామ కర్మ ద్వారా కూడా మీరు ఈశ్వరార్పితంగా, ఈశ్వరార్పణంగా కానీ మనం చేస్తే దీనివల్ల ఈశ్వరుడు ఆరాధించబడతాడు. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న దేవుడు నారాయణుడు, నా హృదయంలో ఉన్న దేవుడు నారాయణుడు. దేహాలు చేయడా, మనస్సులు చేయడా? మీ మనస్సు తేడా, నా మనస్సు తేడా? మీ లక్షణాలు వేరు, నా లక్షణాలు వేరు. ఈ బయటికి వేరుగానే కనిపిస్తున్నాయి. అంతర్యామిలో అన్నాడు నారాయణుడే. అని పై తొడుగులు వేరు, లోపలన ఎస్సెన్స్ ఒకటే. లోపలన ఎస్సెన్స్, లోపల నారాయణుడు ఒకటే. ఒక ఎవరికైనా చెడ్డ వస్తువు ఇచ్చి అక్కడ తినేవాడు, ఆరగించేవాడు నారాయణుడే. అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏదైనా మంచి చేస్తే దానికి దొరకత లేదు అని చెప్పి. ఇంతకీ మన ఈ కృష్ణుడు ఎలా, కృష్ణనామం చేసుకోవటం వల్ల కృష్ణస్తు స్వయం భగవాన్. ఈ మాట తర్వాత మనకి ఏదో గురువు ఇష్టం అనుకోండి, మీకు అర్థం. ఆ గురువు ముందు కృష్ణుడి తత్వం, రాముడి తత్వం అనుకుంటా, అది ఒప్పాడు బుద్ధి. మీకు అర్థం అవుతుంది? వ్యాసుడు భాగవతం ఏమని రాశాడంటే కృష్ణస్తు స్వయం భగవాన్, స్వయంగా భగవంతుడు కృష్ణుడు. ఏమండి భాగవతంలో ఈ రామకృష్ణ మఠం వాడు భాగవతంలో రాయించారు, ఎవరు పని పిలిచారు? దీని వద్దీ 15 వేల ఆయన చూశారు. రచయిత అన్నాడు భాగవతంలో కృష్ణస్తు స్వయం భగవాన్ అని వ్యాసుడు రాశాడు. కృష్ణుడు మహాత్ముడే, స్వయంగా భగవంతుని రాయటం అతిశయక్తిగా ఉంది అని మళ్ళీ రామకృష్ణ పరమహంస భక్తులు ఏమని చెప్తారు? రామకృష్ణ పరమహంస అవతార వరిష్ఠుడు అని చెప్తారు. మామూలు అవతారం కాదు, అవతార వరిష్ఠుడని. వాళ్ళకి రామకృష్ణ పరమహంసమే ప్రీతి ఉండొచ్చు, మీకు రమణ మహర్షిమే ప్రీతి ఉండొచ్చు, అలాగనే అవతార పురుషుని ఆగవారు పరచకూడదు. ఒక మనిషి మీద మీకు గౌరవం ఉండొచ్చు, అలాగని ఇంకో మనిషిని ఆగవారు పరచకూడదు. ఆ భాగవతంలో రాశాడు ఇది. వాడు రాయించిన భాగవతంలో ఏమని రాశాడంటే, కృష్ణస్సు స్వయం భగవాన్ వ్యాసుడు రాశాడు, అది అతిశయోక్తిగా ఉంది అని. అది సమాధి భాష. శుకుడు అతీంద్ర స్థితిలో చెప్పాడు భాగవతం. అది మహావిష్ణుడు దేవతలందరూ ఆయనలో మొత్తం పంచిపోతారు, జీవకోటి దేవతలందరూ ఆయనలో తెచ్చారు మహావిష్ణువుడు అని. లక్ష్మీదేవి శంకరుడు మొత్తం దేవతలందరూ ఆయనలోంచి ఆవిర్భించిన వాడే. అందుకే చెప్తే శాస్త్రంలో నువ్వు కృష్ణుడికి ఒక నమస్కారం పెడితే మొత్తం దేవతలందరికీ నమస్కారం పెట్టినట్టే. చెట్టు మొదల్లో నీళ్లు పోస్తే, చెట్టు మొదల్లో కనుక నీళ్లు పోస్తే నువ్వు ఆకులకి నీళ్లు పోయి, చెట్లు మొదల్లో పోసిన నీళ్లు ఆకులకి రొబ్బలకి అందరికి అందుతాయి. నీకు అర్థమవుతుందా? అలాగే కృష్ణుడికి ఒక నమస్కారం పెడితే మొత్తం దేవతలందరూ ఇందులోంచి వచ్చాడు కాబట్టి దేవాది దేవుడు, దేవతలందరి దేవతలకి దేవుడు, మనకే కాదు దేవతలకి దేవుడు ఆయన. అయితే ఆయనకి నమస్కారం పెడితే అందరి దేవతలను ఆరాధించినట్టే. అయితే మీకు ఎందుకు చెప్తున్నాను, మీకు అందరికీ తలవుగురు ఉండొచ్చు, మీ గురువు మీద మీకు భక్తి ఉండొచ్చు, అందులో పొరపాట్లేదు, ఉపాసన అది. కొంతమందికి గురువు మీద భక్తి ఉంటుంది, అది ఒక రకమైన ఉపాసన మంచిది. మీ గురువు మీద మీకు భక్తి ఉందని, మీకు ఎవరికో రమణ మహర్షి మీద, రామకృష్ణ పరమహంస మీద, సత్యసాయిబాబా మీద మీరు భక్తి ఉండొచ్చు, అందులో పొరపాట్లేదు. మీకు ఏది ఇక్కడ భక్తి ఉందని, కృష్ణుని రాముణ్ణి వాళ్ళ మూల పురుషులు వాళ్ళు, వాళ్ళని ఎప్పుడు అగౌరవపరచకూడదు, వాళ్ళు అవమానంగా మాట్లాడకూడదు. మీరు ఒక మహాత్ముని గౌరవించవచ్చు, అంటే ఇంకో మహాత్ముని అగౌరవపరచక్కర్లేదు. అందుకే కృష్ణుడు మనకు అర్థం కాదు. ఆయన ఎవరు చెప్పాడు, నీకు ఏమీ అక్కర్లేదు, నా జన్మ రహస్యం, నా కర్మ రహస్యం నీకు అర్థమైతే మోక్షం అన్నాడు. నా జన్మ రహస్యం, నా కర్మ రహస్యం, నేను ఏ విధంగా పని చేస్తున్నాను, నీకు తల్లి గర్భంతో సంబంధం లేకుండా ఏ రకంగా నేను శరీరం ఇక్కడ సృజించుకుంటున్నాను, నీకు అర్థమవుతుంది. నా జన్మ రహస్యం, నా కర్మ రహస్యం నీకు అర్థమైతే దేవకోటికి శాశ్వతమైన శాంతి, ఆత్మశాంతి కలుగుతున్నారు. ముగింపు లేని శాంతి, శాశ్వతమైన శాంతి, ఆనందమే ఆనందం. అంటే మీరు సత్కర్మ కూడా ఎలా చేయాలి, నిష్కామంగా చేయాలి. మీ పనులు మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకుంటూ మిగతా పని, మిగతా మీకు ఏదైనా అవకాశం ఉంటే అది నిశ్చలంగా చేయాలి, నిర్మలంగా చేయాలి, ఆడంబరంతో పని లేకుండా చేయాలి, గుర్తింపులతో పని లేకుండా చేయాలి, నిరాడంబరంగా చేయాలి, నిరహంకారంగా చేయాలి. ఇదే యేసుక్రీస్తు భాషలో చెప్పాలంటే నీ కుడి చేయి చేసే పని కూడా ఎడం చేయి తెలియకూడదు. ఎక్కడ ఇతరులకు కాదు, నీ కుడి చేయి చేసే పని కూడా నీ ఎడం చేయికి తెలియకూడదు. అది చేసే పని ప్రీతిగా చేయాలి, ప్రేమగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి. అక్కడ కూడా నారాయణ అంతర్యామి, అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని దర్శిస్తూ చెయ్యాలి. అహం వైశ్వాలరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మొత్తం మీరు ఏది చెన్నా అది లోపల జఠరాగ్ని లోపంలో ఉండి ఆ జీర్ణశక్తిని మీకు కలగజేసి అరిగించేవాడిని నేనే. లోపల మీ జఠరాగ్ని రూపంలో ఉండి మీరు తిన్నదంతా అరిగింపజేసేవాడిని తిని, మీరు ఎవరికైనా పండు ఇచ్చారనుకోండి, అది ఎల్లమ్మకి ఇచ్చారనుకుంటారు, లేదా బిస్కెట్ ఇచ్చారనుకోండి, పుల్లమ్మకి ఇచ్చారంటారు. వాళ్ళు తిన్నాక లోపల ఉండి ఆరగించేది నారాయణుడు, ఆ ఫుడ్ లోపల ఉండి భుజించేది నారాయణుడు. అది లోచూపు ఉన్న వాడికి తెలుస్తుంది, అంతర్దృష్టి ఉన్నవాడికి తెలుస్తుంది. ఇది ఉద్ధవుడికి ఉద్ధవ గత చెప్పాడు ఎవరో పరమాత్మ. ఉద్ధవుడికి గీత అంటే భగవద్గీత మామూలుగా, గీతనంటే భగవద్గీత, గీత అంటే భగవద్గీత, అష్టాక్ష అంటే నారాయణ మంత్రం, జన్మాష్టమి అంటే కృష్ణ జన్మాష్టమి. మిగతా గీతలు చెప్పేప్పుడు పేర్లు చెప్పాలి, ఉద్ధవ గీతని రమణ గీతని ఇలా పేర్లు చెప్పాలి. మిగతా గీతల పేర్లు చెప్పేటప్పుడు ఉద్ధవుడికి చెబుతూ కృష్ణుడు యుద్ధుడికి చెబుతూ యాదవులు పాడైపోయారు, యాదవులు పంపేశాకని వెళ్ళిపోతాను నేను, ఏడు జతలు నువ్వు చేయకు, బదరి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుని తరించు అంటాడు. నేను నీ కూడా వచ్చేస్తానంటాడు. ఉద్ధవుడు ఏమంటాడు, నీకు నేను నీ కూడా వస్తానంటాడు. వస్తానంటే టైం అవ్వలేదు నీకు, ఇంకా శరీరంలో ఉండవలసిన టైం ఉంది, నాకు టైం అయిపోయింది, నీకు టైం ఉంది, ఐ టు డై ఉంటుంది, నీకు ఉండే కాలం ఉంది, నాకు వెళ్ళిపోయి టైం వచ్చేసింది, యూ టు లీవ్, ఐ టు లీవ్, నాకు వెళ్ళిపోయి టైం వచ్చేసింది, నీకు ఉండే టైం వచ్చింది, తొందర పడక. భగవంతుడు మనకి ఎంతకాలం అయితే ఆయుర్దాయం ఇచ్చాడో అంతవరకు ఆయుర్దాయ టైంను సద్వినియోగం చేసుకోవాలి. కానీ అన్నిటికంటే రూపం కంటే ధనం కంటే చదువు కంటే స్వస్థంగం కంటే ఆయుర్దాయం గొప్పది. ఇంచేత ఆయుర్దాయం గొప్పదంటే నేను ఇంచేత మీకు ఆయుర్దాయం గొప్పది అనుకుంటున్నానంటే, మీకు అందం ఉందనుకోండి, డబ్బు ఉందనుకోండి, అధికారం ఉందనుకోండి, అంగబలం ఉందనుకోండి, అర్ధబలం ఉందనుకోండి, 20 సంవత్సరం వచ్చేవాడు చచ్చూరుకున్నాడనుకోండి, ఇవన్నీ మీకు దేనికి ఉపయోగపడవు. ఇవన్నిట్లకంటే ఆయుర్దాయం గొప్పది. నీకు ఎన్నున్న ప్రయోజనం లేదు, ముక్కులో ఉన్న ప్రాణం బయటకు వెళ్ళిపోయాక. నీకు అర్థమవుతుందా, ఎంత ఆయుర్దాయం గొప్పది. భగవంతుడు ఎంతవరకు మనకు ఆయుర్దాయం ఇచ్చాడో అంతవరకు భగవంతుని జపించుకుంటూ ఆయన గుణాలను కీర్తించుకుంటూ ఆయన నామాన్ని స్మరించుకుంటూ మన పరిధిలో భగవంతుడు మనకు చేయగలిగిన పని మనం చేస్తూ, మన భగవంతుని మనకు కేటాయించిన పనిలో మనం చేస్తూ, అదేనా ప్రీతిగా చేస్తూ ప్రేమగా చేస్తూ ఆ చివరి శ్వాస వరకు మనం చేయదలసిన మన డ్యూటీ మనం చేస్తే ఇలా జీవితాన్ని గడపాలి. కానీ ప్రాణం ఎప్పుడు పోతుందో ప్రాణం ఎప్పుడు పోతుందో అని కనిపెట్టుకుండకూడదు. విద్యమంతుడైన వాడు చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకూడదు, బతుకున్న వాళ్ళ గురించి వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు, వీళ్ళు ఎదుపో చనిపోతారు అని కనిపెట్టు, ఆ మెండో గొలుసుల కోసం కనిపెట్టుకుండకూడదు. ఇది బుద్ధిమంతుడి లక్షణం. నీకు అర్థమవుతుంది, అనంతరపు ఆస్తులు వస్తాయి, ఈ అనంతరపు ఆస్తుల కోసమే నల్ల గురుసుల కోసం ఇది ఎప్పుడు చచ్చిపోతారు, ఇది ఎప్పుడు చచ్చిపోతారు అని కనిపెట్టుకుండకూడదు. భగవంతుడు గీతలో ఏమని చెప్పాడంటే, ఎవరో చచ్చిపోతే మీకు 10 ఎకరాలు కలుస్తుంటే 10 ఎకరాల కోసం ఆయన ప్రాణం పోవాలని అనుకోకూడదు. మీరు చచ్చిపోయితే మీకు 10 లోకాలు వస్తాయి. జాగ్రత్తగా మనకు వచ్చి ప్రతి తలంపులోనూ జాగ్రత్తగా ఉండాలి. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, మీరు చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడదు, బతుకున్న వాళ్ళు వీళ్ళు ఎప్పుడు చనిపోతారు, ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకుంటున్నారు. మీ డ్యూటీ చేయండి, వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోతారు. మీరు ఉండమంటే ఎక్కువ కాలం ఉండరు, తొందరగా చనిపోవాలంటే ఆయన చనిపోరు. ఆ ప్రాణం ఎవరైతే పోషాడో వాళ్ళు చేస్తాడో, మీరు ఎలా కంగారు పడద్దు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలో వెళ్తారు. బతుకున్నాడు మీ ఆ తరపున మీరు చేయవలసిన మీ డ్యూటీ మీరు చేయండి, చనిపోయిన తర్వాత దుఃఖపడకండి. బతుకున్న వాళ్ళ బతుకున్నప్పుడు వాళ్ళ చావు కోసం కనిపెట్టుకుండకుండా వాళ్ళు చేయవలసిన సేవ చేయండి, ఇది ధర్మం. ధర్మం అంటే కేవలం దానం కాదు, ఒక జీవిత విధానం. మనకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుందో దాని ఆ రకంగా జీవించడం ధర్మం. అంటే ధర్మం అంటే కేవలం దాన ధర్మాలను కాదు, ఒక జీవిత విధానం, ఒక జీవిత విధానం. అర్జున, నిరంతరము నేను స్మరించుకో, నా గుణాలను కీర్తించుకో, నా నామం నీ నోట్లో కాపురం ఉండాలి. నీ గురించి నువ్వు మర్చిపోయినా నీ యోగక్షేమాన్ని నేను చూస్తాను అర్జున. అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మానేసేవనుకో, అస్తమా 24 గంటలు కానీ స్మరించుకుంటూ నీ గురించి ఒక నువ్వు ఆలోచించుకోవడం మానేసేవనుకో, అది నిజమైన భక్తి అనుకో, ఆ డివోషన్లో డెడికేషన్ ఉందనుకో, అనుకున్నప్పుడు నా నామం నువ్వు స్మరించుకుంటూ నా గుణాలను నువ్వు స్మరించుకుంటూ తరించాలి నీకు ఉందనుకో, అప్పుడు నీ యోగక్షేమాలు చూసే బాధ్యత నాది. నువ్వు ఎంత బరువు వేసినా నేను మొయ్యగలను. ఈ సృష్టి అంతే, సృష్టి బరువు అంతా మోసేవాడిని ఒక్కడ బరువు మొయ్యదేనా? మొత్తం భూభారం అంతా మోసేవాడిని నీ ఒక్కడ బరువు మొయ్యదేనా? పైన ఆకాశం ఉంది, కింద భూమి ఉంది, ఈ భూమి ఆకాశం కలిస్తే ఎంత వండర్ఫుల్గా ఉంటుందో. రామకృష్ణుని కౌగిలించుకున్నప్పుడు అంత వండర్ఫుల్గా ఉంటుంది. పైన ఆకాశం కృష్ణుడు, కింద భూమి రాధ. ఈ భూమి ఆకాశంలో ఎంబరాజ్ చేసుకున్నాయనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం. మనకు ఏ సినిమాలని దృశ్యం చూపించాడు అనుకోండి ఏం వండర్ఫుల్గా ఉంది అనుకుంటా. ఆకాశము భూమి ఇలా కలిసిపోయి ఐక్యమైనట్టు ఉంటాయనుకోండి మనం, అనుకోండి మన మీద అటువంటి దృశ్యం ఏ సినిమాలని చూపిస్తాడనుకోండి ఎంత గొప్ప దృశ్యం అది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత వండర్ఫుల్గా ఉంది, ఎంత చార్మింగ్గా ఉంది, ఎంత నైస్గా ఉంది అనుకుంటాండి ఏ సినిమాలని దృశ్యం. రాధాకృష్ణుల కౌగులు ఎంత వండర్ఫుల్గా ఉంది, అక్కడ దేహవాసం లేదు, అది అలౌకికం, అలౌకికం. రాధకు తెలుసు ఆ దేహం తాను కాదని, కృష్ణుడికి తెలుసు ఆ దేహం తాను కాదని, ఉన్నాడు ఒకటే వస్తువు. అంటే ఆనందం ఆనందాన్ని కౌగిలించుకుంటాను, శాంతి శాంతిని కౌగిలించుకుంటాను, సంతోషం సంతోషాన్ని కౌగిలించుకుంటాను. అది మనకు అర్థం కాక అక్కడ అర్థం చేస్తుందాం మనం. రాధ మీద రాధ యొక్క కృష్ణుని మీద రాధ ప్రేమ గురించి చెబుతూ అంటారు, అది ఫీస్టింగ్ అంటారు. మీరు ఎక్కడికైనా బాగా మీకు ఎక్కడైనా మీరు డిన్నర్కి వెళ్ళారనుకోండి, మీకు బాగా రుచికరమైన పదార్థాలు పెట్టారనుకోండి, అవి మీరు తినేటప్పుడు ఎంత ఆనందం అనిపిస్తారో. మీకు మాంసం ఇష్టం అనుకోండి, ఆ మాంసం పొలవు తింటున్నారనుకో ఉరికి అనుకోండి, అది ఎంత ఆనందం మీకు అనిపిస్తారు. పైగా టేస్ట్గా ఉందనుకోండి, ఎతవగా ఉందనుకోండి, శుచిగా ఉందనుకోండి, రుచిగా ఉందనుకోండి, అది తినేటప్పుడు ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది, చేసిన వాడే ఎవడు అని, ఈ మాంసం పొలం ఇంత బాగా చేసాడు, చేసిన వాడే ఆయన కూడా స్మరించుకుంటూ మీరు తింటారు, అది బాగుంటుంది. అప్పుడు మీకు ఎంత ఏంటి ఆ ఫీస్టింగ్లో, మీకు అర్థం అవుతుందో. మనకి ఫాస్టింగ్ లేదు కానీ ఫీస్టింగ్ ఉంది. జన్మాష్టమి రోజున కొంతమంది ఉపవాసం చేస్తారు. మనకి ఫాస్టింగ్ లేదు, ఫీస్టింగ్ రోజు పని. ఈ జన్మ శివరాత్రి రోజు జన్మాష్టమి రోజు కొంతమంది కృష్ణ భక్తులు అందరూ ఎలా ఉపవాసం చేస్తారు, శివభక్తులు అందరూ శివరాత్రి రోజున ఉపవాసం చేస్తారు, ఎలా భోజనాలు చేయరు. పగల పొట్టలేదు కృష్ణుడు రాత్రి 12 వాడి శరీరం ధరించింది, 12 చంద్రోదయం అయిన తర్వాత మీకు కావాల్సిందో చూసుకోండి. వాడు చంద్రోదయం 11:40 11:30 వరకు చంద్రోదయం అవ్వదు. అంచేత మీరు ఎక్కడైనా దండనకి వెళ్ళినప్పుడు మీకు అన్ని ఇష్టమైన కూరలు, కారం తక్కువగా ఉండి ఇంకో నూనె తక్కువగా ఉండి మీకు అన్ని రుచిగా ఉందనుకోండి, అది శుచిగా కాకుండా రుచిగా మీకు అన్ని విధాలా బాగుందనుకోండి, ఎంత బాగుంది, ఎంత బాగుంది అని మీరు ఎలా అనుకుంటారు? ఆ కృష్ణుడు ముఖం చూసేటప్పుడు రాధకు అంత సంతోషం వచ్చిందండి. వాళ్ళకి డివైడ్ ఇలా అంటే రోజులు నిమిషాల కింద వెళ్ళి కాబట్టి రమణ మహర్షి గారు చెప్పారు. అరుణాచలం వచ్చిన కొత్త రోజుల్లో ఇలా మంగళవారం కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి మంగళవారం వెళ్ళిపోయింది, బుధవారం వెళ్ళిపోయింది, లక్ష్మీవారం వచ్చేదాన్ని చూస్తాను. ఉడితే ఆ కృష్ణుడి ముఖంలో చూస్తుంటే వాళ్ళకి యోగం అక్కర్లో పెట్టింది, ప్రాణాయామం అక్కర్లో పెట్టింది, సంవత్సరాల రోజుల కింద కొట్టుకుపోతాయి. ఐన్స్టీన్ ఒక సాపేక్ష సిద్ధాంతం ఏంటని కానీ మీరు సాపేక్షిక సిద్ధాంతం గురించి చెప్తున్నారు, మీరు నాకేమి సైన్స్ తెలీదు, నాకు అర్థమయ్యేలా చెప్పండి. సాపేక్ష సిద్ధాంతం ఏదో ఫిజిక్స్ నేను చదువుకోలేదు, కెమిస్ట్రీ చదువుకోలేదు, బాటనీ చదువుకోలేదు, నాకు బయో కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలీదు, నాకు మెడిసిన్ చదువుకోలేదు. ఐన్స్టీన్ ఒక అడిగాడు, అసలు అప్పుడు సాపేక్షిక సిద్ధాంతం అంటే ఏంటి, రిలేటివ్ థియరీ అంటే ఏంటండి, ఐన్స్టీన్ అడిగాడు. ఐన్స్టీన్ దార బాబు కూర్చో అన్నాడు, నీకేం తెలియదు బయటకు పో, నువ్వు ఎల్కేజీ కూడా చదవలేదు బయటకు వెళ్ళిపో, అలా ఏసరించుకోలేదు. ఎటు నక్షత్రంలో మనం ఏసరించుకుంటాం. మనం చెప్పాను కదా, దీనికి పనికిరాం, దానికి పనికిరాం, ఈ లోకానికి పనికిరాం, ఆ లోకానికి పనికిరాం, సమన్వయం లేదు మనకు అసలు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం గురించి ఎలా చెప్పాడు చూడండి, నీకు ఇష్టమైన వస్తువు దగ్గర ఉందనుకో, ఎప్పుడూ కనపడిన వాళ్ళు ఎప్పుడూ కనపడరు వాళ్ళు, సడన్గా వచ్చి నీ దగ్గర కూర్చున్నారనుకో, కూర్చున్నారనుకో, నీకు ఇష్టమైన మనుషులు నీ పక్కన కూర్చున్నారనుకో, నీకు ఇష్టమైన మనుషులు నీకు బాగా ప్రీతి వాళ్ళంటాడు, వాళ్ళు నీ పక్కన కూర్చున్నారనుకో, ఒక గంట ఒక నిమిషం కింద వెళ్ళిపోతుంది, ఒక గంట ఒక నిమిషం కింద వెళ్ళిపోతుంది, ఒక నిమిషం ఒక రోజు కింద అవుతుంది. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? నీకు ఇష్టమైన చోట ఎలా ఉంటుంది? ఓ రోజు నిమిషం కింద వెళ్ళిపోతుంది. నువ్వు కాగుతున్న తెరం మీద కోరి చూస్తుంటే బాధపడించిన నిమిషం రోజు కింద వెళ్తుంది. ఇదే సాపేక్ష సిద్ధాంతం. ఎంత వండర్ఫుల్గా టీచ్ చేశాడు చూడండి ఆరిస్టర్. సాపేక్ష సిద్ధాంతం అంటే ఇది రిలేటివిటీ థియరీ, అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు కదా, ఇదే సాపేక్ష సిద్ధాంతం. ఐదైతే వాళ్ళ పరమాత్మ గురించి మాట్లాడుకుంటున్నాం, సర్వేశ్వరుడు గురించి మాట్లాడుకుంటున్నాం. మీ అందరి హృదయాల్లో ఉన్నాను. 18 చాప్టర్లో భగవద్గీతలో మీ అందరి హృదయాల్లో ఉన్నాను. చైతన్య రూపంలో మీ అందరి హృదయాల్లో నేను ఉన్నాను. మీ అందరి హృదయాల్లో నేను ఉన్నానని చెప్పాక రాముండి అని కృష్ణుండి అని అలా అని చెప్పాడు, కానీ ముందుగా చెప్పాడు మీ అందరి హృదయాల్లో నేను ఆత్మగా ఉన్నాను. మీకు ఆది నేను, మీకు మధ్య నేను, మీకు అంతం లేదు. మీరు నాలోంచి వచ్చారు, మన నాలో నిలబడ్డాక మన నాలోనే డైం అవుతారు. మీరేమనుకుంటున్నారంటే మీరు ఉన్నారు, నేను లేను అనుకుంటున్నాను. యథార్థం చెప్పాలంటే నేను ఉన్నాను, మీరు లేను. మన అందరం ఏమనుకుంటున్నామంటే మనం ఉన్నాం, భగవంతుడు లేడనుకుంటున్నాం. వాస్తవం చెప్పాలంటే భగవంతున్నాడు మన లేదు, భగవంతుడు కాదని మీరు ఏదైనా పని సాధించండి. మీరు సాధించినాయండి, భగవంతుడు దైవంలో సాధించినాయి. అది మీరు కర్తృత్వం పెట్టుకోవటం వల్ల నేను సాధించాను, నేను సాధించి డోయర్షిప్ కూడా వస్తుంది. నరకం ఉంటే డోయర్షిప్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరికైతే కర్తృత్వ బుద్ధి ఉందో వాడిని తీసుకెళ్లి స్వర్గలోకంలో ప్రవేశపెట్టినా స్వర్గలోకాన్ని నరకం చేసేస్తాడు. అది ఆ స్వర్గలోకాన్ని కూడా నరకం, డోయర్షిప్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. అయితే కృష్ణాష్టమి రోజు చాలామంది భగవద్గీత అధ్యయనం చేసుకుంటారు, భాగవతం అధ్యయనం చేసుకుంటారు. ఆ కృష్ణ లీలలు ఉన్నాయి చూశారు. ఆ కృష్ణ లీలలు ప్రాకృతి బుద్ధి ఉన్న వాడికి అర్థం కావు. ఆడు చదవటం మానేస్తుంటా మంచిదాడు. పెదార్థాలు తీసుకోవడం కంటే చదివి పెదార్థాలు తీసుకోవడం కంటే చదివి మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కంటే అలా చదవకుండా ఉంటాం మంచిదని కృష్ణ. అది కృష్ణ లీలలు ఉన్నాయి చూశారు. అది ప్రాకృతి బుద్ధికి అందరి విషయాలు. తర్వాత ఇంకోటి, కృష్ణుడు అక్కడ అలా చేశాడు, ఇక్కడ ఇలా చేశాడు లేదా అనుకుంటాం కదా మనం. నీకు అర్థమవుతుందే? అదే ప్రాపంచకు సంబంధించిన పాపం ఆయనలో లేదు. పాపపు బుద్ధి కానీ పాపపు దుంప కానీ పరమాత్మ అలా ప్రాపంచిక ప్రకృతికి సంబంధించినటువంటి వాసన కానీ, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి పాపం కానీ, ఈ ప్రకృతికి సంబంధించిన దోషం కానీ పరమాత్మలో ఏమీ లేదు. ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది, మన పాడు బుద్ధికి అలా కనిపిస్తుంది. దాని కారణం మన భక్తి లోపించ భక్తి లేదు, ప్రేమ లేదు, వివేకం లేదు, మంచితనం లేదు, ఒక బిహేవియర్లో పద్ధతి లేదు, క్రమశిక్షణ లేదు. కృష్ణుడు క్రమశిక్షణకు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే ముందు డిసిప్లిన్, తర్వాత గాడ్. ముందు గాడ్ తర్వాత డిసిప్లిన్ కాదు, ముందు డిసిప్లిన్, తర్వాత గాడ్. మన జీవితాన్ని జాగ్రత్తగా నియమించుకుంటే క్రమశిక్షణతో కూడిన జీవితం అయితే ఈశ్వర సాక్షాత్కారం బ్యాలెన్స్ అయితే కలుగుతుంది మనకి. ఈశ్వరుని జ్ఞానం మన హృదయంలో అది ఉదయిస్తుంది. అది పరమేశ్వర జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఇవాళ మనకు 3 గంటలు 3 నిమిషాల కింద వెళ్ళిపోయింది. పెంచిన కారణం స్వామివారి మీద ప్రేమ. సృష్టి లేనప్పుడు స్వామివారు ఉన్నారు, సృష్టి ఉన్నప్పుడు స్వామివారు ఉన్నారు. ఈ సృష్టి అంతా సముద్రంలో లైన్ అయిపోయిన తర్వాత స్వామివారు ఉంటారు. మదన ఉన్నారు, మధ్యలో ఉన్నారు, చివరిలో ఉన్నారు స్వామివారు. ఆ స్వామివారే మన హృదయంలో కూడా ఉన్నారు. ఆ స్వామివారే మరి హృదయంలో కూడా ఉన్నారు స్వామివారు. మనం లేకుండా వారు ఉండగలరు, వారు లేకుండా మనం ఉండలేము. ఓం నమో నారాయణాయ నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. భాగవతంలో ధ్రువుడికి మనకి భాగవతంలో రెండు కథలు ముఖ్యం. ప్రహ్లాదుడు ఒకడు, ధ్రువుడు ఒకడు. భక్తులందరిలోకి ముందు అగ్రస్థానం ప్రహ్లాదుడికి ఇచ్చారు. భీష్ముడు కూడా అగ్రస్థానం ఇవ్వలేదు. భీష్ముడు కూడా ప్రహ్లాదుడికి అగ్రస్థానం ఇచ్చారు. ఆ ధ్రువుడికి వాసుదేవ మంత్రం ఉపదేశించాడు నారదుడు. వాసుదేవుడు స్మరించుకుంటూ స్మరించుకుంటూ హృదయంలో ఉన్న ఈశ్వరుని స్మరించుకుంటూ స్మరించుకుంటూ అలా ఉండిపోయాడు ధ్రువుడు. నిద్ర లేదు, హారం లేదు. ఎప్పుడైనా ఆకలిగా ఉంటే ఆకులు తింటాం అంతే. నిద్రాహారాలు లేకుండా ధ్యానం చేస్తుంటే, అలా ధ్యానం చేస్తుంటే లోపల ఉన్న ఈశ్వరుని ధ్యానం చేస్తుంటే ఈ మహావిష్ణువు ఈశ్వర రూపంలో ఆత్మరూపంలో ఉన్న ఈశ్వరుని ధ్యానం చేస్తుంటే ఆ మహావిష్ణువే ధ్రువుడికి వచ్చి దర్శనమిస్తాడు. దర్శనమిస్తాడు అంక చూడదు ధ్రువుడు. అప్పుడు విష్ణువు అంటాడు, నీ హృదయంలో ఎవరినైతే ధ్యానం చేస్తున్నావో, ఎవరిని తెలుసుకునేటానికి ధ్యానం చేస్తున్నావో వాడినే నేనువయ్యా అంటాడు. అప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఏం నేను వేరు, నీ హృదయంలో ఉన్నవాడు వేరు కాదు. నీ హృదయంలో ఎవరి గురించి ధ్యానం చేస్తే వాళ్ళు వాళ్ళు చూడండి, భౌతికమైన నేత్రాలతో కూడా పరమాత్మ దర్శించారు. యోగుడికి మహర్షుడికి లేనటువంటి వైభవం అది. నీ హృదయంలో ఎవరినైతే ధ్యానం చేస్తావో వాడినే నీ రూపంలోకి వచ్చాడని నీకు దర్శనం ఇవ్వటానికి అంటే అప్పుడు ఇది కోరికలు లేని స్థితికి వచ్చేసాడు ధ్రువుడు. నాయనా ఏదన్నా కోరుకుంటావా, నాకు కోరికలు అంటూ ఉంటే ఒకటే కోరిక ఉంది, నీ పాదాల మీద భక్తి పోనకుండా చూసుకుంది. నాకు కోరికలు అంటూ ఉంటే ఒకటే కోరిక ఉంది, ఇంకా కోరికలు లేవు, నీ పాదాల మీద భక్తి ఎప్పుడు నాకు నిలబడి ఉండాలి, అంతకంటే ఇంకో కోరిక. ఎంచేదంటే కొంతమంది భక్తులు ముక్తి కంటే భక్తికి అగ్రస్థానం ఇస్తారు, కొంతమంది భక్తులు ముక్తి కంటే కూడా భక్తికి అగ్రస్థానం ఇస్తారు. ఆ భక్తిలో డివోషన్గా ఎంజాయ్మెంట్ ఆడకుంటుంది. అది బాహ్యమైన వస్తుజాలం అక్కర్లేని, పదార్థాలు అక్కర్లేదు. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి బాహ్యంగా వస్తుజాలం అక్కర్లేదు. వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆత్మని ఆత్మ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బయట మెటీరియల్ అక్కర్లేదు. ఏమయ్యా ఏమిటి ప్రహ్లాదా, హిరణ్యకశిపు ఏంటో పొగడబోతు మాట్లాంటి ఏంటి, విష్ణువు విష్ణువు నారాయణ 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 అంటావేంటి, ఇంత ఇంత పొగడబోతు మాటలు ఇంత గర్వం అంటే ప్రహ్లాదుని మాటలు మాట్లాడి నాకు పొగడబోతు మాటల కింద గర్వం మాటల కింద కనిపిస్తున్నాయి. కానీ యా వాటిని చూసుకుని ఈ గర్వపోతు మాటలు మాట్లాడుతున్నావు. నీకు ఆధారం, నాకు ఆధారం, సృష్టికి ఆధారమైన నారాయణని సపోర్ట్ చూసుకుని మాట్లాడుతున్నాను. ఎవరిని సపోర్ట్ చూసుకుని ఇలా మాట్లాడుతున్నావా అంటే అది ఎవరు హిరణ్యకశిపుడు. అంటే నీకు ఆధారం, నాకు ఆధారం, ఈ సృష్టికి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకు, పంచభూతాలకు, ఈ ప్లానెట్స్కి అన్నిటికి, ఈ ప్లానెట్ ఎర్త్ ఒకటే కాదు, మిగతా ప్లానెట్స్కి ఏ నారాయణ అయితే ఆధారమో ఆ నారాయణ యొక్క సపోర్ట్ని చూసుకుని నేను మాట్లాడుతున్నాను. ఆ నారాయణుడు అంతటా ఉన్నాడు అయ్యా. నేను చెప్పే నారాయణుడు ఇందు గడడందు లేడని కాదు, అంతటా ఉన్నాడు. వాడు అంతటా లేకపోతే అన్ని కాలాలు లేకపోతే దేవుడు కాదు. ప్రహ్లాదుడు చెప్పాడు, దేవుడు అంతటా ఉండాలి, అన్ని కాలాలు అలా ఉండకపోతే అది దేవుడు కాదు. అప్పుడు ఇస్తాం పక్కన స్తంభం ఉంటే ఈ స్తంభంలో ఉన్నాడా అంటాడు. పక్కన స్తంభం ఉంది, అయితే అంతటా ఉన్నాడు అంటున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు అంతటా ఉన్నవాడు స్తంభంలో లేకుండా ఎలా ఉంటాడు అన్నాడు ప్రహ్లాదు. అప్పుడు గదపిచ్చుకుని దాన్ని మోదాడు. ఎవరిని? ఎవరిని? ఆ స్తంభాన్ని మోదాడు. అక్కడి నుంచి నరసింహస్వామి అవతారం వచ్చింది, భయంకరమైన అవతారం. ఒక్క ప్రహ్లాదుని రక్షించడానికి వీళ్ళు వేలాది మందిని, రాముడు కృష్ణుడు వీళ్ళు ఓడలు, చాలా మందిని మోసిపోయారు వైకుంఠానికి. కానీ లక్ష్మీనరసింహ అవతారం ఊరికి ఒక ప్రహ్లాదుని, ఒక ప్రహ్లాదుని రక్షించడానికి స్వామి ఒక అవతారం ఎత్తి వచ్చాడు. అంతటా ఉన్నాడని నేను చెప్తా అంటే సమ్మలో ఉన్నాడని అడుగుతా అంటే, ఇది అంతటా ఉన్నాడు సమ్మలో లేకుండా ఎలా ఉంటాడు? ఇంకో వదిలేద్దాం, ముగింపు అయిపోతుంది, అప్పుడు ఐదింపు అవుతుంది. అందరు వెళ్ళేటప్పుడు లడ్డు ప్రసాదం ఉంది ఇక్కడ. ఇంకెవరో భక్తులు ఎవరో ప్రసాదాలు తెచ్చుకుంటే వారు పంచిపెట్టుకోవచ్చు. భక్తులు ఎవరైనా ప్రసాదాలు తెచ్చుకుంటే వారు కూడా వినియోగం చేసుకోవచ్చు ప్రసాదాలు. లడ్డు ప్రసాదం వల్ల ప్రసాదం అంటేనే అలా అనుగ్రహం అని. అదే లడ్డూ ప్రసాదం కూడా ఉంది, అందరూ తల లడ్డు తీసుకొచ్చి ఇంకా భక్తులు కూడా ఏదో ప్రసాదాలు తెచ్చారని ఎవరైనా చెప్తున్నారు, వారు కూడా పంచుకోవచ్చు, ప్రసాద వినియోగం చేసుకోవచ్చు. తర్వాత రాబోయే ప్రవచనం ఈ నెల 9వ తేదీ, ఈ నెల 9వ తేదీ ఐభీవారంలో, ఆఖిరి దగ్గర ఉన్నటువంటి ఐభీవారంలో, అక్కడ కంచివారు కూడా ఉంది పరమాచార్య. ఆ పరమాచార్య దేవాలయం ఉంది అక్కడ ఐభీవారంలో. ఆ ప్రాంగణంలో ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఐభీవారంలో ప్రవచనం, మీరందరూ ఆహ్వానించడం. ధర్మ, అర్థ, కామ, మోక్షం, నాలుగు పురుషాలు. నారాయణ, నాలుగు అక్షరాలు, నాలుగు పురుషార్థాలకి నాలుగు అక్షరాలు. నారాయణ, 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 నారాయణ. నేను మధ్యలో మంచినీళ్ళు తాగటం అలవాటున్నారు, ఇవాళ మంచినీళ్ళు మర్చిపోయాం. ఇంత మనకి కొద్దిపాటి భక్తిలో మంచినీళ్ళు మర్చిపోతే ధ్రువుడు వాళ్ళు మంచినీళ్ళు అన్నం మానేసి భక్తిగా ధ్యానం చేశారు అందరి విశేషం లేదని చెప్పడానికి కోసం చెబుతుంది. శాంతి శాంతి శాంతి.